ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदामय्यं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्णचैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैतगदाधर श्रीवासादिघोरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मुखं करोति वाचालं पङ्गुं लङ्गायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणां। గతవారం రెండు క్వశ్చన్స్ ఆన్సర్ చేశారా? నేను ఇచ్చినటువంటి మర్చిపోయారా క్లాస్ తర్వాత? అలాగే డిస్కషన్ జరిగింది, జరగలేదు. డిస్కషన్ వేరు, బట్ మీరు ఇండివిజువల్గా ది క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. ఏమిటో క్వశ్చన్స్ ఒకసారి చదవండి. ఆ క్వశ్చన్స్ చదివితే మనం లాస్ట్ వీక్ ఏదైతే మనం డిస్కస్ చేసామో జ్ఞాపకం పెట్టుకోవచ్చు. అనన్య శ్రద్ధతో మనం వ్యవహరించాలంటే మనం ఏం చేయాలి? అది లాస్ట్ టైం నేను మీకు చెప్పాను. అనన్యమైనటువంటి శ్రద్ధ అని అంటే ఇంకొకరి మీద, ఇంకొకరికి ఎక్కడికి వెళ్లకుండా, ఇంకెక్కడికో వెళ్లకుండా. నేను మీకు లాస్ట్ టైం చెప్పాను, బహుశా గుర్తుందో లేదో నాకు తెలియదు, బట్ గుర్తు తేవడానికి ప్రయత్నం చేస్తాను. మనం ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. మన యొక్క జీవితం అంతా కూడా ప్రభుపాదులు వారి యొక్క సూచనల చుట్టూ తిరిగితే చాలు. అదే అనన్య శ్రద్ధ, ప్రభుపాదులు వారి టీచింగ్స్ మీద మనం చూపించవచ్చు. ఇంకెక్కడికో 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 వెతుకులాడాల్సినటువంటి పని లేదు. అదే అనన్య శ్రద్ధ అంటే నా యొక్క ఆధ్యాత్మిక పురోగతికి కావలసినటువంటి అంశాలన్నీ ఎక్కడున్నాయి? ప్రభుపాదులు వారి యొక్క సూచనల్లో, ప్రభుపాదులు వారి యొక్క పుస్తకాల్లో, ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి లెక్చర్స్లో ఉన్నాయి అనేటువంటి ఒక భావన కలిగి ఉండడం అనన్య శ్రద్ధ. అయితే తర్వాత నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్పాను. ఒక సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయాణంలో సంపూర్ణమైనటువంటి విజయం మనం పొందాలి అని అంటే మూడు కావాలి: ప్రణిపాతేన, పరిప్రశ్నేన, సేవయ. అందులో మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ టైం, ప్రణిపాతేన ప్రభుపాదుల వారితో సాధ్యం అవుతుందా లేదా అనేటువంటి, పరిప్రశ్నేన సాధ్యం అవుతుందా లేదా. పరిప్రశ్న కొంతమేరకు సాధ్యం అవుతుంది కానీ సంపూర్ణంగా సాధ్యం కాదు. కాబట్టి మనకి ఎవరు కావాలి? ప్రభుపాదులు వారిని నూటికి నూరు పాలు ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఎవరో ఒకరు మనకి సాంగత్యం ఇవ్వాలి. ఇచ్చినట్లయితే అప్పుడు ప్రభుపాదులు వారి యొక్క టీచింగ్స్ని మనం కంప్లీట్గా ఫాలో అయ్యే అవకాశం. సో ఈ రకంగా ఈ అనన్య శ్రద్ధ అనేటువంటిది ఒకటి ప్రభుపాదుల వారి మీద ఉండాలి, రెండోది ప్రభుపాదుల వారి టీచింగ్స్ని రిప్రజెంట్ చేసేటువంటి వ్యక్తి మీద కూడా అనన్య శ్రద్ధ అనేటువంటిది ఉండాలి. అనన్య శ్రద్ధ అంటే డిస్ట్రాక్ట్ అయిపోవడం కాదనమాట. అంటే వేరే ఎవరో మనకి ఎంతో మందిని మనకి గురువులు నేర్పుతారని చెప్పేసి డిస్ట్రాక్ట్ అయిపోవడం కాదు. ఒక్క ఫోకస్ అనేటువంటిది ఉండాలి. అంటే ఇప్పుడు మనకి చాలా మంది భాగవతం క్లాస్ చెప్పొచ్చు, చాలా మంది మనకి సజెషన్స్ చెప్పొచ్చు, బట్ మీకు ఆ రోజు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను గుర్తుందా? మనం రాముడు సేతుని నిర్మించాడు, అందులో చాలా మంది యొక్క కంట్రిబ్యూషన్ ఉంది, కానీ అందులో ముఖ్యమైన కంట్రిబ్యూషన్ ఎవరిది? హనుమంతుడిది. అలాగే మనం ఇద్దరు హనుమానుల గురించి మాట్లాడుతున్నాం, గుర్తుందా ఆ డిస్కషన్? ఇద్దరు హనుమానులు ఎవరు మనకి? ఒకరు బాహాటంగా చెప్పగలిగేటువంటి హనుమంతుడు, అది ప్రభుపాదులు వారు. రెండవది మనకి ఇండివిజువల్గా స్ఫూర్తిని కలిగించేటువంటి ఒక వ్యక్తిని మనం ఆశ్రయించాలి. వాళ్ళ ఇద్దరు ఎడలా మనం అనన్యమైనటువంటి శ్రద్ధని ప్రదర్శించాలి. అలాంటి శ్రద్ధ ప్రదర్శించాడు కాబట్టి అదే ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా చెప్పబడింది. అక్కడ 4వ అధ్యాయంలో కృష్ణుడు ఈ పరంపర జ్ఞానం ఎలా వచ్చింది, ఈ భగవద్గీత యొక్క రహస్యం ఎలా వచ్చిందని చెప్తూ సయేవాయం మయాత్యేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసిమే సఖాచేతి రహస్యం హేతదుత్తమం. 4వ అధ్యాయంలో 3వ శ్లోకం. సయేవాయం మయాత్యేద్య యోగ ప్రోక్త పురాతన, ఈ పురాతనమైనటువంటి అతి గుహ్యమైనటువంటి రహస్యమైనటువంటి జ్ఞానాన్ని నీకు నేను చెప్తున్నాను, ఎందుకో తెలుసా అర్జున? భక్తోసిమే సఖాచేతి, నువ్వు దీన్ని స్వీకరించడానికి అర్హుడు కాబట్టి నేను నీకు చెప్తున్నాను. సో ఈ జ్ఞానం అనేటువంటిది ఎవరు పడితే వాళ్ళకి వచ్చేసేటువంటిది కాదు, దానికి అర్హత మనం పొందాలి. అర్హత ఏమిటి? భక్తోసిమే సఖాచేతి, భగవద్భక్తుడు, భగవంతుని యొక్క హితుడు లేదా స్నేహితుడైనటువంటి వ్యక్తి, వాడి వ్యక్తికి మాత్రమే ఈ రహస్య జ్ఞానం అనేటువంటిది అందివ్వబడుతుంది. భగవద్భక్తుడిగా మనందరం కూడా భగవద్భక్తులమా కాదా అని కనుక ప్రశ్నించుకున్నట్లయితే, భగవద్భక్తుడు అంటే ఎవరు? భక్తి అంటే ఏమిటి? సపోజ్ మనం ఇన్నాళ్ళ నుంచి భక్తి చేస్తున్నాం కదా, భక్తికి నిర్వచనం చెప్పండి అంటే మనకి ఏం చెప్తాం నిర్వచనం? భక్తికి నిర్వచనం, రూపగోస్వామి ఇచ్చినటువంటి నిర్వచనం ఏమిటి? అన్యాభిలాషిత శూన్యం, జ్ఞాన కర్మాది అనావృతం, ఆనుకూలియన కృష్ణ, అనుశీలనం భక్తి వృత్తమ. అన్యాభిలాషిత శూన్యం అంటే వేరే ఇతరమైనటువంటి కోరికల్ని, ఇతరమైనటువంటి లక్ష్యాలని నెరవేర్చుకోవడం కోసం భక్తిని ఉపయోగించకూడదు. ఎలాంటి లక్ష్యాలు? వేరే ఇతర అంటే ఇంక్లూడింగ్ సహా, దేంతో సహా? జ్ఞాన కర్మ. జ్ఞాన లక్ష్యం ఏమిటి చెప్పండి ఎవరైనా? జ్ఞానం యొక్క లక్ష్యం ఏమిటి? అది లో హయ్యెస్ట్ లక్ష్యం. జ్ఞానం యొక్క హయ్యెస్ట్ లక్ష్యం ఏమిటి చెప్పండి? ముక్తి. ముక్తి. జ్ఞానం యొక్క హయ్యెస్ట్ లక్ష్యం ఏమిటి? ముక్తి. కర్మ యొక్క హయ్యెస్ట్ లక్ష్యం, అత్యున్నతమైనటువంటి లక్ష్యం ఏమిటి? కర్మ యొక్క అత్యున్నతమైన లక్ష్యం ఇంద్రియ తృప్తి అంతే. కర్మ యొక్క హయ్యెస్ట్ గోల్ ఏంటి? ఇంద్రియ తృప్తి. ఆ ఇంద్రియ తృప్తి ఎక్కడిదాకా మనల్ని తీసుకెళ్తుంది? బ్రహ్మ దాకా తీసుకెళ్తుంది. యస్వింద్ర గోప మథవేంద్ర మహోత్స కర్మ బంధానురూప ఫలభాజన మాతనోతి. చిన్న యాంట్ నుంచి ఇంద్రగోపం అని అంటే చిన్న చీమ నుంచి బ్రహ్మ వరకు అందరూ కూడా ఒకదానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఏమిటిది? సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం, ఇంద్రియ తృప్తి కోసం ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? బంధనం అవుతుంది. ఈ భౌతిక ప్రపంచానికి బంధింపబడిపోతున్నారు. సో ఒకరు ఈ భౌతిక ప్రపంచాన్ని ఎంజాయ్ చేయాలని చూసేవాళ్ళు ఒకరు, ఇంకొకరు ఈ భౌతిక ప్రపంచం నుంచి ఎలాగో ఒకలా బయటపడిపోవాలని చూసేవాళ్ళు ఒకరు. ఒకరిని కర్ములు అంటారు, ఇంకొకరు జ్ఞానులు అంటారు. అందువల్ల భక్తి అనేటువంటి దేనికోసం చేయొద్దన్నారు? కర్మ కోసం గాని జ్ఞానం కోసం గాని చేయొద్దనన్నారు. అన్యాభిలాషిత శూన్యం, జ్ఞాన కర్మాది అనావృతం. మరి ఎలా చేయాలి? ఈ రెండే నాకు కనబడుతున్నాయి, దీనికి మించి ఇంకేదైనా నాకు లక్ష్యమే కనబడలేదు. ఉంటే ఎక్కడుంటాను, లేకపోతే ఇక్కడి నుంచి బయటకు పోయి ఎక్కడికో నేను వెళ్ళిపోతా, ముక్తిని పొందుతా. దానికోసమే కదా నేను ఈ కష్టాలు ఎన్ని పడుతుంది. దేనికోసం భక్తి చేయాలి? ఆనుకూల్యైన కృష్ణ అను. సో మనం చేసే భక్తి కృష్ణునికి ఆనందింపజేసేదై ఉండాలి, అనుకూలంగా చేయాలి, కృష్ణునికి అనుకూలంగా చేయాలి. అనుకూలంగా అంటే కృష్ణుడికి నచ్చే విధంగా చేయాలి, కృష్ణుడికి నచ్చే విధంగా చేయాలి. ఆనుకూల్యైన కృష్ణ అనుశీలనం. అనుశీలనం అంటే కృష్ణుడికి నచ్చే విధం ఏమిటి? నేనేదనుకుంటే అదే కృష్ణుడికి నచ్చింది. ఆహా, కృష్ణుడికి నచ్చేలా ఎలా వ్యవహరించవచ్చో మనకి పూర్వాచారులు చెప్పారు. కాబట్టి పూర్వాచారులు చెప్పిన విధంగా కృష్ణుడికి అనుకూలంగా మనం గనక నడుచుకున్నట్లయితే అదే భక్తి. అది రూపగోస్వామి ఇచ్చినటువంటి డెఫినేషన్. అందువల్ల ఇక్కడ అర్జునుడిని కృష్ణుని ఏమంటున్నాడు? నువ్వు భక్తుడివి, సఖుడివి కాబట్టి నీకు రహస్యమైనటువంటి జ్ఞానం నీకు ఇస్తున్నాను అని చెప్పేసి అంట. సో అలాగే మనం కూడాను మనం ఏమనుకోకూడదు, నేనేదో నాకు ఇష్టం వచ్చినట్టు చేసేస్తే నాకు భక్తి వచ్చేస్తుంది అనుకోవద్దు. దయచేసి కొన్ని సంవత్సరాలు కాదు, కొన్ని లైఫ్ టైమ్స్ మనం గడిపినా కూడా భక్తి రాదు, సరైన అవగాహన లేకపోతే. ఆ సరైన అవగాహన ఏమిటంటే జ్ఞాన కర్మాది అనవృత్తి, జ్ఞాన కర్మాది అనావృతం, అనుకూల్యైన కృష్ణ అనుశీలనం భక్తి ఉత్తమ. అదే ఉత్తమ భక్తి. దానికి నారదమునిచ్చిన డెఫినేషన్ ఏంటి భక్తికి? గోకులేశ్వర ప్రభు నారదముని భక్తిని ఎలా నిర్వచించాడు? కూర్చొని చెప్పండి. అది అది నారదుడు తన గురించి చెప్పినటువంటి కథ వ్యాసదేవుడికి చెప్పాడు, కరెక్టే. నేనంటుంది ఆయన నారద భక్తి సూత్రాల్లో భక్తి ఇలా, ఇది భక్తి అని నిర్వచనం చేశాడు. అది ఎవరికైనా తెలుసా? సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేన ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. ఈ రెండు ఒకటే. రూపగోస్వామి ఇచ్చిన నిర్వచనం లేదా నారదముని ఇచ్చిన నిర్వచనం రెండు కూడా ఒకటే, రెండు ఒకదాన్ని సూచిస్తున్నాయి. ఇక్కడ ఆయనేమంటున్నాడు, అన్యాభిలాషత శూన్యం జ్ఞాన కర్మాదానామృతం అంటే ఈయనేమంటున్నాడు, సర్వోపాధి వినిర్ముక్తం అంటే సర్వ ఉపాధుల నుంచి బయటపడి. ఉపాధి అంటే ఏమిటి? మనల్ని మనం ఎలా గుర్తించుకుంటామో అదే ఉపాధి. సపోజ్ నువ్వెవరు అనంటే నువ్వు చెప్పే ఆన్సరే నీ ఉపాధి, అంతే కదా. నువ్వెవరు అనంటే నువ్వు చెప్పే ఆన్సరే ఉపాధి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వెవరు అనంటే నేను ఇస్కాన్ తిరుపతిలో బ్రహ్మచారిని అని చెప్పావు అనుకో, అది కరెక్ట్ ఉపాధా కాదా? అది కరెక్ట్ ఉపాధా కాదా? కరెక్ట్ ఉపాధి. ఆయన ఉపాధి అంటున్నాడు, కరెక్ట్ అంటున్నాడు, కాదంటున్నాడు. ఎందుకు కరెక్ట్ అవుతుంది ఆయన చెప్పని, ఎందుకు కరెక్ట్ కాదు నువ్వు? ఎందుకు కరెక్ట్ అయ్యా? అంటే ఫస్ట్ ఉపాధి అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. భౌతిక ఉపాధి, ఆధ్యాత్మిక ఉపాధి. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది భౌతికమైనటువంటి ఉపాధి అంటే టెంపరరీగా నువ్వు ఇస్కాన్ తిరుపతిలో బ్రహ్మచారి, అది నువ్వు ఎప్పటికీ కూడా ఉండేటువంటి స్థితి కాదు కదా. అది కూడా నువ్వు చెప్పలేవు, పాపం చాలా ఆశతో ఉన్నట్టున్నావు. బట్ అది కూడా మనం నిజంగా రేపు పొద్దున ఏమవుతుందో తెలియదు. అంటే అందరూ పాపం అలాగే జాయిన్ అవుతారు. శ్రీహరి, కరెక్ట్ కరెక్ట్. సో ఉపాధి అంటే మరి ఆయన ఏమంటున్నాడు, సర్వోపాధి వినిర్ముక్తం అంటే అన్ని రకాల భౌతిక ఉపాధులన్నింటినీ కూడా విడిచిపెట్టమంటున్నాడు. భౌతికమైన ఉపాధులన్నీ కూడా వదిలిపెట్టమంటున్నాడు. మనం చెప్పే ఉపాధి అంతా కూడా ఏం చెప్తూ ఉంటాం మనం? భౌతికమైన ఉపాధులే చెప్తుంటాం. నువ్వెవరు అనంటే నేను భారతదేశానికి చెందినవాడిని, లేకపోతే అమెరికా దేశానికి చెందినవాడిని, నేను పురుషుణ్ణి లేదా నేను స్త్రీని, లేకపోతే నేను చాలా బలవంతుణ్ణి, నేను చాలా ధనికుణ్ణి, లేకపోతే ఈ ఉపాధులన్నీ చెప్తాం కదా. మన దగ్గర ఉండేవన్నీ ఉపాధులే, భౌతికమైన ఉపాధులే. ఈ భౌతికమైన ఉపాధులన్నీ విడిచిపెట్టి ఆధ్యాత్మిక ఉపాధితో ఎవరైతే వ్యవహరిస్తారో, చైతన్య మహాప్రభు చెప్పినట్లు ఏమిటది ఆ శ్లోకం, ఎవరికైనా గుర్తుందా? చైతన్య మహాప్రభు చెప్పినట్లు, నాహం విప్రో నచ నరపతేర్ నచ నర్, నాహం విప్రో నేను విప్రుని కాదు, నచ నరపతేర్, నరపతి అనంటే రాజుని కాదు, నాహం వైశ్యో నాపి శూద్రః, నేను వైశ్యుని కాదు శూద్రుని కాదు, లేదా నేను వానప్రస్థని కాదు బ్రహ్మచారిని కాదు గృహస్థుని కాదు, లేదా నేను సన్యాసిని కాదు, ఎవరయ్యా నువ్వు? గోపి భర్తృపద కమలయో దాస 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 అనుదాసః. నేను యాక్చువల్ గా ఐఎమ్ ఎటర్నల్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ, ఎటర్నల్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ. ఇది సరి అనేటువంటి ఉపాధి. సో నారదుని ఏమంటున్నాడు, ఈ పై ఉపాధులన్నీ సూపర్ఫిషియల్ ఉపాధులన్నీ కూడా విడిచిపెట్టి సర్వోపాధి వినిర్ముక్తం, తర్వాత ఈ ఉపాధులన్నీ విడిచిపెట్టాలంటే హృదయం నిర్మలం అవ్వాలి కదా, తత్పరత్వేన నిర్మలం. ఆ నిర్మలం అవ్వాలంటే ఈ ఉపాధుల్ని మనకి నువ్వు ఫలానా ఫలానా చెప్పేటువంటిది ఏమిటి, ఇంద్రియాలే కదా చెప్తున్నాయి. ఇంద్రియాల ప్రోద్బలం వల్ల మనం ఫలానా ఉపాధి ఫలానా ఉపాధి ఫలానా ఉపాధి అని చెప్పేసి అంటున్నాం. కాబట్టి ఇంద్రియాలు అనేటువంటి ఎందులో మనం లగ్నం చేయాలి? భగవంతుని యొక్క సేవలో. ఋషికేన ఋషికేశ సేవనం భక్తి రుచితే. రిషీక అంటే ఇంద్రియాలు, రిషీక ఈశ, ఈశ అనంటే మాస్టర్ ఆఫ్ ది సెన్సెస్. మాస్టర్ ఆఫ్ ది సెన్సెస్ ఎవరు? కృష్ణ. సో ఈ ఇంద్రియాలని, ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి కృష్ణుని యొక్క సేవలో గనక లగ్నం చేసినట్లయితే అప్పుడు మనం ఈ భౌతికమైనటువంటి ఉపాధుల నుంచి బయటపడతాం. ఇది భక్తి. సో అందువల్ల భక్తి అంటే ఈ ఉపాధితో, ఏది ఈ భౌతిక ఉపాధులు వదిలిపెట్టి ఐఎమ్ ఎన్ ఎటర్నల్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ అనే ఉపాధిని మనం తీసుకుని మనం వ్యవహరించినట్లయితే, మన ఇంద్రియాలని ఆ కృష్ణుని యొక్క సంతోషం కోసం గనక మనం ఎంగేజ్ చేసినట్లయితే, లగ్నం చేసినట్లయితే అప్పుడు అది భక్తి అని చెప్పేసి. సో అందువల్ల సో ఈ ఉద్దేశం ఏమిటి, ఆ భగవద్గీత యొక్క ఉద్దేశం ఏమిటినంటే కృష్ణునికి అనుకూలంగా ఎవరైతే వ్యవహరిస్తారో, భక్తోసిమే సఖా చేతి, అప్పుడు గాని రహస్యం అనేటువంటిది రివీల్ కాదు. ఏమిట రహస్యమయ్యా? ఏమిట రహస్యం? ఏమిట రహస్యం? రహస్యం అంటున్నాడు కృష్ణుడు, భక్తోసిమే సఖాచేతి రహస్యం హేతద్ ఉత్తమం అని చెప్పేసి అంటారు. ఏమిట రహస్యం? మనకి రహస్యాలంటే చాలా ఇంట్రెస్ట్ కదా తెలుసుకోవాలని. ఈ రహస్యం ఏమిటో తెలుసుకోవాలనిపించట్లేదా? మామూలు రహస్యాలన్నీ తెలుసుకోవాలనిపిస్తూ ఉండదు. ఈ రహస్యం ఏమిటి? రహస్యం హేతద్ ఉత్తమం, ఉత్తమ రహస్యం. అదే ఏమిటది? భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం యాక్చువల్గా మీరు భగవద్గీతలో మూడు స్టేజెస్ ఉన్నాయి, గుహ్య, గుహ్యతర, గుహ్యతమ అని మూడు రకాలైనటువంటి జ్ఞానాలు విన్నారు ఎప్పుడైనా? వినలేదా? క్లియర్గా అంటే క్లారిటీ లేదు. అది గుహ్య అంటే కాన్ఫిడెన్షియల్, గుహ్యతర అంటే మోర్ కాన్ఫిడెన్షియల్, గుహ్యతమ అంటే మోస్ట్ కాన్ఫిడెన్షియల్. గుహ్య, గుహ్యతర, గుహ్యతమ. గుహ్య జ్ఞానం అంటే ఏమిటి? గుహ్యతర జ్ఞానం అంటే ఏమిటి? గుహ్యతమ జ్ఞానం అంటే ఏమిటి? గుహ్యతమ జ్ఞానం అని దేన్ని చెప్పారు? 9వ అధ్యాయంలో భగవద్గీతలో 9వ అధ్యాయానికి పేరేం పేరు? ద మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అని చెప్పారు. మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అంటే ఇదం తూతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే. ఇదం తూతే గుహ్యతమం, నేను నీకు గుహ్యతమ జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాను. ఎందుకు? ప్రవక్ష్యామి, ప్రవక్ష్యామి ఇవ్వబోతున్నాను. ఎందుకు? అనసూయవే, నువ్వు అసూయ లేనటువంటి వాడివి కాబట్టి అర్జున నీకు నేను ఈ గుహ్యతమ జ్ఞానాన్ని ఇవ్వబోతున్నానని చెప్పేసి కృష్ణుడు అంటున్నాడు. సో గుహ్యతమ జ్ఞానము ఏమిటా? గుహ్యతమ జ్ఞానం మనం ఒక జనరలైజ్డ్ గా చెప్పేస్తున్నాం కానీ గుహ్యతమ జ్ఞానం, గుహ్య జ్ఞానము, గుహ్యతర జ్ఞానము మూడు విభాగాలు చేసి చెప్పారు. భగవత్ సంబంధితమైనటువంటి జ్ఞానాన్ని ఇందాక ముకుందరి చెప్పినట్లు భగవత్ సంబంధ జ్ఞానం అని చెప్పేసి అన్నాం. భగవత్ సంబంధ జ్ఞానాన్ని మూడు రకాలుగా విభజించారు. ఏమిటో మూడు రకాలు? గుహ్య, గుహ్యతర, గుహ్యతమ. గుహ్య జ్ఞానం అంటే ఏమిటి తెలుసా ఎవరికైనా? గుహ్య జ్ఞానం అంటే తెలుసా? అది అది జనరల్ అండర్స్టాండింగ్. అది ఏమిటి? అందరికీ తెలియంది బట్ తెలిసేది అది ఓకే. ఏమిటది గుహ్య జ్ఞానం అంటే? నాలెడ్జ్ ఆఫ్ ది సోల్, ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని గుహ్య జ్జ్ఞానం అంటే. అది ఎక్కడ వివరించబడింది? 2వ అధ్యాయంలో వివరించబడింది కదా. 2వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు కదా ఆత్మకు గురించి సంబంధించినటువంటి విషయాలు. ఏమిటది ఎవరికైనా తెలుసా? కొన్ని చెప్పండి. ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం కొన్ని కృష్ణుడు చెప్పేటువంటివి. నాయం దేహినోస్మిన్ అది దాని తర్వాత, దేహినోస్మిన్ దాని తర్వాత వచ్చేటువంటిది. నజాతో నయతో కరెక్ట్. అదేమిటది? ఆత్మ నజాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితాయాన భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. అది అక్కడి నుంచి మొదలయ్యి చాలా విషయాలు చెప్తారు కదా, ఆత్మ శస్త్రాల చేత నయనం చిందంతి శస్త్రాని నయనం దహతి పావక నచేద క్లేదయంతి ఆపన శోషయతి మారుత, ఇవన్నీ చెప్తాడు కదా. ఈ ఈ హోల్ సెక్షన్ ఏమంటారు, గుహ్య జ్ఞానం అని చెప్పేసి. ఇది భౌతికమైనటువంటి సమస్యలకు చెంది, భౌతికమైన పదార్థాలకు సంబంధించిన జ్ఞానం కాదు, ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం కాబట్టి దీన్ని గుహ్యము అని చెప్పేసండి, గుహ్యము. మరి గుహ్య తర జ్ఞానం ఏమిటి? గుహ్య తర జ్ఞానము అంటే 7వ అధ్యాయంలో చెప్పింది గుహ్య తర జ్ఞానం అంటే భగవంతుడికి పురుషోత్తమ 7వ అధ్యాయానికి పేరేం పేరు? నాలెడ్జ్ ఆఫ్ ది అబ్సల్యూట్, నాలెడ్జ్ ఆఫ్ ది అబ్సల్యూట్ అంటే భగవత్ సంబంధితమైనటువంటి జ్ఞానం గుహ్య జ్ఞానం. భగవత్ సంబంధితమైనటువంటి జ్ఞానం అని అంటే ఈ భగవంతుడు ఈ ప్రపంచాన్ని ఎలా ఏర్పాటు చేశాడు, ఆయనకి ఎన్ని శక్తులున్నాయి, శక్తుల్లో రకాలు, అంతరంగ శక్తి, బాహ్య శక్తి, తటస్థ శక్తి, పరాశక్తి, అపరాశక్తి, ప్రతి అణువులో ఎలా వ్యాపించాడు, ఈ సృష్టిని ఎలా చేశాడు, సృష్టించాడు, ఈ జ్ఞానం అంతటినీ ఏమంటారు? గుహ్య తర జ్ఞానం అని చెప్పేసి. మరి గుహ్య తమ జ్ఞానం ఏమిటి? గుహ్య, గుహ్యతర, గుహ్య తమ జ్ఞానం ఏమిటి? మొత్తం అంతా కవర్ అయిపోయినట్టుంది కదా జ్ఞానంలో, ఇంకా మిగలలేదు కదా ఏమైనా. ఇంకా మిగలకపోతే మరి గుహ్యతమ జ్ఞానం దేని గుహ్యతమ జ్ఞానం అంట? గట్టిగా గుహ్యతమ జ్ఞానం అంటే చూడండి, మనం రెండు విషయాలు ఇప్పుడు చెప్పుకున్నాం. ఒకటి ఏంటి, నాలెడ్జ్ ఆఫ్ ది సోల్ ఆత్మకు సంబంధించిన జ్ఞానం, ఇంకోటి భగవత్ సంబంధించిన జ్ఞానం. ఆత్మకి భగవంతుడితో ఉండేటువంటి సంబంధం ఉండేటువంటి జ్ఞానం గుహ్యతమ జ్ఞానం. ఎలా ఆత్మ భగవంతుడితో సంబంధం కలిగి ఉంది, భగవంతుడు ఆత్మతో ఎలాంటి ప్రేమ వినిమయాలు జరుపుతాడు, ఆ జ్ఞానం గుహ్యతమ జ్ఞానం. అందుకే మనకి 9వ అధ్యాయంలో కృష్ణుడు ఏం చెప్తాడు, తను అనన్య చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాభియుక్తాం యోగక్షేమం వహామ్యహం, నన్ను ఎవరైతే నిత్యం భజిస్తూ ఉంటారో వాళ్ళు నేను బాగోగులన్నీ చూసుకుంటూ ఉంటాను. అపిచేత్ సుదురాచారో భజతే మాం అనన్యభక్ సాధురేవ సమంతవ్యః సమ్యగ్ వ్యవస్థితో హి సహ క్షిప్రం భవతి ధర్మాత్మ. ఇవన్నీ చెప్తున్నాడు కదా, అంటే తాను ఎలా చూసుకుంటాడు, తన జీవుల్ని ఎలా చూసుకుంటాడో కృష్ణుడు చెప్పేటువంటి జ్ఞానమే గుహ్యతమ జ్ఞానం. అంటే ఒక జీవికి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి సంబంధ జ్ఞానమే గుహ్యతమ జ్ఞానం. ఆ సంబంధంలో అన్నీ ఉంటాయి. ఏమిటి, ఎలా సంబంధం ఏర్పాటు చేసుకోవాలి, ఆ సంబంధాన్ని ఎలా ముందుకు తీసుకోవాలి, ఆ తర్వాత ఆ సంబంధంలో ఎన్ని రకాల సంబంధాలు ఉంటాయి, దానివల్ల పొందే ప్రయోజనం ఏమిటి, ఇవన్నీ కలిపితే అంటే గుహ్యతమ జ్ఞానంలో కూడా మళ్ళీ మూడున్నాయి. ఏమిటా 3 విభాగాలు గుహ్యతమ జ్ఞానంలో? సంబంధ, అభిధేయ, ప్రయోజన. ఈ 3 కూడా గుహ్యతమ జ్ఞానంలో ఉన్న 3 భాగాలు. ఇన్ని సంవత్సరాలు మీరు క్లాసులు విన్నారు, లేకపోతే ఏవో విన్నారు కదా, ఇవేమైనా కొత్త, ఇవేమైనా విన్నట్టు అనిపించిందా, లేదా కొత్తగా అనిపిస్తుందా, నాకు నిజాయితీగా చెప్పండి. క్లారిటీ లేదు. అలా ఇంతకుముందు అనుకున్నారు, ఇప్పుడు యాక్చువల్ గా అది కాదు. మళ్ళీ గుహ్యతమ జ్ఞానంలో కూడా 3 ఉన్నాయి, సంబంధ, అభిధేయ, ప్రయోజనం. సంబంధం అంటే ఏమిటి, మనకి కృష్ణుడితో గల సంబంధాన్ని, అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత. మీకు ఇంతకుముందు ఫస్ట్ లో చెప్పాను గుర్తుందా, 10వ అధ్యాయంలో 8, 9, 10, 11 చతుశ్లోకి భగవద్గీత అని చెప్పేసి మనం చర్చ చేసుకుందాం, గుర్తుందా? అందులో ఫస్ట్ శ్లోక సంబంధ జ్ఞానం చెప్పేటువంటి శ్లోకం. అహం సర్వస్య ప్రభవో అంటే నా నుంచే సర్వము ఉద్భవిస్తుంది, నేను అందరికీ మూల కారకుణ్ణి అంటే మన సంబంధాన్ని తెలియజేస్తున్నాడు అనమాట కృష్ణుడు. నువ్వు నా నుంచి జనింపబడినటువంటి వాడివి. జన్మాద్యస్యత, భాగవతంలో మొట్టమొదటి వాక్యం ఏమిటిది? జన్మాద్యస్యత అంటే సర్వం మూలానికి, సర్వానికి మూల కారకుడైనటువంటి వాడు కృష్ణుడు. సో అది సంబంధ జ్ఞానం. మరి అభిధేయ అంటే ఏమిటి? అంటే కరెక్ట్, అంటే ఏమిటి అభిధేయ అంటే ఏమిటి? ఆ సంబంధాన్ని ముందుకెలా తీసుకెళ్ళాలి, ఏ పద్ధతి నేను పాటిస్తే భగవంతుడితో మర్చిపోయిన సంబంధాన్ని నేను మళ్ళీ కలుపుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏమంటారు? అభిధేయ ప్రాసెస్. మనకు అభిధేయ ప్రాసెస్ ఏమిటి? భక్తి. భక్తి ఎలాంటి భక్తి? అన్యాభిలాషిత శూన్యం, అలాంటి భక్తి, శుద్ధ భక్తి. భక్తి అని అంటే జస్ట్ మిక్స్డ్ భక్తి కాదు, ప్యూర్ భక్తి. భక్తిలో మళ్ళీ రకాలు ఉన్నాయి. ఆ భక్తిలో ఉన్న రకాలు భాగవతంలో ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పారు, 81 రకాలు ఉన్నాయండి. భక్తిలో ఎన్ని రకాలు ఉన్నాయి? 81 రకాలు. ఎందుకు 81 రకాలు ఉన్నాయి తెలుసా? మూడు గుణాలు ఆడు మూడును మూడు రకాలుగా మిక్స్ అవుతుంటే 9 × 9 = 81. 81 రకాల మిక్స్డ్ స్టేజెస్ ఆఫ్ భక్తి ఉన్నాయి. కానీ 81 రకాల మిక్స్డ్ స్టేజెస్ భక్తికి పైన ఉండేటువంటిది ఏమిటి? శుద్ధ భక్తి. సో అలాంటి శుద్ధ భక్తి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఆ అభిధేయ, వాళ్ళు భగవంతుడితో తన సంబంధాన్ని వాళ్ళు పునఃస్థాపించుకోగలుగుతారు. మరి ప్రయోజనం ఏమిటి? సంబంధ తెలిసింది, సంబంధ కృష్ణుడు అన్ని మనందరికీ మూల కారకుడు శ్రీకృష్ణుడు అన్నది సంబంధ జ్ఞానం. అభిధేయనంటే కృష్ణునితో మన సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవలంబించేటువంటి పద్ధతి, అదేమిటిది? శుద్ధ భక్తి. అందుకే కృష్ణుడు అన్నాడు కదా, భక్త్యామాం అభిజానాతి, భక్తి ద్వారా మాత్రమే నువ్వు నన్ను తెలుసుకోగలవు. జ్ఞానామాం అభిజానాతి అని, కర్మాజ్ఞామ అభిజానాతి అని చెప్పలేదు, భక్త్యామాం అభిజాన. సో క్లియర్, అభిధేయ ప్రాసెస్ ఇస్ భక్తి. మరి ప్రయోజనం ఏమిటి? బట్ కృష్ణుని చేరి ఏం చేస్తాం? అక్కడ వెళ్ళి దిక్కులు చూస్తావా? కృష్ణుని చేసి చైతన్య మహాప్రభు చెప్పింది ప్రయోజనం ఏంటో తెలుసా? ప్రేమ కుమార్తో మహాన్. దీన్ని ఏమంటారంటే పంచమ పురుషార్థం అని చెప్పేసి. నాలుగు పురుషార్థాలు ఉన్నాయి, ఏమిటవి తెలుసా? ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ ధర్మార్థ కామ మోక్షాలు వేరే వేరే శాస్త్రాల్లో చెప్పే గాని భాగవతం ఇచ్చేటువంటి పురుషార్థం ఈ నాలుగు కాదు, ఐదో పురుషార్థం ఇస్తుంది భాగవతం. ఏమిటి ఐదు? కృష్ణ ప్రేమ కుమార్తో మహా. సో అదే ప్రయోజనం అన్నమాట. అంటే భగవంతుడి మీద ప్రేమతో భగవంతుడికి అన్ని రకాలైనటువంటి సేవల్ని చేయటం, భగవంతుడు ఇచ్చేటువంటి ప్రతిస్పందన, తెలియజెప్పేటువంటి ప్రతిస్పందనని ప్రేమ, ఆ ప్రేమని పొందటం, భగవంతుడిని ప్రేమించటం, భగవత్ ప్రేమని పొందటం, అది ప్రయోజనం. క్లియర్? ఇంతకీ మనం ఇప్పుడు ఎక్కడున్నట్టు? మనం ఎక్కడున్నట్టు? అది వదలలేక వదలలేక చచ్చిపోతా ఉన్నాం. సర్వ ఉపాధుల్ని వదలలేక దానికే అంటుకొని అంటు పెట్టుకుని ఉన్నాం మనం. సో మనం ఇప్పుడు ఎక్కడున్నట్టు అంటే భక్తిని చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం, భక్తిని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సంబంధ అభిధేయలో కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాం మనం. అభిధేయ చేస్తున్నాం, సంబంధమే తెలియకుండా అభిధేయ చేస్తున్నాం. సో సంబంధం పూర్తిగా అర్థం చేసుకుని అభిధేయ కనుక చేసినట్లయితే అభిధేయలోనే 8 మళ్ళీ అభిధేయని 8 రకాలుగా విభజించారు. ప్రయోజనాన్ని అభిధేయని 8 రకాలుగా విభజించారు తెలుసు కదా. 8 రకాలు ఏమిటో? ఆదో శ్రద్ధ, తత సాధుసంగ, తత భజన క్రియ, తదా అనర్థ నివృత్తి, తదా నిష్ఠ, తదా రుచి, ఆసక్తి, భావ. సో ఇది అభిధేయంలో ఉండే 8 మెట్లు అని. నువ్వు 8వ మెట్టుకు చేరుకుంటే ప్రయోజనం చేకూర్చుకున్నట్టు. సో అందువల్ల మనందరం ఎక్కడా ఉన్నామని చెప్తే ఇప్పుడు మనం ఇలా విభజించుకొని చెప్పుకోవాలి. ఎక్కడున్నాం మనం? అభిధేయులో ఏ మెట్లో ఉన్నాం మనం? భజన క్రియలో ఉన్నాం. గుడ్. భజన క్రియలో ఉన్నాం గాని భజన క్రియ ఎప్పుడు వస్తుంది? తర్వాత సాధుసంగ తర్వాత భజన క్రియ వస్తుంది. సాధుసంగలోనే కన్ఫ్యూజన్ ఉంది మనకి చాలా. ప్రాపర్ సాధుసంగ లేకపోతే భజన క్రియ జరగదు. భజన క్రియ జరగకపోతే ఏం జరగదు? అనర్థ నివృత్తి జరగదు. మనందరికి ఇంకా అనర్థ చాలా ఉన్నాయి. ఎందుకన్నాయి చాలా ఉన్నాయని అంటే భజన క్రియ మనకి ఇంకా సరిగ్గా జరగట్లేదు కాబట్టి. భజన క్రియలో ఉన్నాం, మొదట్లో ఉన్నాం. బట్ భజన క్రియ కూడా చక్కగా జరగాలంటే కావాల్సింది ఏంటి? సాధుసంగ. నేను ఇప్పుడు ఇందాకల నుంచి అనన్య 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 అని ఎందుకు చెప్తున్నానంటే ఈ సాధుసంగే కరెక్ట్ గా లేకపోతే నెక్స్ట్ నువ్వు చేయలేవు కాబట్టి సాధుసంగ కరెక్ట్ గా పెట్టుకో. ఏమిటా సాధుసంగ? ఎవరా సాధువులు? మనకి యాక్చువల్ గా మనలో భక్తిని పైకి తీసుకొచ్చే సాధువులు ఎవరు? ఆ ఇద్దరు హనుమానుల గురించి నేను మీకు చెప్పాను. అది భజన క్రియ, అది సాధుసంగ. ఆ సాధుసంగ చేస్తే తప్ప నువ్వేం చేయలేవు, నిజమైన భజన క్రియ చేయలేవు. ఇప్పుడు మెకానికల్ భజన క్రియ జరుగుతుంది మనందరికీ కూడా. మెకానికల్ భజన క్రియ, మెకానికల్ అనర్థ నివృత్తి కూడా జరుగుతుంది. బట్ రియల్ భజన క్రియ, రియల్ అనర్థ నివృత్తి జరగట్లేదు. రియల్ భజన క్రియ జరగాలంటే రియల్ సాధు అసోసియేషన్ తీసుకోవాల్సింది. రియల్ సాధు అసోసియేషన్స్ ఎవరండి? ఆ సాధు ఎవరండి? ఆ సాధు మరి మీరు ఆశ్చర్యపోకండి. ఎవరా సాధు? మనకి ఎవరా సాధు? ప్రభుపాదులు వారు. ఇంకో సాధువు కూడా కావాలని చెప్పాను కదా. ఇంకో సాధువుతో అనన్యమైన సంబంధం ఏర్పాటు చేసుకోవాలని చెప్పాను నేను. ఆ అనన్యమైన సాధు ఎవడు? ప్రభుపాదులు వారిని 100కి 100 పాలు పాటించేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో అవ్వక్కర్లేదు. దీక్ష గురువు అవ్వచ్చు, దీక్ష గురువు కాకపోనవచ్చు, లేకపోతే ఒక మందిర అధ్యక్షుడు అవ్వచ్చు, ఆయన కాకపోనవచ్చు, లేకపోతే ఇంకోరు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. బట్ ఎవరవ్వచ్చు అనేటువంటిది పొజిషన్ బట్టి కాదు నిర్ణయించబడేది. ఎవరవ్వచ్చు అనేటువంటిది నీ హృదయం నిర్ణయించా. ఎవరి సాంగత్యం వల్ల అయితే నువ్వు ఆధ్యాత్మికంగా ముందుకు ఎదగలను అనేటువంటి ఒక దృఢమైన నమ్మకం కలిగి ఉంటావో ఆ వ్యక్తి సాంగత్యాన్ని తీసుకుని ముందుకు పో. అప్పుడు నువ్వు యాక్చువల్ భజన క్రియలో ఎస్టాబ్లిష్ అయినట్లే. అప్పుడు యాక్చువల్ భజన క్రియలో ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ అనర్థ నివృత్తి నేచురల్ గా జరుగుతుంది. అనర్థ నివృత్తి జరిగిన తర్వాత గానీ ఎక్కడికి రాలేవు? నిష్ట ప్లాట్ఫామ్ కి రాలేవు. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతీ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి నిష్ట. అనైష్టికి నిష్ట రెండు ఒకటే. నువ్వు నిష్ట స్థితికి రావాలంటే తప్పనిసరిగా ఏం జరగాలి? నష్టప్రాయేషు నష్టాలన్నీ పోవాలి, అభద్రేషన్నీ పోవాలి. నష్టప్రాయేషు అభద్రేషు. బట్ ఈ అభద్రాలు ఎక్కడ? ఏమిటా అభద్రాలు? శృణ్వత సుఖత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్తో హి అభద్రాణి విధునోతి సువృత్సత. ఈ అభద్రాలు పోవాలంటే నువ్వేం చేయాలి? కృష్ణుని యొక్క కథ వినాలి. కృష్ణుని కథ ఎక్కడి నుంచి వినాలి? సాధువు నుంచి వినాలి. కృష్ణుని కథని సాధువు నుంచి వింటే అభద్రాలన్నీ పోతాయి, అభద్రాలని పోయి నిష్ట స్థాయికి వస్తాం. మీరు అనుకోవచ్చు ఈయన మొదటి రోజు నుంచి ఇప్పుడు దాకా అదే చెప్తున్నాడు, ఇటు మార్చి ఇటు తిప్పి అదే చెప్తున్నట్టుగా అనిపిస్తున్నాడు అని అనిపించవచ్చు మీకు. ఇది ఈ బుర్రకు ఎక్కనంత వరకు, ఈ హార్ట్కి ఎక్కనంత వరకు మనం ముందుకు పోలేం. మనకి యాక్చువల్ ప్రాసెస్ తెలియకుండా మనం ముందుకు వెళ్ళలేం. నేను అందుకే చాలా గట్టిగా మళ్లీ మళ్లీ రిపీటెడ్ గా చెప్తున్నాను. కారణం ఏంటంటే చాలా మందికి ఇదే ప్రాబ్లం. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఆల్రెడీ అనర్థ నివృత్తిలో, కొంతమంది ప్రేమలో ఉన్నాను కూడా అనుకుంటారు, కొంతమంది భావలో కూడా ఉన్నా అనుకుంటా ఉంటారు. నిజం, నేనే అబద్ధం ఆడట్లేదు, నేనేది ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లేదు. నేను కొంతమంది డివోటీస్ ని కలిసినటువంటి కొంతమంది డివోటీస్ వాళ్ళు ఏమనుకుంటారంటే, ప్రభు మేము స్టేజెస్ అని దాటిపోయాం ప్రభు, మేము భావలో ఉన్నాం, మీరు అంతకంటే తక్కువ చెప్పకండి మాకు. అప్పుడు నేనన్నాను, నేను అల్లేదు, ఆ భావలో లేను, నేను ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నాను కాబట్టి నేను ఇదే మాట్లాడతా, నేను అది మాట్లాడలేను అని చెప్పేసి ఊరుకున్నాను. రీసెంట్ గా ఒక డివోటీని కలిసాను. ప్రేమ భావ గురించి ఏమైనా చెప్తే చెప్పండి. ప్రభుపాదులు వారు ఎప్పుడు కూడా అనర్థ నివృత్తి భజన క్రియ గురించి చెప్పారు, అంతకంటే పైది చెప్పలేదు. ఎందుకు చెప్పలేదనంటే ఇవి జరిగితే గానీ అది రావు కాబట్టి. నువ్వు ఇది స్కిప్ చేసి అక్కడికెక్కడికో వెళ్ళిపోతే మళ్ళీ కిందకి దారిపోతావు. అదంతా కూడా ఊహ, కేవలం. వాళ్ళని ఏమంటారు, సహజీయులు అంటారు. సహజీయులు అంటే ఈ ప్రాసెస్, ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ని వాళ్ళు తీసుకోకుండా జంప్ చేసే వాళ్ళని సహజీయులు అంటారు. సహజీయులు ఎంత ఇబ్బంది పెడతారు తెలుసా కృష్ణునికి, చాలా ఇబ్బంది. పొన్న ఒక మీకు క్లాస్ లో, భాగవతం క్లాస్ లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను గుర్తుందా, ఒక రాజు దగ్గరికి ఒక సిటిజన్ వెళ్ళి, ప్రజా వెళ్ళి, రాజుగారు మీరు అంతఃపురంలో ఎంత బాగా నాట్యం చేస్తారండి మీ రాణులతో అని అన్నాడు అనుకో, రాజుకి ఆనందం కలుగుతుందా లేకపోతే ఒక్కడ కొట్టాలనిపిస్తుంది? సహజంగా చెప్పండి, ఏమనిపిస్తుంది రాజు? చెంప చెల్లెం అనిపించాలి అసలు. ఎందుకు, నీకేం పనిరా, నేను అక్కడ ఏం చేసుకున్నాను నీకేం పని, నువ్వు పొగడాలంటే ఏమైనా పొగడాలంటే దేని గురించి పొగడు? నేను ఎలా రాజ్య పరిపాలన చేస్తున్నాను, మీ అందరికి అన్ని వసతులు ఉన్నాయా లేదా, మీకు తినడానికి తిండి ఉందా లేదా, ఉండడానికి ఇల్లు ఉందా లేదా, కట్టుకోవడానికి బట్ట ఉందా లేదా, ఇవన్నీ కూడా రాజ్య దొంగలు లేకుండా ఉందా లేదా, భయం లేకుండా ఉందా లేదా, ఇవన్నీ ఏమైనా ఉంటే పొగడు. అంతేగాని నువ్వు నేను రాణులతో ఏం చేస్తున్నాను అది నువ్వెవడు చెప్పడానికి? సో ఈ భావ ప్రేమగాళ్ళందరూ ఇలాంటోళ్ళే అనమాట. ఆర్టిఫిషియల్ గా అక్కడ జంప్ చేసే వాళ్ళందరూ కూడా వీళ్ళు చాలా డేంజరస్ ఫెలోస్. మనకు అధికారం లేదు భగవంతుడి గురించి ఆ రకమైనటువంటి విషయాలు చర్చించాలంటే, మనకు అధికారం లేదు. మనం ఏమైనా మంజరులమా, లేకపోతే ఒక వన్ ఆఫ్ ద గోపీసా, లేకపోతే మనం ఎవరైనా, మనం మీకు ఎవరైనా రివీల్ చేశారా నువ్వెవరు అనేటువంటిది మీకు ఎవరైనా చెప్పారా? ప్రభుపాదులు వారిని ఎవరో అడిగారు, ప్రభుపాద్ నేను కృష్ణుని యొక్క లోకంలోని నా స్వరూపం ఏంటో చెప్పండి. నేను ప్రభుపాదులు వారు అన్నారు నువ్వు సేవకుడివి అని అన్నారు, అంతే. అంతకు మించి మన స్వరూపాన్ని రివీల్ చేయలేదు. కాబట్టి మనం అనవసరంగా ఎత్తుమ్మిదిలాగో లేకపోతే నెమల్లాగో లేకపోతే కోతిలాగో మనం అనవసరంగా ఆర్టిఫిషియల్ గా ఏమేమి చేయక్కర్లేదు. వీఆర్ ఆల్ సర్వెంట్స్ ఆఫ్ కృష్ణ. సో ఈ భావ ప్రేమలో ఉండేటువంటి ఆర్టిఫిషియల్ గా ఉండే వాళ్ళందరూ ఇలాంటి అనుకరణ చేస్తూ ఉంటారు. మీ బృందావనంలో అలాంటి వాళ్ళు చాలా మంది కనబడుతుంది. అందువల్ల మనం ఈ స్టేజ్ ని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి, స్టడీ చేయాలి. ఏ స్టేజ్ ని? సాధుసంగ భజన క్రియ అని అర్థనవుడు. మీరు అనొచ్చు శ్రద్ధ ఉంది కదా ప్రభు, శ్రద్ధ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాం మనందరం. కొద్ది గొప్ప మనందరికి శ్రద్ధ ఉంది. ఈ శ్రద్ధ నుంచి మనం ముందుకెళ్లాలి. అంటే సాధుసంగ భజన క్రియ అని అర్థనవుడు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను వినండి. నెక్టర్ ఆఫ్ డివోషన్ భక్తి రసామృత సింధు, మీరు పుస్తకాన్ని ఇప్పటిదాకా ముట్టుకున్నారా ఎవరైనా? ముట్టుకున్నాలు చేయొద్దండి. ముట్టుకున్నారా? బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కాదు ముట్టుకోవడం, చదవడానికి ముట్టుకున్నారా? చాలా విచిత్రం ఉంది, చదవడానికి ఒక్కరు కూడా ముట్టుకోలేదు అనమాట ఆ పుస్తకాన్ని. అవునా? చదివినా ఏం అర్థం కాలేదు, దానికి ఏం ఎక్కలేదు కదా అసలు. చాలా ఇంపార్టెంట్ బుక్. ప్రభుపాల్ వారు ఏమన్నారు తెలుసా, ఒక లాయర్ కి లా బుక్స్ ఎంత ఇంపార్టెంటో ఒక భక్తునికి భక్తి రసామృత సింధు అంత ఇంపార్టెంట్ బుక్ అని చెప్పేసి అన్నారు. లాయర్ కి లా బుక్స్ ఇంపార్టెంట్ కదా. మీరు ఏ లాయర్ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఫస్ట్ ఆర్డర్ దగ్గర పెద్ద బీరో ఉంటుంది, బీరోలో ఇన్నిసి పుస్తకాలు ఉంటాయి, సెక్షన్ ఉంటాయి. ఐపిసి ఇండియన్ పీనల్ కోడ్ ఒక్కొక్క సెక్షన్ ని ఎన్ని రకాలుగా వాదించవచ్చు, దాని ఆ సెక్షన్ కి సంబంధించి ఎన్ని తీర్పులు, ఏ హైకోర్టు ఎన్ని తీర్పులు ఇచ్చింది, సుప్రీంకోర్టులు ఎన్ని తీర్పులు ఇచ్చింది, ఇవన్నీ జర్నల్స్ అన్ని ఉంటాయి వాడి దగ్గర. సో ఏదైనా కేసు స్టడీ చేయాలంటే అవన్నీ చూసి చదువుకుని వాడు కేసు స్టడీ చేసి వాది బాధిస్తూ ఉంటాడు అనమాట. సో అంత ఇంపార్టెంట్ అది వాడికి. అలాగే భక్తులకి ఇంపార్టెంట్ అనేటువంటి పుస్తకం ఏంటంటే భక్తి రసామృత సింధు. బట్ భక్తి సామృత సింధు మీరు మామూలుగా పుస్తకంలా చదివేది, స్టోరీ బుక్ లా చదివితే అసలు పిచ్చెక్కిపోతే అర్థం కాదండి. దాన్ని ఎలా చదవాలి? ఒక భక్తుని యొక్క పర్యవేక్షణలో చదవాలి భక్తి రసామృత సింధు. అన్ని పుస్తకాలు భక్తుల పర్యవేక్షణలో చదవాలి, బట్ భక్తి రసామృత సింధు చాలా కష్టమైనటువంటి పుస్తకం. అందులో భక్తి ఈ 64 అంశాలతో భక్తి మొదలవుతుంది అని చెప్పేసి అందులో రాస్తారు. 64 అనేటువంటి ఉన్నాయని తెలుసా పోనీ, కనీసం ఎక్కడో చెప్పుంటారు, ఏదో క్లాసులో చెప్పుంటారు కదా. 64 అనేటువంటి ఉన్నాయి, 64 పాటించాలని ఉన్నాయి అవునా. అందులో 64లో చాలా ముఖ్యమైనటువంటి 5 ఏమిటి చెప్పండి, కొద్దిగా లైన్లోకి వస్తున్నారు. ఈ 5 అడుగుతుంటే కొద్ది లైన్లోకి వస్తుంది. 64 భక్తి అంశాల్లో 5 ముఖ్యమైనటువంటి అంశాలు మనకి చైతన్య మహాప్రభు మనకి పాటించమని ఇచ్చారు. ఆ 5 ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి? భాగవత శ్రవణ, సాధుసంగ, మధురావాస, నామ సంకీర్తన, శ్రీ విగ్రహారాధన, ఈ 5 విషయాలు కూడాను చైతన్య మహాప్రభు మనకి పాటించమని ఇచ్చారు ఈ 64. అర్థమైందా? గుర్తుంది, గుర్తొచ్చిందా? ఎక్కడో ఎవరో చెప్పుంటారు, గుర్తొచ్చింది కదా ఈ 5. కానీ యాక్చువల్ లిస్ట్ లో ఈ 5 మొదటి 5 కాదు. లిస్ట్ లో మొదటి 5 ఇవి కావు. ఫస్ట్ 5 ఐటమ్స్ లిస్ట్ లో ఫస్ట్ 5 ఐటమ్స్ ఏమిటో తెలుసా? చెప్పండి ఫస్ట్ 5 ఐటమ్స్. ఈసారి వెళ్ళి భక్తిరసామృత సింధుకి వెళ్ళి చాప్టర్ 6 చదవండి. చాప్టర్ 6 6 7 గుర్తులేదు, బట్ 64 అంశాలు డిస్క్రైబ్ చేసే చాప్టర్ 6 7 నాకు గుర్తులేదు, చాప్టర్ 7 అనుకుంటా. అందులో ఫస్ట్ 5 ఏమిటో చదవండి. ఏ చదవమంటారా నన్ను ఫస్ట్ 5? చాప్టర్ 6. ఈ చాప్టర్ 6 లో ఫస్ట్ 5 ఐటమ్స్ జాగ్రత్త వినండి. ఈ ఫస్ట్ 5 ఐటమ్స్ 64 మొదటి 5. హీ మెన్షన్స్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ యాజ్ ఫాలోస్. నెంబర్ 1, యాక్సెప్టింగ్ ది షెల్టర్ ఆఫ్ ది లోటస్ ఫీట్ ఆఫ్ ఎ బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్. ఫస్ట్ ఐటమ్, యాక్సెప్టింగ్ ది షెల్టర్ ఆఫ్ ఎ బోనఫైడ్ spiritual master. Number 2, becoming initiated by the spiritual master and learning how to discharge devotional service from him. The number 2. Number 3, obeying the orders of the spiritual master with faith and devotion. Number 3. Number 4, following the footsteps of the great acharyas under the direction of the spiritual master. Number 4. Number 5, inquiring from the spiritual master how to advance in Krishna consciousness. ఈ 5 కామన్ ఏంటయ్యా? స్పిరిచువల్ మాస్టర్. ఈ కన్ఫ్యూజన్ ఉన్నంత వరకు, స్పిరిచువల్ మాస్టర్ కన్ఫ్యూజన్ ఉన్నంత వరకు నువ్వు ముందుకి, ఇందాక నేను అనుకున్నాం కదా మనం ఏమన్నాం, మీకు ఇందాక నేనేం చెప్పాను గుర్తుంది? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆదో శ్రద్ధ తత తర్వాత ఏం మొదలవుతుంది? సో అంటే సాధు సంఘ సరిగ్గా లేకపోతే ఏం సరిగ్గా జరగదు, అది జరగకపోతే ఏం జరగదు సరిగ్గా, అది ప్రాబ్లం. మన సొసైటీలో ఉండే ముఖ్యమైన ప్రాబ్లం ఇదే. సాధు సంఘ సరిగ్గా మనం స్వీకరించలేకపోతున్నాం. అంటే సాధు సంఘం ఎలా స్వీకరించాలో మనకు సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల మనం సరిగ్గా భజన క్రియ నిర్వహించలేకపోతున్నాం. భజన క్రియ అంటే మన దృష్టిలో ఏమిటో తెలుసా? మైండ్లెస్ సర్వీస్, సింప్లీ డూయింగ్ సంథింగ్, ఏదో ఒకటి చేసుకుంటూ పోవడమే. ఏదో అథారిటీ ఇచ్చారు చేద్దాం పోదాం. బట్ ఇది యాక్చువల్ గా మన అనర్థ నివృత్తికి ఎలా దోహదపడుతుంది అనేటువంటిది మనం చూడలేకపోతున్నాం. దానికి కారణం సరైనటువంటి సాధు సాంగత్యం లేకపోవడం. అందువల్ల నేను మళ్ళీ ఈ అంశాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. స్పిరిచువల్ మాస్టర్ ఇక్కడ ఏమన్నారు? ప్రభుపాదుల వారు ఏమన్నారు? ఫస్ట్ 5 ఐటమ్స్ ఏమన్నారు? యాక్సెప్టింగ్ ది షెల్టర్ ఆఫ్ ఎ బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్, టేకింగ్ ఇన్స్ట్రక్షన్స్. నెంబర్ 2 ఇస్ గివింగ్ గెటింగ్ ఇనిషియేటెడ్ అండ్ డిశ్చార్జింగ్ డివోషనల్ సర్వీస్. సో ఇలా మనకి ప్రభుపాదుల వారు చెప్పారు, ఎంక్వైరింగ్ ఫ్రమ్ హిమ్ హౌ టు అడ్వాన్స్ ఇన్ డివోషనల్ సర్వీస్. సో ఇవన్నీ కూడాను చాలా ఇంపార్టెంట్ విషయాలు. అందువల్ల నేను చెప్పేటువంటిది ఏమిటంటే, ఈ విషయంలో మీకు క్లారిటీ రావాలి. ఈ విషయంలో క్లారిటీ వస్తే గానీ మీరు ముందుకు వెళ్లే అవకాశం లేదు. బట్ ఈ విషయంలో మీకు క్లారిటీ ఇప్పటిదాకా వచ్చిందా లేదా, ఎంతమేర క్లారిటీ వచ్చింది ఎంతమేర క్లారిటీ లేదు చెప్తే నేను, నాకు ఈ విషయంలో క్లారిటీ ఉందని నేను అనుకుంటున్నాను. నాకున్న క్లారిటీ నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో మీకు ఎంత మేర క్లారిటీ ఉంది లేదు నన్ను అడగండి, దానికి అనుగుణంగా మనం ముందుకెళ్దాం. అప్పుడు భజన క్రియ అనేటువంటిది సులభమవుతుంది, అందతని గుర్తి మిగిలినవన్నీ సులభమవుతుంది. ఐఎమ్ ఓపెనింగ్ ది ఫోరం ఫర్ క్వశ్చన్స్ ఆన్ దిస్ సబ్జెక్ట్. స్పిరిచువల్ మాస్టర్ విషయంలో మీకు ఎంత క్లారిటీ ఉంది? స్పిరిచువల్ మాస్టర్ ఫస్ట్ 5 ఐటమ్స్ స్పిరిచువల్ మాస్టర్ కి సంబంధించినవి. ఉంటే క్లారిటీ ఉంది అని అంటే మనం ముందుకెళ్ళొచ్చు హ్యాపీ. ఒకవేళ ఈ విషయంలో క్లారిటీ ఉంటే ఎంత తొందరగా కృష్ణ చైతన్యంలోకి ముందుకెళ్ళొచ్చు అనేటువంటిది మనకి ప్రభుపాదులు వారు ఇందులో చెప్తున్నారు. ఏది ఇంట్రడక్షన్ ఆఫ్ భగవద్గీతలో ఏమంటున్నారు తెలుసా, ఈయన ఎప్పుడైతే అనన్య భావంతో కృష్ణుణ్ణి స్వీకరించాడో ఆ భగవద్గీత అంతా విన్న తర్వాత వెంటనే ఆయన చెప్పిన మాటలు బట్టి మనకు తెలిసిపోతుంది అనమాట ఈయన ఎంత స్పష్టత కలిగి ఉన్నాడు. ఏమన్నాడు, పరం బ్రహ్మం పరం ధామ పవిత్రం పురుషం భవాన్ పురుషం శాశ్వతో దివ్యం ఆదిదేవం అజం విభుం ఆహుత్సం ఋషయస్ సర్వే దేవర్షిర్ నారదస్తత ఆసితో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవీసిమే. నెక్స్ట్ ఇంపార్టెంట్, సర్వమేతద్రతం మన్యే యన్మాం వదసి కేశవ. ఈ స్థాయికి వచ్చేస్తావు, ఏ స్థాయికి వచ్చేస్తావు, కృష్ణుడు దేవాదేవుడు, ఆయనకి నాకు శాశ్వత సంబంధం ఉన్నది, నా డ్యూటీ ఏమిటి, కృష్ణుణ్ణి సంతోషపరచడమే, ఆయన చెప్పిందల్లా చేయటమే అనన్య భావంతో. సర్వమేతద్రుతం మన్యే, కృష్ణ నువ్వు చెప్పిందల్లా చేయడానికి సిద్ధంగా ఉన్నా. అంటే ఇంకా కండిషనల్ సరెండర్ ఉండదు, కంప్లీట్ సరెండర్ అనేటువంటిది వస్తుంది అన్నమాట. ఎవరికి వస్తుంది, ఎవరైతే అనన్య భావంతో ఆ స్పిరిచువల్ మాస్టర్ని యాక్సెప్ట్ చేశారో వాళ్ళకి, వాళ్ళకి రిజల్ట్ ఇది అనమాట. దాని రిజల్ట్ ఇది. సో ఆ రిజల్ట్ కోసం మనం రావాలి. ఇది మనం పొందాలంటే అక్కడ అది అలా యాక్సెప్ట్ చేయాలి. ఎనీ క్వశ్చన్స్? ఆలోచించడం మానేయకండి, ఆలోచిస్తూనే ఉండాలి. ఆలోచించడం మానేశారనుకోండి ఏమవుతుందో తెలుసా, బ్లైండ్ అవుతుంది. డివోషన్ సర్వీస్ ఏమైపోతుంది, బ్లైండ్. డివోషన్ సర్వీస్ నాట్ బ్లైండ్ పాత్, ఇట్ ఈస్ ఎ థాట్ఫుల్ ప్రాసెస్. డివోషన్ సర్వీస్ ఈజ్ ఎ థాట్ఫుల్ ప్రాసెస్. ముందుకెళ్దాం అయితే. రైట్, అంటే ఆ తపన పడాలి, ఆ స్ఫూర్తి పొందడానికి తపన పడాలి, ఉండాలి. అది ఫస్ట్ జిజ్ఞాసు. జిజ్ఞాసు శ్రేయోత్తమం. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, రెండు డిసైపుల్కి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి, జిజ్ఞాసు శ్రేయోత్తమం. అంటే మధ్యలో పిప్రమెంట్లు ఎలా వేసేస్తూ ఉంటే పడిపోకూడదు అనమాట. అర్థమైందా, లాలీపాప్స్ కొంతమంది చూపిస్తూ ఉంటారు డివోషనల్ సర్వీస్ లో, లాలీపాప్స్ చూపిస్తూ ఉంటారు, దానికి పడిపోయావనుకో శ్రేయోత్తమం కాదు. నువ్వు నాకు అనుగుణంగా వ్యవహరిస్తే నేను టెంపుల్ సెక్రటరీ చేస్తా, లాలీపాప్. అర్థమైందా? సో లేదా నేను డిపార్ట్మెంట్ హెడ్ చేస్తా. ఈ లాలీపాప్స్ ఎక్కడ వరకు ఉన్నాయి, 5 వరకు ఉన్నాయి, టెంపుల్ ప్రెసిడెంట్, జీబీసీ లేకపోతే గురువు, ఇవన్నీ లాలీపాప్సే. ఆ లాలీపాప్లను దాటగలిగితే తప్ప శ్రేయోత్తమం. అందుకే ఉన్నారు, తక్కువ శ్రేయసించుకోకు, ఉత్తమ శ్రేయసించుకో. ఉత్తమ శ్రేయస్ ఏమిటి, భగవంతుణ్ణి ప్రేమించడం, భగవంతుణ్ణి ఆనందింపజేయడానికి నేను లీడర్ని అవుతే యాక్సెప్ట్ చేస్తా. నేను గనక బాధ్యత తీసుకోవడానికి, నేను బాధ్యతగా వ్యవహరించడానికి నన్ను టెంపుల్ ప్రెసిడెంట్ చేస్తే తీసుకుంటాను. పొజిషన్ నేను చూపించి అందరినీ కంట్రోల్ చేయడానికి కాదు నాకు కావాల్సింది. నాకు పొజిషన్ దేనికి కావాలి, ఇంకా వైడ్ గా సర్వీస్ చేయడానికి పొజిషన్ కావాలి. దానికి ఏ పొజిషన్ ఇచ్చినా నేను తీసుకుంటా, గురువు అయినా తీసుకుంటా, బట్ ఇవ్వాలి అది. నేను దాన్ని పొందడానికి చాలా తహతహలు ఆడకూడదు. నాకొకటే గోల్ ఏమిటి, కృష్ణుణ్ణి ఆనందింప చేయడం, కృష్ణుని సంతోషపెట్టడం, కృష్ణుని ప్రతినిధి అయినటువంటి గురువుని సంతోషపెట్టడం, అది నా యొక్క ఆలోచన. సో జిజ్ఞాసు శ్రేయోత్తమం ఈ రెండు గనక ఎప్పుడు కూడా ఉంటే అప్పుడు మనం ఏం ఈ దేని గురికాం, ప్రలోభాలకి గురికాం అన్నమాట. సో ప్రలోభాలకి గురి కాకుండా ఉంటాం. సో అది ఎప్పుడైతే ఉంటామో మనకి ప్రలోభాలకి ప్రలోభాలు అందించకుండా ఉండే ఒక వ్యక్తి ఎవరు అనేటువంటిది మనం గుర్తించగలుగుతాం. ప్రలోభాలు ఇచ్చే వ్యక్తిని మాత్రం స్వీకరించొద్దా ఎవరు కూడా. ప్రలోభాలు ఇచ్చే వ్యక్తి కరెక్ట్ అయిన వ్యక్తి కాదు మీకు. అంటే లాలీపాప్లు ఇసిరేవాడు సరైనటువంటి గురువు కాదు. ఆ గురువు దగ్గరికి వెళ్తే ఏమవుతుంది అంటే ఆ లాలీపాప్లు ఇసిరే గురువు అంటే ఎవడు, మీరు నన్ను స్వీకరించండి మీ భౌతిక సమస్యలన్నీ కూడా పోతాయి అనేటువంటి వాడు లాలీపాప్ ఇసిరే గురువు అన్నమాట. స్ఫూర్తి అనేటువంటిది వినటం వల్ల వస్తుంది. అదే మంచి ఉద్దేశం ఏమిటా, మంచి ఉద్దేశం అది దాన్ని స్వీకరించవచ్చు అదే అంటున్నాను. కానీ అదొక పొలిటికల్ ప్లాన్ గా ఉపయోగించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారంటున్నాను. నేనేమంటున్నానంటే నేను సిద్ధాంతం నేను మీకు చెప్తున్నాను, మీరు మీ సిచ్యుయేషన్ చూడకండి. ఇక్కడ మీ సిచ్యుయేషన్ చూస్తే మీకు ప్రతిదీ నేను మీకు నెగిటివ్ గా మాట్లాడినట్టు అనిపిస్తుంది. నేను ఒక ఓవరాల్ సిద్ధాంతం చెప్తున్నాను. ఓవరాల్ సిద్ధాంతం అనేటువంటిది ఇక్కడైనా వ్యవహరించవచ్చు, లేదా ఇంకెక్కడైనా జరగవచ్చు. అది ఓవరాల్ గా సిద్ధాంతం నేను చెప్తున్నాను. మీరు నేను చెప్పే ఓవరాల్ సిద్ధాంతాన్ని మీరు ఈ ప్రస్తుత దృష్టితో చూసారనుకోండి, మీకు ఇదేంటి ఈయన ఎలా మాట్లాడుతున్నారు, మేమందరం బాగానే ఉన్నాం కదా ఇక్కడ, మాకందరికీ అన్ని మంచి అవకాశాలు ఉన్నాయి కదా, ఈయన ఏదో మా ఫెయిత్ బ్రేక్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నాడని అవకాశం ఉంది. నేను మాట్లాడుతుంది సిద్ధాంతం. సిద్ధాంతం అనేటువంటిది ఏ పరిస్థితుల్లోనే అప్లికబుల్ అయ్యే సిద్ధాంతం. ఇక్కడ మీకు ప్రాపర్ గా సిద్ధాంతం అందించే వాళ్ళు ఉండొచ్చు, ఇంకో దగ్గర అందించే వాళ్ళు లేకపోయి ఉండొచ్చు. నేను మాట్లాడుతుంది సిద్ధాంతం, నేను మాట్లాడుతుంది శాస్త్రంలో చెప్పే వాక్కులు మాట్లాడుతున్నా, కానీ నా సొంత వివరణ నేను ఇవ్వట్లేదు. నేనేమంటున్నాను, సాధువుని ఎంచుకునే ప్రక్రియలో, సాధువుని ఎంచుకునే కాదు సాధువుని గుర్తించే ప్రక్రియలో ఈ రెండు ఇంపార్టెంట్. నా శ్రేయస్సు, అత్యున్నత శ్రేయస్సు కోసం ఆయన పాటుపడుతున్నాడా, లేకపోతే నన్ను కొనాలనుకుంటున్నాడా. భౌతికమైనటువంటి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒంగోల్లో ఒకరు మా దగ్గరకు వచ్చారనమాట. ఏంటి సైట్ ఇస్తా ఉన్నా, మంచి రోడ్డు పక్కనున్న సైట్ ఇస్తా ఉన్నా, సైట్ ఇస్తామంటే ఎవరు తీసుకోడు, చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేశాను, రండి మాట్లాడండి అని వాళ్ళని పిలిచాను. పిలిస్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళకి మొత్తం 12 ఎకరాల ప్లాట్లు ఎన్నో ఉన్నాయి. 12 ఎకరాల ప్లాట్లలో గవర్నమెంట్ అదెంతో పర్సంటేజ్, 1 ఎకరా సంథింగ్ చిల్లర, ఇంత ఏరియాని మీరు సోషల్ డెవలప్మెంట్కి, ఓవరాల్ డెవలప్మెంట్కి వదలకుండా మీరు ప్లాట్లు కట్టలేరని గవర్నమెంట్ నిర్ణయించింది. సో ఈ వ్యక్తి మా దగ్గరకు వచ్చి మేము మీకు ఇంత ఇస్తాం అన్నాం. ఎంత గవర్నమెంట్ ఎంత అయితే ఓవరాల్ డెవలప్మెంట్కి కేటాయించమందో అంత ఇస్తాం అన్నాం. అంత ఇస్తాం అనేసరికి అది ఎక్కువే, అంటే 1 ఎకరా 25 సెంట్స్, అంటే 1 ఎకరా 1.5 ఎకరా 1.25 ఎకరా, అది మంచి ప్లాట్ అది. నేను అన్నాను చూడండి బాగుంది, మీరు ఓవరాల్ సోషల్ డెవలప్మెంట్ కోసం కృష్ణ చైతన్యపు మందిరాన్ని ఎన్నుకున్నారు, మీరు చాలా మంచి పని చేశారు, కానీ మీరు చూడండి కరెక్ట్గా గవర్నమెంట్ ఎంతైతే వదలమంటుందో అంతే వదలమని మీరు మాకు ఇస్తామంటున్నారు కదా, అది మరీ స్వార్థం అయిపోతుంది. కాబట్టి నిస్వార్థ భావంతో మీరు మాకు సేవ చేయాలనుకుంటే ఇంకొక 1/2 ఎకరనో 1/2 ఎకరనో మీ భూముల నుంచి ఓవరాల్ గా కలిపివ్వండి అన్న. వాడు వెళ్ళిపోయాడు, మళ్ళీ రాలే, మళ్ళీ వెనక్కి రాలే అవి. సో ఇప్పుడు నా హృదయంలో గాని ఆ వ్యక్తి హృదయంలో గాని ఉన్న భావన ఒకసారి మీరు పరిశీలించుకుంటే వాళ్ళకు ఒక ఇంప్రెషన్ నేను కలిగించాను. ఏమిటి, వీళ్ళు ఇచ్చిందే తడవగా ఏర్పడితే తీసేసుకోరు వీళ్ళు. నేను ఆ మాట చెప్తూ అన్నాను. ఏమన్నాను, మీరు దేవుడికి సేవ చేయాలనుకుంటే మీరు అనుకూలత ప్రకారం కన్వీనియన్స్ ప్రకారం చేయకూడదు. మీ హృదయం నుంచి ఆ భావన రావాలి. హృదయం నుంచి భావన రావాలంటే, నిస్వార్థంగా రావాలంటే మీ దాంట్లో కొంత కేటాయించి ఇవ్వాలి. ఇస్తేనే అప్పుడు మీరు డివోషనల్ గా ఇస్తున్నారని నేను అనుకుంటాను, లేకపోతే మీరు కన్వీనియన్స్ కోసం ఇస్తున్నారని నేను అనుకుంటాను. కాబట్టి మీరు ప్రూవ్ చేసుకోండి. ఏమిటి, మీరు డివోషనల్ గా ఇస్తున్నారని ప్రూవ్ చేసుకోండి. ప్రూవ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఎంతకంటే ఎక్కువ ఇవ్వాలి. అంటే మీరేమనుకోకండి, అంతకంటే ఎక్కువ ఇవ్వమని నేను అడిగాను కదా అంటే అంత ఎక్కువలో నేనేదో పెద్దది కట్టేస్తానని కాదు. నేను యాక్చువల్ గా ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్న ఫీలింగ్ ఏమిటి, అతనిలో డివోషనల్ ఫీలింగ్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం నాకు 1.25 ఎకర్ ఇచ్చినా కూడా మంచి టెంపులే కట్టచ్చు, 1.5 ఎకర్ ఇచ్చినా కూడాను మంచి టెంపులే. ఆ 0.25 ఎకర్ నాకేం పెద్ద తేడా తీసుకురాదు. బట్ తేడా ఎవరికి తీసుకొస్తుంది, ఆ వ్యక్తికి తీసుకొస్తుంది. సో అందువల్ల నేనేమన్నాను, ఇంకా 2.25 ఎకర్స్ మీరు ఇవ్వండి, అప్పుడు నేను స్వీకరిస్తానన్నా. ఆ వ్యక్తి వెనక్కి రాలే. నేను రాకపోయినా నేను సంతోషపడ్డాను. ఎందుకనంటే వీళ్ళు దీనికి ఈ స్థాయికి తగ్గరు, వీళ్ళు ఈ ప్యూర్ ప్రిన్సిపల్స్ ని పాటిస్తారు, వీళ్ళేదో మేము ఆ అనుకూలం కోసం వీళ్ళు ఉపయోగింపబడరు అనేటువంటి ఒక భావన ఆ వ్యక్తి యొక్క హృదయంలో కలిగింది. సో నేను దానికి చాలా సంతోషిస్తాను. మీరు అనొచ్చు, నువ్వు సంతోషించడం ఏంటి, నువ్వు కృష్ణుడు ఒక మంచి అవకాశం పోగొట్టుకున్నావు అని మీరు అనొచ్చు నన్ను. బట్ ఈరోజు 20 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇవ్వడానికి వచ్చారు, 20 కోట్ల రూపాయల ప్రాపర్టీ కృష్ణుని మందిరం కట్టడానికి వచ్చారు, ఇదే ప్రిన్సిపల్. వేరే వాళ్ళు ఇదే ప్రిన్సిపల్ మీద, సేమ్ ప్రిన్సిపల్ ఐ అప్లై, సేమ్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్స్ కరెక్ట్. దీన్ని మనం కొద్దిగైనా సరే మనం దీంతో కొద్దిగైనా మనం బేరం ఆడామంటే భక్తిని ఇవ్వట్లేదు మనం, వాళ్ళ యొక్క హృదయాన్ని మనం తీసుకోవట్లేదు, వాళ్ళ కన్వీనియన్స్ మనం తీసుకుంటున్నాం, మనం భక్తిని ఇవ్వట్లేదు. సో ఇది ప్రాపర్ అప్లికేషన్. నేను చెప్తున్న దానికి ఎగ్జాంపుల్, అప్లికేషన్ ఎగ్జాంపుల్ ఇదనమాట. దిస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ అప్లికేషన్. అది ఇక్కడ జరిగింది. లేదా ఇంకొక ఒక డివోటీతో నువ్వు డీల్ చేసేటప్పుడు, ఒక డివోటీ యొక్క రక్షణ కోసం మనం అతడికి నచ్చకపోయినా అది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో నాకు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వండి, లేకపోతే టెంపుల్ కమాండర్ పోస్ట్ ఇవ్వండి. పోస్ట్ ఇంపార్టెంట్ కాదు, నీకు ఇవ్వచ్చు, కానీ అలా నువ్వు కోరుకున్నప్పుడు ఇవ్వడం వల్ల నీకు అది చెడు. కాబట్టి నీకు అది చేయలేదు. నేను ఇవ్వకపోతే మీకు నేను ఎంత ఇబ్బంది పెడతానో తెలుసా అంటాడు వాడు. నువ్వు ఎంతైనా ఇబ్బంది పడు, నువ్వు పడు మాకు పెట్టు, బట్ ఇచ్చేది లేదు. ఎందుకు ఇచ్చేది లేదు, అది నీకు మంచిది కాదు, అది డివోషనల్ ప్రిన్సిపల్ కాదు. కాబట్టి వీడితో ఎవడు పడతాడు కూడా, వీడికి ఏదో ఇచ్చేసి పోతే పోయింది కదా, అది డివోషనల్ ప్రిన్సిపల్లా, ఉత్తమ శ్రేయస్సా కాదు. సో నేను చెప్తున్నది ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఉత్తమ శ్రేయస్సు మనం ఆలోచించగలగాలి, మన వైపు నుంచి, మనం ఎవరినైనా కేర్ చేస్తే వాళ్ళ వైపు నుంచి. అలాగే ఆ వ్యక్తి కూడా అర్థం చేసుకోవాలి, అసలు వీళ్ళకి ఇంత చిన్న పోస్ట్ ఇవ్వడం పెద్ద విషయం కాదు, బట్ అయినా కూడా ఇంత కఠినంగా ఉన్నారు, ఇవ్వకుండా ఉన్నారు అంటే అదేదో నాకు మంచిది అయ్యి ఉండకపోవచ్చు, అందుకే కదా వీరు నా హితులు కాబట్టి వాళ్ళది ఇవ్వకుండా ఉన్నారు అని అర్థం చేసుకున్నాడంటే వాడు సిన్సియర్ పర్సన్. అలా అర్థం చేసుకోకుండా దాన్ని ఇంకా పొలిటికల్ గా మెటీరియల్ గా ఆలోచించారనుకో, ఇది నాట్ సిన్సియర్. ఉత్తమ శ్రేయస్సు అంటే అతనికి అర్థం కావట్లేదు. అంటే మనందరి యొక్క అప్లికేషన్ ఎలా చేయొచ్చు అని చెప్పడానికి నేను 2-3 ఎగ్జాంపుల్స్. అది చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, అప్లికేషన్ ప్రిన్సిపల్ మాత్రం సేమ్. ఉత్తమ శ్రేయస్సు సేమ్ ప్రిన్సిపల్. సో ఒక వ్యక్తి సరైనటువంటి వ్యక్తి అని మనం నిర్ధారించుకోవడం ఎప్పుడు నిర్ధారించుకోగలం అంటే, ఈ ప్రిన్సిపల్స్ ని దాటకుండా దాని మీద నిలబడేటువంటి వాడు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత చూపించినా. ఇలాంటివి చాలా జరుగుతుంటాయి, మీకు నిజంగా తెలియదే లేదు. సరిగ్గా ఎలక్షన్ టైంలో మీకు 100 కోట్లు ఇస్తామండి అంటాడు ఎవడో ఒకడు వచ్చి. 100 కోట్లు ఇస్తామంటే ఇదేంటిది 100 కోట్లు ఇస్తామంటున్నాడని మనం ముందు బాగా బివిల్డర్ అయిపోతాం. తర్వాత వాడు బేరం పెడతాడు మనం. ఏమిటా బేరం, వాళ్ళు ఫారిన్ మనీ బ్లాక్ మనీని ఇక్కడికి ఎలక్షన్స్ కి తీసుకొస్తారు. వాళ్ళు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకు ఒక ఆర్గనైజేషన్ కావాలి. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవడానికి ఒక ఆర్గనైజేషన్ కావాలి. సో ఆ ఆర్గనైజేషన్ వాళ్ళకి చాలా ఈజీగా దొరికిన ఆర్గనైజేషన్ ఏంటి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కావాలి. ఆ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏది, ప్లస్ ధర్మపరమైన ఆర్గనైజేషన్. కాబట్టి వాడు అక్కడి నుంచి 1,000 కోట్లు ఏదో ఒకటి ఒక రేషియో, కొన్ని 100 కోట్లు అంటే మరి ఎక్కువ బుర్రలు పగిలిపోతాయి, 20 కోట్లు నేను 100 కోట్లు నేను అక్కడి నుంచి పంపిస్తాను, 80 కోట్లు రకరకాల ప్రాజెక్టుల రూపంలో మీరు నాకు వెనక్కి ఇచ్చేసేయండి, మీరు 20 కోట్లు ఉంచుకోండి, అది మీది, 80 కోట్లు నాది, నేను లాభపడ్డాను నువ్వు లాభపడ్డావు, నీకు 20 కోట్లు నాకు 80 కోట్లు డీల్ ఏదో బాగున్నట్టుంది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది, బాగుంది కదా డీల్. మనం ఆలోచిస్తాం 20 కోట్ల రూపాయలు 20 కోట్లతో ఎన్ని మందిరాలు కట్టచ్చు, లేకపోతే ఎంత పెద్ద బ్యూటిఫుల్ మందిరం కట్టచ్చు కదా. అంటే మంచి అన్ని మంచి ఉద్దేశంతోనే ఆలోచించవచ్చు ఈ వ్యక్తి, బట్ అక్కడ ప్రాథమికమైనటువంటి తప్పు జరుగుతుంది. ఏమంటే ప్రాథమికమైనటువంటి తప్పు, బ్లాక్ మనీ అనేటువంటి దాన్ని వాడు కృష్ణుని ఉపయోగించుకుంటున్నాడు. వాడు దేనికి, వాడు బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేసుకోవడం కోసం వాడు కృష్ణుని ఉపయోగించుకుంటాడు. నీకు 20 కోట్లు రావచ్చు, ఆ 20 కోట్లతో కట్టిన మందిరంలో ఎన్ని లక్షల ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలియదు. అందుకే ప్రభుపాదులు వారు ఏమన్నారు తెలుసా, డొనేషన్స్ కూడాను యాక్సెప్ట్ ఎవరి దగ్గర నుంచి చేయాలంటే నిజాయితీ పరుల నుంచి యాక్సెప్ట్ చేయాలి, మామూలు ఎవరు పడితే వాడి దగ్గర నుంచి యాక్సెప్ట్ చేయడానికి కాదు. అలాంటి ఇంప్రాపర్ పర్సన్స్ నుంచి డొనేషన్ యాక్సెప్ట్ చేసి మందిరం కడితే ఆ మందిరంలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి మీరు అడగొచ్చు, మరి అలాంటి ఇంప్రాపర్ పర్సన్స్ మనకి డొనేషన్ బ్లాక్ మనీ డబ్బులు ఇస్తే ఏం చేయాలి, అది ఉండి ఉండిలో వేసి డీటీ కోసం ఖర్చు పెట్టండి. డీటీ కోసం అంటే ప్రసాద వితరణకో లేకపోతే భోగం చేయడానికో ఉపయోగించదు, కానీ కన్స్ట్రక్షన్ కి మాత్రం వద్దని చెప్పి ప్రభుపాదుల వారు అన్నారు. ఎప్పుడైతే మనం ఈ ప్రిన్సిపల్స్ ని కొద్ద గొప్ప చిన్న చిన్నగా మార్చి మనం గనక అవలంబిస్తున్నామో అప్పుడేంటి, మనం శ్రేయ ఉత్తమం అనేటువంటిది మార్చేసినట్టు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఒక డివోటీకి ఎంత కృష్ణుడి మీద నమ్మకం ఉంటుందో దాని ప్రకారం ఆ వ్యక్తి నడుచుకుని ముందుకు పోతూ ఉంటాడు. ఆ నమ్మకం లేనటువంటి వాడు కృష్ణుడి కోసం ఏదైనా ఓకే, ఏం చేసినా పర్లేదు, కృష్ణుడి కోసం ఏం చేసినా పర్లేదు. నాకు ఒక సన్యాసి చెప్పారు, ఆశ్రమంలో ఒక డివోటీ ఒక ప్రాబ్లంలో ఉన్నాడు, అతనికి ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం వల్ల ఆయన ఏం చేస్తున్నాడు వేరే వాళ్ళకు కూడా ప్రాబ్లం కలిగిస్తున్నాడు. సో ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. సో సన్యాసిని అడిగితే ఆ సన్యాసి ఏమన్నారు తెలుసా, ఒక ఊరు కోసం ఒకరిని వదిలించుకోవడం కూడా పర్వాలేదు, తప్పు లేదు అన్నా. నాకెందుకు అది నచ్చలేదు, ఎందుకు నచ్చలేదనంటే కృష్ణ చైతన్యం అనేటువంటిది అందరినీ అభివృద్ధి పరిచేది, కానీ ఒక్కరు ఎవరో కొంతమంది కోసం ఒకరిని బలి చేయడం అనేటువంటిది కృష్ణ చైతన్య పద్ధతి నాకు అనిపించలేదు. నాకు ఎలాంటి పద్ధతి కావాలి, వీడు బాగుపడాలి మొత్తం టెంపుల్ బాగుపడాలి, అలాంటి పద్ధతి ఏదైనా ఉంటే చెప్పండి. అంతేగాని ఇంతమంది కోసం వీడిని బలి ఇచ్చేద్దాం అని అంటే కుదరదు, అది కరెక్ట్, అర్థమవుతుందా నేను చెప్తున్న కాన్సెప్ట్, అర్థమవుతుందా. సో ఈ ప్రిన్సిపల్స్ నువ్వు ఎప్పుడైనా ఆడుకున్నావు అనుకో ఈ ప్రిన్సిపల్స్ తో, నీకు ఎవరు సరి అనేటువంటి సాధు సాంగత్యం దొరికే అవకాశం లేదు. అలాంటివి మీరు ఆలోచించుకోవచ్చు, అలాంటివి ఏమైనా అలాంటి ప్రిన్సిపల్స్ తో మనం నిజ జీవితంలో ఎలా ఆడుకుంటున్నామో మనం ఆలోచించుకోవచ్చు. మీరు పుస్తక వితరణ చేస్తున్నారు, పుస్తక వితరణ చేసేటప్పుడు వాడు 100 రూపాయల పుస్తకానికి 70 రూపాయలు అడిగాడు, ఎగ్జాంపుల్ పోతపోయిందిలే 70 రూపాయలు అడిగాడు కదా, మనం వాడికి పుస్తకం కదా ఇవ్వాలని చెప్పేసి 70 రూపాయలకు పుస్తకం వాడు అడుగుతాడు అనమాట, నీకు అందులో కమిషన్ తగ్గించుకొని ఇవ్వు అని అంటాడు. వీడు కమిషన్ నేను కమిషన్ తీసుకుంటున్నాను అనుకుంటే ఏమిటి లాభం, మనకి నష్టమే ఉంది, వాడు పుస్తకం కదా వాడికి వెళ్ళాలి అని చెప్పేసి నువ్వు 70 రూపాయలకు ఇచ్చావు అనుకో, యాక్చువల్లీ రాంగ్ ప్రిన్సిపల్. అంటే ఆ పుస్తకంతో పాటు వాడికి రాంగ్ ప్రిన్సిపల్ ఒకటి నువ్వు అప్పచెప్తున్నావు. ఏముంటది, డివోటీస్ కమిషన్ తీసుకుంటారు అనే ప్రిన్సిపల్ కూడా వాడికి నువ్వు అప్పచెప్పేస్తున్నావు. నువ్వు వాడికి చెప్పాలి 30 రూపాయలు కాదు, నువ్వు ఈ కన్సెప్షన్ తొలగించుకోవాలి. నీకు కావాలంటే నా జేబు నుంచి 30 రూపాయలు ఇస్తాను, కానీ ఈ కన్సెప్షన్ నువ్వు తొలగించుకోవాలి అని చెప్పగలిగితే అప్పుడు నువ్వు కరెక్ట్గా వ్యవహరిస్తున్నట్లు. మనం చాలా ఈజీగా పోలీసు మనం పట్టుకున్నాడు, మనకు లైసెన్స్ లేదు, పోలీసు పట్టుకున్నాడు, పోలీసు పట్టుకుని నాకు ఎన్నిసార్లు జరిగింది, పోలీసు పట్టుకున్నాడు, పోలీసు పట్టుకుని చలాన్ రాస్తానంటాడు, చలాన్ ఎంత, 1000 రూపాయలు, 100 రూపాయలు తీసి ఇచ్చేస్తే యాక్చువల్లీ యు ఆర్ సెల్లింగ్ కృష్ణ ఫర్ 100 రూపీస్, 100 రూపాయల కోసం నువ్వు కృష్ణుణ్ణి అమ్మేస్తా. అలా కాకుండా వాడికి చలాన రాసుకోమంటే రాసుకోమని 1000 రూపాయలు ఇచ్చేసే వాడికి పించింగ్ అనిపిస్తుంది అనమాట. ఎంత పించింగ్ అనిపిస్తుంది అంటే వీడు తప్పు చేయకుండా నేను నా యొక్క లంచం కోసం ఇతన్ని అడిగితే 1000 రూపాయలు ఇచ్చేసాడు ఇతను, ఇతని డబ్బు నేను అనవసరంగా తీసుకున్నాననే పించింగ్ వాడికి కలుగుతుంది. ఒకసారి నేను ట్రైన్లో వెళ్తున్నప్పుడు రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్తున్నాను, ఆ ట్రైన్లో నేను ఎక్కినటువంటి ట్రైన్లో నా సీట్ చూసుకుంటే నా సీట్లో ఖాళీ ఉంది, కూర్చున్నా. నా సీట్ ప్రకారం నేను రిజర్వ్ టికెట్ తీసుకున్నా, కూర్చున్నా. కూర్చున్న తర్వాత టీటీ వచ్చాడు, టీటీ వచ్చి టికెట్ చూశాడు. ఇక్కడ చూసి ఏమిటండి నిన్న ట్రైను, మీరు నిన్న టికెట్ ఈరోజు ట్రైన్ ఎక్కారని అన్నాడు. ప్రాబ్లం ఏంటంటే అది కొద్దిగా ఎర్లీ మార్నింగ్ వచ్చే ట్రైన్ అనమాట. ఎర్లీ మార్నింగ్ మనం డేట్ కన్ఫ్యూజ్ అయిపోతాం కదా, ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock మనం డేట్ కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. సో నేను అలా కన్ఫ్యూజ్ అయిపోయి నెక్స్ట్ డే ఎక్కేసాను. నెక్స్ట్ డే నేను ఎక్కలేదు, నన్ను నాకు బుక్ చేసిన వాళ్ళు ప్రీవియస్ డేది బుక్ చేసేసారు. సో అది చూపిస్తే అది ఎంత, 1000 రూపాయలు ఎంత ఉంది. సో మళ్ళీ మీరు టికెట్ కొత్త తీసుకోవాలి, కొత్త టికెట్ తీసుకోవాలి, ప్లస్ పెనాల్టీ కూడా అవుద్ది అని చెప్పేసి అన్నాడు. ఎందుకనంటే నువ్వు కొత్త టికెట్ తీసుకోవాలంటే అక్కడ తీసుకోవాలి, అక్కడ ట్రైన్ ఎక్కినప్పుడు కాదు, కౌంటర్లో తీసుకొని ఎక్కాలి. సో ఇప్పుడు మీరు కొత్త టికెట్ ప్లస్ ఇది అంటే ఎంత అవుద్ది టోటల్గా అంటే ఎంత చెప్పాడు, 1500, ఎంత చెప్తే 1500 ఇచ్చేసాను. ఇలా డబ్బులు తీసుకుంటే 1500 తీస్తే వాడు అన్నాడు, 200 ఇస్తే చాలండి, మీరు ఇంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, అంటే రిసిప్ట్ ఇస్తారా అన్న. రిసిప్ట్ ఇస్తారా అంటే వాడికి అర్థమైపోయింది, నా పరిస్థితి అర్థమైపోయింది. అర్థమైపోయింది సార్, మీరు ఉంచండి మళ్ళీ వస్తానా అన్నాడు. సో నేను నా జోబులు పెట్టుకున్నాను 1500, వాడు మళ్ళీ వచ్చాడు. అది వచ్చిన తర్వాత ఇలా మాట్లాడుతున్నాను, ఏమనంటే మీరు ఫుల్ టికెట్ కొన్నారు కదా అని, మరి మీరు అన్నారు కదా నిన్న టికెట్ కదా, అది నేను కొన్నా కూడా అది ఉపయోగం లేదు కదా, నాకు ఇప్పటి వరకు ఎవరు తగలలేదండి ఇంత డబ్బులు ఇచ్చి మళ్ళీ కొత్త టికెట్ తీసుకొని 200కి నేను ఇస్తానన్నా కూడా నాకు ఎవరు తగలలేదంటే అప్పుడు నేను దయచేసి ఇలా మీరు తీసుకోకండి సార్, మీరు ఎంతో మందికి మీకు వాళ్ళు అలవాటు చేస్తున్నారు లంచం, మీరు కూడా ఆ లంచం వల్ల మీ జీవితం కూడా ఇలాగైపోతుంది, దయచేసి మీరు ఇక్కడి నుంచి తీసుకోకండి సార్ అన్న. దానికి చాలా ఎంత ప్రభావితుడైపోయాడంటే ఆయన నా దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేదు, వైజాగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎవడో టికెట్ అడుగుతాడు కదా అక్కడ బయట, వచ్చి గేట్ దాటిపించి బయటకు పంపించి మళ్ళీ లోనికి వెళ్ళాడు. మనం 200 ఇచ్చేసి హాయిగా కూర్చొని హాయిగా హ్యాపీగా ఉండొచ్చు, బట్ దానివల్ల ఏం చేసాం మనం వాళ్ళకి, ఆ వ్యక్తికి ఏమైనా మనం బెనిఫిట్ ఇచ్చామో, మనం ఏమైనా బెనిఫిట్ పొందాము, ఇది ఆలోచించుకోవాలి. ఇవి చిన్న ప్రిన్సిపల్సే, బట్ ఇవి చాలా మూలమైన మౌలిక సిద్ధాంతాలు, మూలమైన సిద్ధాంతం. అంటే మనం కృష్ణుడిని ప్లీజ్ చేస్తున్నావా లేదని మనల్ని మనం ప్రశ్నించుకుంటే చాలు, నువ్వు 1300 మిగిలి చేశాను కృష్ణుడి కానీ నువ్వు చంకలు గుద్దుకోవచ్చు, బట్ నువ్వు 1300 మిగల్చలే కృష్ణుడి కోసం, కృష్ణుడిని 200కి అమ్మేశావు. అంటే ఇలాంటి డ్రెస్సులు వేసుకుని కూడా ఇలా చేస్తుంటారు అనమాట అని అనేటువంటి ఫీలింగ్ అవతల వ్యక్తికి ఇచ్చేసాం. మరి మనలో ఆ చిన్న తేడాలు కూడా రాకపోతే మనం ప్రేమ కుమార్తె మగాని ఎక్కడొచ్చేస్తుంది, మనకి భగవత్ ప్రేమ వచ్చేస్తుంది. ఏమిటి భగవత్ ప్రేమ ఎంత దూరంగా ఉంది, అనర్థ నివృత్తి పోవడం అంటే ఇదే అనమాట, ఈ రకంగానే అనర్థ నివృత్తి పోతుంది. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. సో మనం పాటించాలంటే ముందు ఈ ప్రిన్సిపల్స్ మనం ఇది కృష్ణుడిచ్చిన సిద్ధాంతానికి సరిగ్గా ఉందా లేదా? కొంతమేరకు ఆన్సర్ అయిందా క్వశ్చన్? కొంతమేరకు పూర్తిగా అన్న కానీ ఇప్పుడు కొంతమేరకు ఆన్సర్ అయింది అనుకుంటున్నాను. గాట్ ఐడియా, క్లారిటీ? ఇంకా మీకు ఇవేమి ఇన్స్పైరింగ్ అనిపించట్లేదా? పర్లేదు నాకు చెప్పండి. అంటే మీకు ఇవి కొంతమందికి ఎలా అనిపించవచ్చు అంటే, ప్రభు మీరు మరీ టూ మచ్ ప్రభు, మీరు మరీ ఇంప్రాక్టికల్ ప్రభు అని అని కూడా అనొచ్చు. ఇంప్రాక్టికల్ అంటే మీరు ప్రాక్టికల్ కాదు ప్రభు, అలా లైఫ్ అలా ఉండదు ప్రభు, మీరు అనుకుంటున్నట్టు కాదు. మీరేదో ఎక్కడో సత్యకాలం నుంచి మాటలు మాట్లాడగండి ప్రభు. మనం కలియుగంలో ఉన్నాం ప్రభు, మనం వాళ్ళకు అనుగుణంగా ప్రవర్తించాలి ప్రభు. అప్పుడు ఇక్కడే ఉండిపో, ఇక్కడే ఉండిపో. వైకుంఠ గీకుంఠ మాట్లాడుతున్నాం. వైకుంఠానికి వెళ్ళాలంటే నువ్వు ఇలాంటి మాట్లాడితే కుదరదు. ఇక్కడే అడ్జస్ట్ అయిపోతానంటే ఇక్కడే అడ్జస్ట్ అయిపోవచ్చు, నో ప్రాబ్లం. పునరపి జననం, పునరపి మరణం, జనరది గమనం. ఇలాంటివి ఎన్నో సందర్భాలు, ఎన్నో సందర్భాలు జీవితంలో. ఒక డివోటీ ముగ్గురికి లెక్చర్ ఇవ్వడం కోసం 6 గంటలు ప్రయాణం చేస్తాడు. ముగ్గురికి లెక్చర్ ఇవ్వడం కోసం 6 గంటలు ప్రయాణం చేస్తాడు వారం వారం. పిచ్చెక్కిపోతుంది అన్నమాట. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఎంతకాలం వస్తాడులే, మేము ముగ్గురే ఉన్నాం కదా, 6 గంటలు ప్రయాణం చేసి ఎవడు వస్తాడు ముగ్గురికి చెప్పడానికి, ఎంతకాలం వస్తాడులే, ఎంతకాలం వస్తాడులే అనుకుంటా ఉన్నారు. కానీ ప్రతి వారం వస్తున్నాడు అతను. వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది అన్నమాట. ఇది నిజమా, ఇది సాధ్యమా, ఇది ఇలా జరుగుతుందా అని వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది. ఇది కృష్ణ కాన్షియస్ ప్రిన్సిపల్స్. ప్రభుపాదుల వారు రాసిన ఇంట్రడక్షన్ అది ఏముంటో తెలుసా మీకు? నాలుగు గోడల మధ్య ప్రభుపాదుల వారు 3 గంటలు ఇచ్చిన క్లాస్, ఒక్కడు లేడు. అదే ఇంట్రడక్షన్ లో ప్రింట్ అయింది. అది అందుకే అంత పవర్ఫుల్. ఇది నిష్ట అంటే ఇది అనమాట, నిష్ట. ఈ నిష్ట స్థాయికి రావాలనంటే లొంగకూడదు అన్నమాట. దేనికి? చిన్న చిన్న ప్రలోభాలకి లొంగకూడదు. అది నిష్ట. అలా మనం ఒక్కరం తయారైనా కూడాను కృష్ణ చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్లిన వాళ్ళం అవుతాం, లేకపోతే కాలగర్భంలో అందరూ కలిసిపోతారు. నువ్వు యాక్చువల్ గా ఏమి మార్పు తీసుకురాలేవు సొసైటీలో, ఎలాంటి మార్పు నువ్వు తీసుకురాలేవు. నిన్నేదో కాస్త పుణ్యవంతుడిగా చేసుకోవచ్చు, ఏదో హరికృష్ణ మంత్రం జపం చేస్తావు, ఏవో 4 నియమాలు పాటిస్తావు, లేకపోతే నువ్వు మహా అయితే నువ్వు వైకుంఠానికి వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు ఎలాంటి మార్పు తీసుకురావాలి సమాజంలో, మార్పు తీసుకురావాలి సమాజంలో. మార్పు తీసుకురావాలంటే మాత్రం యు హావ్ టు బి వెరీ వెరీ ప్రిన్సిపల్డ్ పర్సన్, వెరీ ప్రిన్సిపల్డ్. ఒక్కరు అలా ప్రిన్సిపల్ పర్సన్ గా తయారవుంది, టెంపుల్ మొత్తం మారిపోతుంది. ఒక్కడ అలా తయారైతే టెంపుల్ మొత్తం మారిపోతుంది. ఆ వ్యక్తి నుంచి అది, ఆ వైబ్రేషన్ మొత్తం తిరిగి తిరిగి మొత్తం టెంపుల్ అంతా మారిపోతుంది. ఒక్కరు అలా వ్యవహరిస్తారు. సమయం పట్టచ్చు. నేను అంటుంది ఏదో ఇమీడియట్ గా ఏవో భయంకరమైన చేంజెస్ వచ్చేస్తానంటలేదు. సమయం పట్టచ్చు దాన్ని, బట్ డెఫినెట్ గా మార్పులు అయితే వస్తాయి. సో దానికి ఓవరాల్ గా మనకి సత్యం తెలిస్తేనే ఇలా వ్యవహరించగలం. అంటే కృష్ణుని షెల్టర్ నువ్వు ఫీల్ అయితేనే ఇలా వ్యవహరించగలం. లేకపోతే నీకు ఎక్కడో మేకపోతు గాంభీర్యం కనుక ప్రదర్శించావంటే ఎక్కడో ఒక దగ్గర బాయిలింగ్ పాయింట్ వచ్చేస్తుంది. ఏదో ఒక ప్రలోభానికి మాత్రం నువ్వు దొరికిపోతావు, ఏదో ఒక ప్రలోభానికి దొరికిపోతుంది. మనం చర్చించాల్సింది ఇదే, కృష్ణ చైతన్యం అంటే ఇదే చర్చించాల్సింది. ఏవో 4 శ్లోకాలు చదివేసి వెళ్ళిపోవడం కాదు, ఈ ప్రిన్సిపల్స్, ఈ డీప్ ప్రిన్సిపల్స్ ని మన జీవితంలో పూర్తిగా స్వీకరించడమే కృష్ణ చైతన్యం. మరి ప్రభుపాదుల వారు 43 సంవత్సరాల పాటు ఆయన అలసిపోకుండా ఆయన గురుగారు ఇచ్చినటువంటి సూచనని పాటించడానికి 43 సంవత్సరాలు ప్రయత్నం చేశారు. అది సాధ్యమా? హ్యూమన్లీ పాసిబుల్. 43 సంవత్సరాలు ఎవరు అంత ఉత్సాహంతో అంత ఎంతుజియాజంతో ఉండగలుగుతారు? ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఆ లీగ్ ఆఫ్ డివోటీ అది ఫెయిల్యూర్, దానికి ముందు ఇంకేదో ఢిల్లీలో ఏదో చేస్తుంటే అది ఫెయిల్యూర్. ఎన్ని ఫెయిల్యూర్స్, ఎన్ని ఫెయిల్యూర్స్, ఎన్ని ఫెయిల్యూర్స్ అయినా కూడా వెనక తగలే. అందువల్ల ఆ మహానుభావుడి యొక్క సంకల్పం నుంచి ఇంత పెద్ద మూమెంట్ వచ్చింది. మన దగ్గర అంత సంకల్పం ఉండకపోవచ్చు, బట్ క్వాలిటీ ఆఫ్ సంకల్పం ఉండాలి. ఐ వాంట్ టు బి ప్యూర్ అండ్ ఐ వాంట్ టు ఓన్లీ పర్స్యూ ప్యూర్ డివోషన్. సంకల్పం ఏదో కన్వీనియన్స్ కోసం కాదు డివోషనల్ సర్వీస్ చేసేది. నాకు ఎలాగ జాబ్ దొరకట్లేదు, ఎందుకైనా మంచిది, ఏం పోయింది, జాబ్ దొరకపోతే హరికృష్ణలో జాయిన్ అయిపోతే సరిపోయింది. ఇప్పుడు చెప్పుకుంటాడు అనమాట, నా జాబ్ వదిలేసి మరీ జాయిన్ అయ్యాడు. ఏం జాబ్ వదిలేసి, నేను పీకి పడేశాడు. బట్ నువ్వు బయటకు మాత్రం ఏం చెప్పుకుంటావు, జాబ్ సాక్రిఫైస్ చేసి మరీ జాయిన్ అయ్యాను ప్రభు టెంపుల్లో, నేను తీసి పడేశారు. యాక్చువల్ సత్యం అది. ఎవరికైనా బాధగా ఉందా నా మాటల వల్ల, లేకపోతే కోపంగా ఉందా నా మీద ఏమైనా? లేదు కదా, కొంతమందికి ఉంటే ఉండొచ్చు నాకు తెలియదు. అంటే నాకు తెలిసింది ఏంటంటే, కృష్ణ చైతన్యం ఇంకో లెవెల్లో చేయాలంటే మాత్రం ఈ ప్రిన్సిపల్స్కి మనం కట్టుబడి ఉంటేనే ఇంకో లెవెల్లో చేయగలుగుతాం, లేకపోతే ఈ లెవెల్లోనే చేస్తాం. కింద మీద కింద మీద కింద మీద పడుకుంటూ దొర్లుకుంటూ ఎప్పటికి రేస్ పడుతుందో తెలియదు అన్నమాట. ఇంకో లెవెల్లోకి రావాలంటే ఇక్కడికి రావాలి. ప్రిన్సిపల్స్ చాలా ఇంపార్టెంట్. సో శ్రేయ ఉత్తమం, జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం. సో నీకు ఇప్పుడు అలాంటి వ్యక్తి తగులుతాడనమాట. నువ్వు దానికోసం చూస్తుంటే అప్పుడు అలాంటి వ్యక్తి నీకు తగులుతాడనమాట. ఏది నీకు యాక్చువల్గా ఆశ్రయం ఇవ్వడానికి అలాంటి వ్యక్తి తగులుతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆశ్రయం తీసుకుని బాణంలా దూసుకుపోవచ్చు. మనం దానికి సిద్ధంగా ఉంటే కదా మనకు అలాంటి వ్యక్తి తగులుతాడు. మనం సిద్ధంగా లేకపోతే అలాంటి వ్యక్తి తగిలినా కూడా వాడు ఇంప్రాక్టికల్ ఫెలో అని చెప్పి మనం వాడిని తీసిపడేస్తాం. ఓవరాల్ ఐడియా వస్తుందా కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఏమిటి? నా ఉద్దేశం ఏదో మీకు ఏవో తొలి శ్లోకాలు తెలియనో లేకపోతే ఇంకేదో తెలియదు. ఓవరాల్ ఐడియా వాట్ ఈస్ కృష్ణ కాన్షియస్నెస్? ఇట్స్ నాట్ ఎ కాంప్రమైజింగ్ ప్రోగ్రామ్. అది కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ ఎ కాంప్రమైజింగ్ ప్రిన్సిపల్, అన్కాంప్రమైజింగ్ ప్రిన్సిపల్, నాట్ ఎ కాంప్రమైజింగ్ ప్రోగ్రామ్. కాంప్రమైజ్ అయ్యావు అని అంటే కృష్ణ కాన్షియస్నెస్ కాదండి. మరి మీరు అనొచ్చు నేను ఇప్పుడు పాటించలేకపోతున్నాను. సరే, ఇప్పుడు పాటించకపోతే రేపు పొద్దునైనా పాటించడానికి స్టెప్స్ వేసుకో, కానీ ప్రిన్సిపల్ని తీసి గోతులో వేసేయద్దు. నేను పాటించలేను కదా అని కాబట్టి ప్రిన్సిపల్లే వద్దు అని అంటే ఎట్లా? నువ్వు పాటించలేకపోతే నువ్వు పాటించే స్థాయికి రావడానికి ప్రయత్నం చేయి, అంతేగాని ఇవన్నీ ఇంప్రాక్టికల్. ఇది నాట్ కృష్ణ కాన్షియస్. చాలా మంది పాటించలేని వాళ్ళందరూ, అదే అది మనం వింటాం కదా, అందరిని ద్రాక్షపళ్ళు పుల్లనని. ఒక నక్క ఎగిరి 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 ఎగిరిన తర్వాత దానికి అనిపించింది వాళ్ళ పళ్ళు అందకపోయేసరికి అందంట అది నక్క. వేస్ట్, ద్రాక్షపళ్ళు వేస్ట్, పుల్లగా ఉన్నాయి. ఒక్కటి కూడా రుచి చూడకుండా నువ్వు పుల్లగా ఉన్నాయని ఎలా చెప్తావు? అదే పరిస్థితి. నేను పాటించలేను పాటించలేను కాబట్టి పాటించలేనటువంటి ప్రిన్సిపల్స్ ని మనం ఏమంటాం? ప్రాక్టికల్ ఏదన్నా చెప్పండి. దిస్ ఈజ్ ప్రాక్టికల్. సో ఏం చేస్తారేమిటి? ప్రాక్టికల్ చేస్తారా లేకపోతే థియరిటికల్ చేస్తారా ఏం చేస్తారు, అలాంటి సంకల్పం తీసుకుంటారు. ఫస్ట్ థింగ్ నేను చెప్తున్నాను, సాధన సరిగ్గా చేయండి. సాధనలో ఎలాంటి చిన్న 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 కాంప్రమైజెస్కి గురి కావద్దు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఏదైనా సాధన టైంలో ఏ సర్వీసు పెట్టుకోకండి. ముఖ్యంగా మనకి ఏదో ఒక డివోటీకి నచ్చని క్లాస్ ఉన్న నచ్చని డివోటీ క్లాస్ చెప్తే కరెక్ట్గా ఆ టైంలో ఏదో ఒకటి మనం పెట్టుకుంటాం అన్నమాట. రేపు పొద్దున అడిగినా కూడా అన్న, ప్రభు నాకు సర్వీస్ ఉంది అందుకు వెళ్ళాను అంటే బాహాటంగా మాత్రం దొరకం, బట్ యాక్చువల్గా అంతర్గతంగా మన ప్లాన్ ప్రకారం మనం వెళ్ళిపోతున్నాం. అర్థమవుతుందా నేను చెప్తున్న పాయింట్? అర్థమవుతుంది. ఇలాంటి వాటిని చూసుకోండి, ఇలాంటివి జరుగుతున్నాయా మన జీవితంలో? మనం చాలా లో లెవెల్లో ప్రయాణం చేస్తున్నట్టు కృష్ణ చెప్పింది, సరి అయినటువంటి లెవెల్లో చేస్తున్నట్టు. కారణాలు ఎత్తకూడదు, కొన్ని పాటించకుండా ఉండడానికి కారణాలు ఎత్తుకోవద్దు. స్ట్రిక్ట్ స్టాండర్డ్ పాటించడానికి ప్రయత్నం చేద్దాం, స్ట్రిక్ట్ స్టాండర్డ్ తగ్గించి పాటించడానికి కారణాలు ఎత్తుకోవద్దు. అంటే చెప్పొద్దు, సాకులు చెప్పొద్దు. ఏమని, దీనివల్ల ప్రభు నేను చేయలేకపోయాను, దానివల్ల ప్రభు నేను చేయలేకపోయాను, ఇలాంటి సాకులు చెప్పు. సాకులు చెప్పావంటే నీ కృష్ణ చేతనే వద్దని అనమాట. ప్రభుపాలు వారు అంటారు, ఐ కాంట్ మీన్స్ ఐ డోంట్ వాంట్. ఐ కాంట్ అంటే చేయలేను ప్రభు, చేయలేను కాదు, కారణం చెయ్యొద్దని నువ్వు నిర్ణయించుకున్నావు కాబట్టి నువ్వు దాన్ని ఎలా చెప్తున్నావు, కాంట్. సో కొన్ని పాటించాల్సిన కొన్ని ఏంటి, ఎవ్రీడే ట్రై యువర్ బెస్ట్ టు కమ్ ఫర్ మార్నింగ్ ప్రోగ్రామ్ ప్రాపర్లీ ఇన్ టైం. నెంబర్ 1, నిద్రపోకుండా చాంటింగ్ చేయడానికి ప్రయత్నించండి. నెంబర్ 2, నెంబర్ 3, భాగవతం క్లాసులో ఉత్సుకత చూపించండి. భాగవతం క్లాసులో లేకపోతే ఈ క్లాస్ అన్ని క్లాసుల్లో కూడా ఉత్సాహంగా వినడానికి ప్రయత్నించండి. ఏదో మొక్కుబడిగా వచ్చి కూర్చోవద్దాం. నేను చాలాసార్లు చూశాను, నేను భాగవతం క్లాసులో చాలా మంది నిద్రపోతూ ఉంటారు, శుభ్రంగా నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు కనీసం సిగ్గు కూడా వేయదనమాట, నిద్రపోకూడదు అనేటువంటి సిగ్గు కూడా వేయదనమాట. సిగ్గేస్తే ఏం చేయాలి, మనం లేచి నిల్చోవాలి. ఏదో ప్రయత్నమే ఉండదన్నమాట, ఎఫర్టే ఉండదన్నమాట. ముందు ఇవి అధిగమిద్దాం, అధిగమిస్తే ఉత్సాహంగా పాల్గొంటాం. నాకు ఎంత వస్తుందో లేదో తర్వాత, ముందు ఉత్సాహంగా పాల్గొంటాను. ఇది సరైన ప్రోగ్రాము, నాకు ఇది ఇచ్చిన ప్రోగ్రాం సరైన ప్రోగ్రాం. కీర్తనలో ఎక్కడో ఆ మూలకి వెళ్ళి అక్కడ కూర్చోవద్దు. డ్యాన్స్ ఇన్ ద కీర్తన, అర్థమైందా? నా సీనియర్స్ డ్యాన్స్ చేయట్లేదు, వాళ్ళ సీనియర్స్ డ్యాన్స్ చెప్పదు, నీకే నువ్వు చే. వాళ్ళని చూసి నువ్వు నేర్చుకోవాల్సిన లేదు, నువ్వు చేయి. నువ్వు చేసి వాళ్ళని లాగు, మూల కూర్చున్న వాళ్ళందరినీ లాగు. వాళ్ళకి ఇబ్బంది కాకుండా మామూలుగా ఫ్రెండ్లీగా లాగు, రాకపోతే ఊరుకో. వాళ్ళ చేత కొట్టించుకోకు, తిట్టించుకోకు. సో ఉత్సాహం ఉండాలి. అందుకే ప్రభుపాదులు వారు మనకి ఆ భక్తి ఏంటిది ఉపదేశామృతంలో ఫస్ట్ ప్రిన్సిపల్ ఉత్సాహ నిశ్చయ ధైర్య తత్తత్ కర్మ ప్రవర్తన సంగత్యాగ సతో వృత్తే షడ్బిర్ భక్తిర్ ప్రసిద్ధ్యతి. భక్తి ముందుకెళ్తుంది ఎప్పుడు ఉత్సాహం, చేయాల్సిన వాటిలో ఉత్సాహం ఉండాలి. ఇలాంటివన్నీ చాలా ఉంటాయి, చాలా డీటెయిల్స్ ఉంటాయి. అంటే మన నిత్య జీవితంలో చాలా డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ ని మనం జాగ్రత్తగా పరిశీలించి ఇందులో మనం మోసపోతున్నావా లేకపోతే మనం సిన్సియర్ గా ఉన్నావా మనకే తెలుస్తుంది ఈ డీటెయిల్స్. ఇదంతా ఎప్పుడు చేయగలరో తెలుసా? ఒక సరి అయినటువంటి వ్యక్తి ఆశ్రయం ఉంటేనే చేయగలరు. ఒక ప్యూర్ డివోటీ షెల్టర్ ఫీల్ అవ్వగలిగితే, ఒక కృష్ణ షెల్టర్ ఫీల్ అవ్వగలిగితేనే చేయగలుగుతారు. లేకపోతే చేయడం మామూలు, మనకు అంత శక్తి రాదన్నమాట, అంత కన్విక్షన్ రాదు చేయడానికి, అంత కన్విక్షన్ రాదు. కృష్ణుడు తప్పక ప్లీజ్ అవుతాడు అనేటువంటి ఒక నమ్మకం మనకున్నప్పుడే ఇవి చేయగలుగుతాం. ఆ నమ్మకం లేనప్పుడు మనం చేయలేము. సో అలాంటి నమ్మకం ఇచ్చే వ్యక్తి కోసం అన్వేషణ చేయండి. రైట్, అదే తీసుకోవాలి. ప్రిన్సిపల్ మాత్రం కృష్ణ షుడ్ బి ప్లీజ్డ్. అయితే కృష్ణ షుడ్ బి ప్లీజ్డ్, కృష్ణుడు ప్లీజ్ అవ్వాలనేటువంటిది మనకి క్లియర్ గా తెలియకపోవచ్చు. కాబట్టి ఆ కృష్ణుని ప్రతినిధిగా ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే వ్యవహరిస్తున్నారో ఆ వ్యక్తి ప్లీజ్ అయితే కృష్ణుడు ప్లీజ్ అవుతాడనేటువంటి ఒక నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. ఇప్పుడు మళ్ళీ అందులో స్పెక్యులేషన్ రావచ్చు, కృష్ణ విల్ బి ప్లీజ్, నేను ఎలా చేస్తే కృష్ణుడు ప్లీజ్ అని. ఇంకోటి అంటే నేను ఎలా చేస్తే కృష్ణుడు ప్లీజ్ అంటాడు. ఇద్దరికి కామన్ సర్వీస్ ఇచ్చిన ఎవడో ఒక ఆయన అంటాడు కదా, ఆయన ప్లీజ్ చేయండి చాలు, ఇద్దరు కొట్టుకోవద్దు. అది ప్రాక్టికల్ అనమాట. సో అది ప్రిన్సిపల్. ఎస్, ఓవరాల్ ప్రిన్సిపల్ అదే. ఎందుకంటే డీటెయిల్స్, ఎన్ని డీటెయిల్స్కి వెళ్తే అంత మనకు కొద్దిగా బివిల్డర్ గా ఉంటుంది అనమాట. బట్ డూ ది ప్రాక్టికల్ థింగ్, నీడ్ఫుల్ థింగ్. కృష్ణ షుడ్ బి ప్లీజ్డ్ అంటే మళ్ళీ మనం హృదయంలో ఒకసారి పరమాత్మ వైపు చూసుకొని దీనికి నువ్వు ప్లీజ్ అవుతావా అని అడిగితే మనకి ఏమాత్రమైనా ఫేవరబుల్ ఫీలింగ్ కలిగింది అని అంటే కృష్ణ ఇస్ ప్లీజ్డ్. పరమాత్మ ఇస్ వెరీ యాక్టివ్. మీరు అనుకోవచ్చు పరమాత్మ చాలా యాక్టివ్, పరమాత్మ ఉన్నదే ఈ ఫీలింగ్ ఇవ్వడం కోసం. మనకి మనం చూడాలి, ఆయన వైపు తిరగాలి, తిరిగి చూసి ప్రశ్నించాలి. ఏమాత్రమైనా మనకి హృదయంలో మనకి సరి కాదు అనిపించితే, ఇది సరి కాదు అనిపిస్తే చేయొద్దు, ఎంత స్థితికి వచ్చినా కూడా చేయొద్దు. దొంగతనం చేస్తే కృష్ణుడు ఎట్లా ప్లీజ్ అవుతాడే, మరి అన్యాయం. కాకపోతే తప్పుడు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 regulative బ్రేక్ చేసి ఆయన కృష్ణ ప్లీజ్ అయిపోతాడు, నేను ఎక్కడ పెడుతున్నా, ఎక్కడ పెడుతున్నావు రాస్కల్ నాన్ సెన్స్ అని మైండ్ని తిట్టాలి మనం. మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యేది కమ్యూనికేషన్ బిట్వీన్ పరమాత్మ మనకి మధ్యలో ఇంటర్ఫియర్ రాస్కల్ ఒకడు ఉన్నాడు, వాడి పేరు ఏం పేరు మైండ్. వాడు మొత్తం స్పాయిల్ చేసేస్తాడు, మనకు అపోహలు కలిగిస్తూ ఉంటాడు అనమాట. నువ్వు ఓవరాల్ సిన్సియరే, చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటావు కానీ ఓవరాల్ నువ్వు సిన్సియర్ డివోటే. అంటే కొన్ని అవాయిడబుల్ మిస్టేక్స్ మనం చేయొచ్చు, అంటే కొన్ని అవాయిడ్ చేయాల్సినవి చేయాలి, కొన్ని ఈజీగా అవాయిడ్ చేయొచ్చు, సటిల్ గా జరగ. బట్ గ్రాస్ ముందైతే అవాయిడ్ చేద్దాం, కొన్ని ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. వాటిని అవాయిడ్ చేయండి. ఈజీగా అవాయిడ్ చేయగలిగేది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈజీగా అవాయిడ్ చేయగలిగేది ఏమిటని చెప్పాను నేను మీకు, సాధన ప్రోగ్రామ్ చెప్పాను కదా. అది ఈజీగా మనం కావాలంటే ఫాలో అవ్వచ్చు, అవునా కాదా? ఈజీగా ఫాలో అవ్వచ్చు కావాలనుకుంటే. లేజినెస్ తో మనం సరిగ్గా ఫాలో అవ్వం, కానీ తర్వాత వేరే ప్రిన్సిపల్స్ అవన్నీ తర్వాత. ముందైతే ప్రభుపాదుల వారు మనకి ఇచ్చిన ప్రోగ్రామ్ అయితే ఫాలో అవుదాం సరిగ్గా. అదే చేయకపోతే ఇంకేముంది, ఇంకా ఉత్సాహం ఏముంది డివోషన్ సర్వీస్? కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, డెఫినెట్ గా వస్తాయి. అది డేంజరస్, దట్ ఈస్ అది రాంగ్. అవును, అందుకే నేనేమంటున్నాను, కృష్ణుడిని ప్లీజ్ చేయాలనేటువంటిది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పుడు మన ఇద్దరికి కామన్ సెంటర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎలా చేస్తే కృష్ణుడు ప్లీజ్ అవుతాడో దయచేసి మాకు తెలియజెప్పండి అని ఆ వ్యక్తిని సాటిస్ఫై చేయగలిగితే కృష్ణుని సాటిస్ఫై చేసినట్టే లెక్క. ఇప్పుడు ఎవరికి వారు ఊహించుకొని ఇలా చేస్తే కృష్ణుడు ప్లీజ్ అవుతాడు అంటాడు ఇతను. అతను ఊహించుకొని ఇలా చేస్తే కృష్ణుడు ప్లీజ్ అవుతాడు. వీళ్ళిద్దరు కొట్టుకు చేస్తూ ఉంటారు. అలా కొట్టుకు చేవాల్సిన పని లేదు, మనకు ఒక అథారిటీ, కామన్ అథారిటీ ఉన్నారు కదా. ఆ కామన్ అథారిటీ మనకి ఇలా చేస్తే కృష్ణుడు ప్లీజ్ అవుతాడు అన్నాడు అనుకో, ఎగ్జాంపుల్. నీకు స్వయంగా అలా అనిపించలేదు, అయినా కూడా నువ్వు అథారిటీని ఫాలో అవడం వల్ల ఏమవుతుంది, యాక్చువల్ గా కృష్ణుడు ప్లీజ్ అవుతాడు, ఫలాన రకంగా చేస్తే కృష్ణుడు ప్లీజ్ అవుతాడు అని మనం అనుకున్నాం. బట్ అథారిటీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా వద్దు ఇలా చేయు అని అన్నారు. అంటే నీ ఇష్టానికి విరుద్ధంగా కూడాను అథారిటీ ప్లీజ్ అవుతారు కాబట్టి మనం గనక చేస్తే డెఫినెట్ గా కృష్ణుడు ప్లీజ్ అవుతాడు. ఎందుకు అందులో ఏముంది, సెల్ఫ్లెస్ ఫీలింగ్ ఉంది, నిస్వార్థ భావంతో చేసావు కాబట్టి డెఫినెట్ గా కృష్ణుడు ప్లీజ్ అవుతాడు. సో వాళ్ళిద్దరు కొట్టుకోవాల్సిన పనిలే, ఎవరిగో వాళ్ళ పక్కన పెట్టి వాళ్ళ అథారిటీ దగ్గరికి వెళ్ళి ఎలా కృష్ణుడు ప్లీజ్ అవుతాడని అడిగితే ఆయన ఎట్లా చెప్తే ఆయన ఇద్దరు ఫాలో అవ్వాలని. వాళ్ళిద్దరిది కాకుండా మూడో రకంగా కృష్ణుడు ప్లీజ్ అవుతాడని చెప్పాడు అనుకో ఆయన, ఇద్దరు కూడా ఈగోలు పక్కన పెట్టి మూడో రకంగా వాళ్ళు యాక్సెప్ట్, లేదా ఇద్దరులో ఎవరో ఒకరు ఒకరు చెప్పిన ప్రకారం ఇలా చేస్తే కృష్ణుడు ప్లీజ్ అవుతాడని ఆయన అన్నాడు అనుకో, రెండోవాడు ఏమనుకోకూడదు, ఈయనేమో ఆయన సైడ్ తీసేసుకుంటున్నాడు, ఆయన పార్షియాలిటీ ఉన్నాడు అని చెప్పేసి అనుకోకూడదు. వీడు అలా అనుకున్నాడంటే వీడి కృష్ణ చైతన్యం పాడైపోతుంది. అర్థమవుతుంది కదా. ఇంకా ఎనీథింగ్ ఎల్స్? నెక్స్ట్ నేను యాక్చువల్ డిస్కస్ చేయాలనుకుంటుంది 5 సబ్జెక్ట్ మ్యాటర్స్ ఇన్ భగవద్గీత. అది ఇప్పుడు మొదలెట్టామనంటే మళ్ళీ చాలా సమయం పడుతుంది, అందుకే నెక్స్ట్ క్లాస్లో మొదలెట్టాలనుకుంటున్నాను. ఈశ్వర, జీవ, ప్రకృతి, ఆల, కర్మ, ఇది ఫిలాసాఫికల్ అనుకోవద్దు, దీనికి చాలా ఉంది. యాక్చువల్గా మనం చదువుకున్నది వేరు, మనం అర్థం చేసుకోవాల్సిన రీతి వేరు అన్నమాట. దీని గురించి మనం చర్చ చేయాలి. బట్ ఈ ప్రిన్సిపల్ మాత్రం దయచేసి ఎప్పుడు మర్చిపోవద్దు. కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్స్పిరేషన్, యు నాట్ బ్లైండ్ ఫాలోయింగ్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్స్పిరేషన్, ఇన్స్పిరేషన్ ఫ్రమ్ పరమాత్మ. ఆల్వేజ్ లుక్ టువర్డ్స్ పరమాత్మ, ఆల్వేజ్ లుక్ టువర్డ్స్. ఎస్ మహావదన్య, వెరీ హ్యాపీ. నిజంగా ఎనీ క్వశ్చన్స్? కిక్ ఎక్కుతుందా లేదా? మందు కొట్టిన తర్వాత ముందు వెంటనే ఎక్కదు, తర్వాత ఎక్కుతుంది కదా కిక్. ఇది కూడా అలాగే పనిచేస్తుంది అనమాట, క్లాస్ చెప్పిన వెంటనే కాదు తర్వాత ఎక్కుతుంది అనమాట కిక్. ఇది అలా ఎక్కుతుందో లేదో నాకు కావాలి, నేను తెలుసుకోగలగాలి. నేను ఎనీ అదర్ కామెంట్స్? ఇలాత్మ హ్యాపీ. మీకు ఎవరికైనా అనిపిస్తే నాతో మాట్లాడడానికి నాకు, నేను ఏదైనా మీకు మీ కాన్షియస్నెస్ డిస్టర్బ్ చేస్తున్నట్టు అనిపించినట్లయితే వచ్చి నా దగ్గరకు వచ్చి అడగండి, ఎందుకంటే ఇవి కొన్ని మీకు ఎలా అనిపించవచ్చు అంటే కాంట్రవర్షియల్గా అనిపించవచ్చు, ఇంతకుముందు ఎప్పుడు విని ఉండకపోవచ్చు ఇలాంటి విషయాలు. అలా విని ఉండకపోయినంత మాత్రం నేను నిజాలు కాకూడదని అనుకోకూడదు. అలాంటివి ఏమైనా అనిపిస్తే నాకు తెలియజెప్పండి, అంతేగాని మనసులో పెట్టేసుకొని తర్వాత మళ్ళీ ఎక్కడో చెప్పొద్దు. ఏదైనా ఉంటే నాకు చెప్పండి. మీకు ఏదైనా అనుమానం ఉన్నా, లేకపోతే వాదించాలనుకున్నా, లేకపోతే ఏదైనా క్లారిఫై చేసుకోవాలన్నా, ఏదైనా ఉంటే నాతో చెప్పండి, అంతేగాని వేరే ఎక్కడో చెప్పండి. ఇంకా ఎనీథింగ్ ఎల్స్? సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, ఎలా అనిపిస్తుంది? ఓకేనా? ఏమైనా అనుమానాలు ఉన్నాయా? అదేంటి ఏమన్నాడు ఆయన? చాలా ఉన్నాయన్నా, చాలా ఉన్నాయా? వెరీ గుడ్. ఒకటే అడుగు, ఆ చాలా ఆటల్లో ఒకటే అడుగు. కానీ
కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది ప్రభు.
ఏంటి కన్ఫ్యూజింగ్ ఉంది అసలు?
హోల్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు విన్న హోల్ టాపిక్ అథారిటీస్ గురించి కావచ్చు, గురువు గురించి కావచ్చు, అసోసియేషన్ గురించి కావచ్చు, సాధన ప్రోగ్రామ్ గురించి కావచ్చు, ఇట్లా హోల్ థింగ్ కన్ఫ్యూజన్ చాలా ఉంది. ఇందాక మీరు చెప్పినట్టు మీరు డిస్కస్ చేసినప్పుడు ఇద్దరు వ్యక్తులు మధ్య కృష్ణుడిని ప్లేస్ చేయాలనేటటువంటి అంశం ఉన్నప్పుడు ఇద్దరు కాకు అథారిటీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి యాక్సెప్ట్ చేసి ఆ వ్యక్తి ఒక వ్యక్తికి వచ్చినటువంటి ఫీలింగ్ని బట్టి అథారిటీ అదే కరెక్ట్ అని చెప్పినట్లయితే దాన్ని సింపుల్ యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆ పర్సన్కి ఆ అథారిటీ నుంచి కావాల్సింది ఏమై ఉంటుంది?
యాక్సెప్ట్ చేయాలంటే అథారిటీ నుంచి,
అథారిటీ నుంచి ఒక పర్సన్ చెప్పింది ఇది ట్రూత్ అని చెప్పి నమ్మాలంటే ఇతను చెప్పిన డెసిషన్, ఇతను తీసుకున్న డెసిషన్ ఈజ్ రైట్ అని చెప్పి చెప్పాలంటే ఆ పర్సన్కి ఫస్ట్ ఏం కావాలి?
చెప్పే వ్యక్తిగా లేకపోతే
వినే తీసుకునేటటువంటి వ్యక్తికి
ఆ వ్యక్తి మీద నమ్మకం కావాలి.
సో అది ఎట్లా డెవలప్ అవుతుంది
అంటే ఏదో ఒక నమ్మకంతోనే కదా మనం ఇక్కడికి వచ్చుంటాం, లేకపోతే నమ్మకం లేకుండా వచ్చుంటాం ఇక్కడికి. అపనమ్మకంతో ఇక్కడికి వచ్చామా మనం? అంటే నేను అనుకుంటుంది ఏంటంటే మనం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక నమ్మకంతోనే వచ్చుంటారు అనుకుంటా. సపోజ్ మన నమ్మకం అంతగా పగిలిపోయింది అనుకో, అంతగా చెడిపోయింది అనుకో, చెడిపోతే ఇక్కడ ఉండాల్సిన పని కూడా లేదంట. ఎక్కడ నమ్మకం పెరుగుతుందో అక్కడికి వెళ్దాం, ఆ అసోసియేషన్ లోకి వెళ్దాం. ఎక్కడ నమ్మకం పెరుగుతుందో ఆ అసోసియేషన్కి వెళ్దాం. నీకు ఇక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందాక ఒక మాట అన్నాను మధ్యలో డిస్కషన్ లో, ఒక డివోటి హైదరాబాద్ టెంపుల్ ఉన్న ఒక డివోటి, ఆయనకి ఒక సర్వీస్ ఇచ్చాం మేము. ఏంటంటే కొత్తగా వచ్చేవాళ్ళతో డీల్ చేయమని సర్వీస్ ఇచ్చాం. ఈ కొత్తగా వచ్చేవాళ్ళతో డీల్ చేయమంటే ఆయన ఏం చేశాడు, ఆయన డీల్ చేస్తున్నాడు కానీ మేము అనుకున్నట్టుగా డీల్ చేయట్లేదు. మేము అనుకున్నట్టుగానంటే మాకు ఒక భక్తి శాస్త్రి, భక్తి వృక్ష, ఈ ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయన్నమాట. అలా కాకుండా ఆయన ఒక గ్రూప్ తయారు చేసుకుని ఆయన ఒక్కడ సెపరేట్ గా డీల్ చేస్తున్నాడు. డీల్ చేస్తుంటే ఇది కొన్నాళ్ళకి బయటపడింది. మొదట్లో బయటపడలేదు, ఒక చిన్న గ్రూప్ అయినప్పుడు బయటపడింది అన్నమాట. బయటపడితే ఆ వ్యక్తిని పిలిచాను. పిలిచి నేను అన్నాను, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, ఎందుకంటే నీకు సర్వీస్ ఇచ్చింది నేను నమ్మి నీకు సర్వీస్ ఇస్తే నువ్వు ఎందుకు ఇలా నీ ఓన్ గ్రూప్ తయారు చేసుకుంటున్నావు, ఎందుకు కనెక్ట్ చేయట్లేదు టెంపుల్ కి అని అడిగితే ఆయన ఏమన్నాడంటే, మీరు మరి మీరు సాధన భక్తి చేస్తున్నారు ప్రభు, నాది భావభక్తి, నేను వేరే భక్తిలో, నేను ఉండే స్టేజ్ నాకు వేరే స్టేజ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు లవ్ కావాలి, ఏదైనా సరే లవ్ తో అందరినీ పైకి తీసుకురావాలి, మీది కొద్దిగా రూల్స్ ప్రకారం తీసుకొస్తున్నట్టు నాకు అనిపిస్తుంది, నేనేమో లవ్ ఇచ్చి తీసుకురావాలనిపిస్తుంది నాకు అని అన్నాడు. బాగుంది. మరి నేను అడిగాను అన్నమాట, నీకు అలా అనిపిస్తే నువ్వు నాతో ముందు వచ్చి చెప్పాలి కదా, ఒకటి. రెండోది, నీ అథారిటీ, నువ్వేమో లవ్ ప్లాట్ఫామ్ లో ఉన్నావు, నీ అథారిటీ సాధన భక్తి ప్లాట్ఫామ్ లో ఉన్నాడు, మరి వాడిని నువ్వెలా అథారిటీగా యాక్సెప్ట్ చేస్తావు? నీకంటే తక్కువ స్థాయిలో ఉండేవాడిని నువ్వెలా అథారిటీగా యాక్సెప్ట్ చేస్తావు? అంటే నువ్వేదో మోసం చేస్తున్నావు. నువ్వు లవ్ ప్లాట్ఫామ్ లో ఉన్నావు, భావ ప్లాట్ఫామ్ లో ఉంటే అంతకంటే ఇంకా ఉన్నతమైన ప్లాట్ఫామ్ లో ఉండే వ్యక్తి దగ్గరికి వెళ్ళి సాధన చేసుకో. అంతేగాని ఎవరిని యాక్సెప్ట్ చేయొద్దు, నువ్వు నీకంటే తక్కువ స్థాయిలో ఉండేటువంటి అథారిటీని నువ్వు యాక్సెప్ట్ చేయదు. ఎందుకు, అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, ప్రతిసారి కాన్ఫ్లిక్టే వస్తుంటది, కాన్ఫ్లిక్టే వస్తుంది. సో యాక్చువల్ గా ఇతను లవ్ గివ్ ఏమి కాదు, నాన్ సెన్స్. వాడికి వేరే అఫైర్స్ ఉన్నాయి, అది పాయింట్. ఆ ఎఫ్ఐఆర్ వాడు వాడిని దాన్ని తప్పిపుచ్చుకోవడానికి లవ్ గివ్ అని అంటాం. తర్వాత ఇవన్నీ బయటపడతాయి, నిజం నిజం లవ్ ఏమిటో, నిజం ఇదేమిటో తర్వాత తెలుస్తుంది పాయింట్. సో నువ్వు ఇప్పుడు అంటున్నావు కదా, ఒక బేసిక్ ఫెయిత్ అతని దగ్గర అతనికి లేదు, అథారిటీ మీద బేసిక్ ఫెయిత్ లేనప్పుడు నువ్వు సబార్డినేట్ పొజిషన్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటాను. సబార్డినేట్ పొజిషన్ యాక్సెప్ట్ చేయొద్దు. ఎవరికి అయితే నువ్వు సబార్డినేట్ గా హ్యాపీగా ఉండగలవు అలాంటి వ్యక్తిని యాక్సెప్ట్ చేయి. ఆ వ్యక్తికి ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు. సబార్డినేట్ పొజిషన్ యాక్సెప్ట్ చేసి ప్రతిసారి సుపీరియర్ ని ఎప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉంటే అదేమవుతుంది, అది ఒక రకమైనటువంటి ఒక వాతావరణం, ఒక భయంకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆ వాతావరణం వల్ల ఏమవుతుంది, నువ్వు చెడిపోవడమే కాకుండా వేరే వాళ్ళు కూడా చెడిపోతారనమాట. చెడిపోవడం అంటే వేరే వాళ్ళు కూడా మనం అందిస్తూ ఉంటాం అనమాట. అదే రెబెలియస్ నేచర్, రెబెలియస్ నేచర్, రెబెలియస్ నేచర్, రెబెలియస్ నేచర్. సో ఆ సిస్టమ్ మంచిది కాదని అంటున్నాను. స్పిరిచువల్ లైఫ్ అంటే మన టైం స్ట్రగుల్ కి వేస్ట్ చేసుకోవడానికి కాదు, మనకి ఎక్కడ ఇన్స్పిరేషన్ ఉందో అక్కడికి వెళ్ళిపోవడం, ముందుకెళ్ళడం. ఓకే, నాకు ఇక్కడ ఇన్స్పిరేషన్ దొరకట్లేదు, ఇక్కడుండే డివోటీస్ దగ్గర దొరకట్లేదు, ఇంకోటి ఇంకోటి క్లారిఫై చేసుకో, క్లియర్ గా చెప్పు, నా యొక్క ఉన్న నా లక్ష్యాలు ఇవి, నా లక్ష్యాలకు అనుగుణంగా ఇక్కడ జరగట్లేదు, కాబట్టి నేను ఇక్కడ ఉండే పరిస్థితి నా దగ్గర లేదు అని నిజాయితీగా చెప్పి వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట? నేను చాలా మంది డివోటీస్ అలాంటి వాళ్ళని చూస్తూ ఉన్నాను నేను. వాళ్ళకి లక్ష్యం లేదు, వాళ్ళకున్న లక్ష్యం ఏంటంటే ఇక్కడే దొర్లుతూ పోట్లాడుకుంటూ అందరినీ డిస్టర్బ్ చేయడం. అలాంటి డివోటీస్ చాలా మంది ఎన్నో సందర్భాల్లో, ఎన్నో టెంపుల్స్ లో అలాంటి డివోటీస్ చూస్తున్నారు. వాళ్ళు ఎదగరు, వేరే వాళ్ళని ఎదగనివ్వరు, వాళ్ళకి అథారిటీగా ఉండేవాడిని పీస్ఫుల్ గా ఉండనివ్వరు. ఇంత అవసరమా అంటే, ఇంత స్ట్రగుల్ అవసరమా కృష్ణ చైతన్యాన్ని ప్రాక్టీస్ చేయడానికి, ఇంత స్ట్రగుల్ అవసరమా అని నేను ప్రశ్నిస్తే దానికి ఏమిటి సమాధానం? అంటే మనం చూసే కోణం, ప్రతిదీ దృష్టికోణం ఎప్పుడు కూడా తప్పుతోనే చూస్తే మనకి ఏదైనా ఎలా అనిపిస్తుంది, తప్పుగానే అనిపిస్తుంది. నెగిటివ్ గా చూసేవాడు పచ్చకామల వాడికి లోకం అంతా పచ్చగా ఉన్నట్టు. మనం చూసే దృష్టి, ఈ ప్రతిదానికి దృష్టిలో మనకు ప్రతిదానికి తప్పే కనబడుతుందంటే డెఫినెట్ గా అవతల వ్యక్తులు తప్పు లేదు, ఎవరిలో ఉంది తప్పు, నాలో ఉందని మనం తప్పనిసరిగా గ్రహించాలి. చాలా డేంజరస్ స్టేట్, చాలా డేంజరస్ స్టేట్. చేసే ప్రతిదీ తప్పుగానే అనిపిస్తుంది అంటే తప్పనిసరిగా ఆ వ్యక్తి సరైనటువంటి వాతావరణంలో లేడు. అతడు ఆ వాతావరణం నుంచి బయటపడి ఎక్కడో మళ్లీ పాజిటివ్ గా ఆలోచించగలిగే స్థాయికి ఆ వ్యక్తి రావాలి. ఈ అసోసియేషన్ ఆయనకి హెల్ప్ చేయట్లేదు సరికదా, ఇంకా ఇంకా నెగిటివ్ గా తోసేస్తుంది అనమాట ఆ వ్యక్తిని. కాబట్టి ఆ వ్యక్తి తప్పనిసరిగా అసోసియేషన్ మార్చుకోవాలి. అలా మార్చుకోకుండా టైం గడుస్తున్న కొలది అన్ని సెటరేట్ అయిపోతాలే, టైం గడుస్తున్న కొలది అన్ని సెటరేట్ అయిపోతాయి అనుకుంటే ఏం పెరిగిపోతుంది, టెన్షన్ పెరిగిపోతుంది. యాక్చువల్ గా రిలేషన్షిప్స్ పాడైపోతున్నాయి, టెన్షన్లు పెరిగిపోతున్నాయి, వేరే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, ఇన్ని రకాల గొడవలు జరిగిపోతున్నాయి అన్నమాట. కాబట్టి సరైన నిర్ణయం సరైన టైంలో తీసుకోవాలి. లేట్ చేస్తే ఇప్పుడు మనకు రోగం ఉంది, రోగం మనకి ఒంట్లో రోగం ఉంటే తర్వాత ఏదో పొదలే 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 అనుకుంటే ఏమవుతుంది, రోగం అగ్ని అప్పు రోగం మూడు కూడా ఎప్పుడు కూడా దాచుకోకూడదు. ఎక్కువసేపు వాదాన్ని ఆపకుండా ఉంచుకోకూడదు. ఈ మూడు చాలా డేంజరస్, అగ్ని అప్పు నిప్పు అప్పు జబ్బు, ఈ మూడు వెంటనే డీల్ విత్ ఇట్ ఇమీడియట్లీ. నేను నాలుగోది కలుపుతాను, అన్సబ్మిసివ్ యాటిట్యూడ్ ఆల్సో. ఇది నాలుగోది, దాన్ని పెంచి పోషించొద్దు. దేన్ని? అన్సబ్మిసివ్ యాటిట్యూడ్ని పెంచి పోషించొద్దు. అది డివోషన్కి కంప్లీట్ గా వ్యతిరేకం. ఇక్కడ నేను సబ్మిసివ్ గా లేకపోతే సరే, నువ్వు సబ్మిసివ్ ఉండే ప్రదేశం వెతుక్కో. మెయిన్ బాధ్యత నీదా వేరే వాళ్ళదా? నీది, నీ స్పిరిచువల్ లైఫ్ నీకు ఇంపార్టెంట్. సెల్ఫ్ రియలైజేషన్ నువ్వు చేస్తున్నావా వేరేవాడు చేస్తున్నాడు? నువ్వు చేస్తున్నావు సెల్ఫ్ రియలైజేషన్. నువ్వు చేసేటప్పుడు సరైనటువంటి వ్యక్తిని ఎంచుకోవడం, సరైనటువంటి వాతావరణం ఎంచుకోవడం, సరైనటువంటి పద్ధతిని ఎంచుకోవడం నీ బాధ్యత. అంతేగాని వేరే వాళ్ళ మీద అంటే కూడదు, నువ్వు నాకు సరిగ్గా గైడ్ చేయలేదు. నువ్వు సరిగ్గా అంటే నీకు గైడ్ చేసేవాడు సరిగ్గా దొరుకుంటాడు. సో నాకేం కన్ఫ్యూజన్ అనిపించట్లేదు. నాకు మీకు ఎందుకలా కన్ఫ్యూజన్ అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకు నాకేం కన్ఫ్యూజన్, నాకు చాలా క్లియర్గా అనిపిస్తుంది నాకు ఇందులో. ఇందులో అంటే క్లారిటీ లేనిది ఏమిటో నాకు చెప్తే నేను దానికి క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభు, ఇక్కడ ఇనిషియేటెడ్ డివోటీస్ ఉన్నారు. అంటే మొన్న కూడా మీరు క్లాస్లో చెప్పినట్టుగా ఇద్దరు హనుమంతులు ఉన్నారు ఎవరికైనా కానీ. ఒకరు ప్రభుపాద అని చెప్పి ఎనౌన్స్ చేయగలిగేటటువంటి ప్రత్యక్షంగా, ఇంకా రెండవది పర్సనల్
అని చెప్పి.
ఇంకా అది ఎవరైనా కావచ్చు, శిక్షా గురువు కావచ్చు, దీక్ష గురువు కావచ్చు, వేరే ఎవరైనా కావచ్చు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఒక హనుమ వచ్చి ప్రభుపాద అయితే, ఇక అంటే హనుమ అని చెప్పేదానికి కాకుండా హనుమ ప్రతినిధి అయితే బాగుంటుందని ప్రభుపాద ఇంకొక పర్సన్ ప్రభుపాద ఎట్లా అవుతారు?
ప్రభుపాదం అని అనట్లేదు నేను. ప్రభుపాదులు వారి టీచింగ్స్ ఎలాగైతే మనం అనన్య భావంతో యాక్సెప్ట్ చేస్తున్నామో, ఇప్పుడు మనం ప్రభుపాదుల వారి టీచింగ్స్ వదిలి ఇంకెక్కడికైనా వెళ్తామా? ఎగ్జాంపుల్ భక్తి సిద్ధాంత అవ్వని, భక్తి వినోద్ ఠాకూర్ అవ్వని ఎవరైనా కూడా ఏ దృష్టికోణంతో చూస్తాం? ప్రభుపాదుల వారి దృష్టికోణంతోనే చూస్తాం. మన లైఫ్ కి సంబంధించి మన స్పిరిచువల్ లైఫ్ అంతా దేని మీద ఆధారపడి ఉంది? ప్రభుపాదుల వారి టీచింగ్స్ మీద ఆధారపడి ఉంది, ఇస్కాన్కి సంబంధించి. అవునా? ఈ మాత్రం ఇది యాక్సెప్ట్ చేస్తారా? సో ఇప్పుడు ఆ ప్రభుపాదుల వారు ఇచ్చిన టీచింగ్స్ ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకొకరు ఎవరు కావాలి? మనకి ప్రభుపాదుల వారి సిద్ధాంతాలని పూర్తిగా నమ్మి ఆచరించినటువంటి వ్యక్తే కావాలి. ఆ వ్యక్తి ఇంతో సమానుడు అనట్లేదు. అర్థం కాలేదా? ఆ వ్యక్తి ఇంతో సమానుడు అనట్లేదు, కానీ నీకు మాత్రం ఆయన అంతటి వ్యక్తి. ఎంతటి వ్యక్తి? ప్రభుపాద అంతటి వ్యక్తి. ఎందుకు? నీ ఒక్క నీ హార్ట్ కి నీలో అలాంటి ఇన్స్పిరేషన్ ఆయన తీసుకొస్తున్నాడు కాబట్టి అంతటి వ్యక్తి నీకు, నీ ఒక్కడికే, అందరికీ కానక్కర్లేదు. ఇప్పుడు అర్థమైందా? అందరికి కామన్ గా ఉండే హనుమంతుడు ఎవరు? ప్రభుపాద. బట్ నీ ఒక్కడికి అంత, అంటే నీలో అంత స్ఫూర్తిని కలిగించాడు, రగిలించాడు ఆయన, అంత అనన్య భావన తీసుకొచ్చాడు అని అంటే ఆయన చాలా గొప్ప ప్రతినిధి అయి ఉంటాడు. ప్రభుపాదుల వారి యొక్క గొప్ప ప్రతినిధి అయి ఉంటే తప్ప అలాంటి భావన తీసుకురాలి నిజాయితీగా. నిజాయితీగా కాకుండా ఏదో ఏమరపాటుగా, లేకపోతే ఏదో మోసం చేసి, లేకపోతే ఏదో ఏదో ఇచ్చి తీసుకురావడం, అది వేరు. అది అలాంటి స్థితికి ఎవరు తీసుకురాలేదు. మధ్యలో ఎక్కడో అది బ్రేక్ అయిపోతుంది రిలేషన్షిప్. అర్థమవుతుందా చెప్తుంది? సో నేను అంటుంది వాళ్ళిద్దరు ఒకటి అనట్లేదు. ఆయన ఆయనే, ఈయన ఈయనే. ఇద్దరు నాకు కావాలి, ఇద్దరు ప్రత్యేకమే. బట్ ఈయన పర్సనల్ గా అంతటి కంట్రిబ్యూషన్ తీసుకొచ్చాడు నా మార్పులో, నా హృదయంలో. అలాంటి కంట్రిబ్యూషన్ తీసుకురాగలిగే ఒక వ్యక్తి మన జీవితంలో మనకి తగలాలి అంటున్నాను నేను. తగిలినంత వరకు మనం ఆ స్థాయిలో డివోషన్ మనం చేయలేం. ఒక మెకానికల్ గా దొర్లుకుంటూ వెళ్ళిపోతాం, కానీ ఆ స్థాయిలో డివోషన్ చేయలేం. ఉదాహరణకి ప్రభుపాదులు వారు ఎంతో మంది సాధువులను కలిశారు, ఎంతో మందిని కలిశారు, కానీ ఆ ఒక్కరోజు మీటింగ్ వల్ల ఆయనలో మార్పు వచ్చేసింది. 1922లో ఆయన భక్తి సిద్ధాంతని కలిసినప్పుడు ఆయన చూసి, ఆయన మాట విని, ఆయనతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఆయన కంక్లూడ్ చేసింది ఏమిటి? లార్డ్ చైతన్య మహాప్రభుస్ మూమెంట్ ఈజ్ ఇన్ రైట్ హ్యాండ్స్. ఇది ఆయన కంక్లూషన్. అంతే కదా, చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమం సరైన వ్యక్తి చేతుల్లో ఉన్నది అనేటువంటి కంక్లూజన్కి వచ్చారు. మనకు అలాంటి కంక్లూజన్ వచ్చే విధంగా శ్రీల ప్రభుపాదులు వారి టీచింగ్స్ సరైన వ్యక్తి చేతుల్లో ఉన్నాయి అనే ఫీలింగ్ నీకు తీసుకొచ్చే వ్యక్తిని నువ్వు ఆ హనుమాన్గా స్వీకరించు. అంటే ఇద్దరు ఒకటి కాదు అన్నట్లేదు, ఇద్దరు ఒకటి కాదు, ఇద్దరు ఒకే స్థాయిలో ఒకే పవర్ఫుల్ అన్నట్లేదు. ఇప్పుడు కొద్దిగా బెటర్ గా అనిపించిందా, క్లారిటీ వచ్చిందా?
తర్వాత ఇంకొకటి ఒక పర్సన్ యొక్క స్పిరిచువల్ లైఫ్, అంటే అతని యొక్క కాన్షియస్నెస్ ఎలివేట్ అయ్యేటటువంటి విధంగా అతని యొక్క స్పిరిచువల్ కేరింగ్ అంతా కూడా ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది, దీక్షాగురు ఆర్ శిక్షాగురు?
ఎవరితో అతను రిలేషన్షిప్ ఫీల్ అవుతాడో అతని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకనంటే ఇది అఫీషియల్ పొజిషన్ కాదు, ఇది యాక్చువల్ గా హార్టీ రిలేషన్షిప్. నువ్వు ఎవరితో అలాంటి రిలేషన్షిప్ పొందుతున్నావు, ఎవరు నీకు కృష్ణుడిని నీకు ఎవరు ఇస్తున్నారని నీకు అనిపిస్తుందో, కృష్ణ చైతన్యం ఎవరు నీకు ఇస్తున్నారనిపిస్తుందో, కృష్ణ చైతన్యంలో సీరియస్నెస్ నీకు ఎవరు ఇస్తున్నారనిపిస్తుందో, ఆ వ్యక్తి యాక్చువల్ గురువు. ఆయన శిక్ష గురువు కావచ్చు, దీక్ష గురువు కావచ్చు, ప్రథమ ప్రత్యక్ష గురువు కావచ్చు, ఇంకో రావచ్చు, ఇంకో రావచ్చు. సో అది ఆధారపడేది ఎవరిని దాని మీద మాత్రం కాదు, ఎవరి వల్ల నువ్వు స్ఫూర్తిని పొందుతున్నావు అనేటువంటి దాని మీద ఆధారపడదు. సో ఇట్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ యూ, నాట్ ఆన్ ది అదర్ పర్సన్. ఆ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మనది. ఇప్పుడు నాకు, నేను భోజనం తింటుంటే నేను ఆకలిగా ఉన్నానా లేదా, లేదా నాకు ఆకలి తీరుతుందా లేదా అని ఎవడు చెప్పగలడు? భోజనం పెట్టేవాడు చెప్పలేడు. అర్థమవుతుంది అందరికీ? భోజనం పెట్టేవాడు చెప్పలేడు, ఎవడు చెప్పాలి? భోజనం తినేవాడు చెప్పాలి. భోజనం పెట్టేవాడు ఏదైనా పెట్టచ్చు. వాడు మీరు అనొచ్చు, సజ్జలు పెడుతున్నాడండి, సజ్జలు పెడితే ఆకలి తీరిపోద్దా? తీరుతుందయ్యా. ఎవడికి మలమల మలమల మాడిన వాడికి నువ్వు సజ్జలు పెట్టినా కూడా తీరుతుంది. సో నువ్వు ఏం పెడుతున్నావు అనేది కాదు, వాడు ఎంత ఆకలిగా ఉన్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఇచ్చేవాడిది కాదు, తీసుకునేవాడిది రెస్పాన్సిబిలిటీ. ఇంకోటి పంచభక్ష పరమాలు పెట్టినా కూడాను వాడిలో ఆకలి రగిలించక నువ్వు పంచభక్ష పరమాణాలు ఇచ్చి చూడు నేను ఎంత ఇస్తున్నా వాడు తీసుకోవట్లేదని అంటే, నువ్వు ముందు ఆకలి రగిలించు వాళ్ళు, ఆకలి రగిలించి నువ్వు పంచభక్ష పరమాణాలు పెట్టు, అప్పుడు దానికి అర్థం ఉంటుంది. వీడికి ఆకలి లేకుండా నేను ఇచ్చేది చూడు నేను ఎంత ఇస్తున్నాను నువ్వు గొప్పలు చెప్పుకుంటే ఉపయోగం ఉంది? సో ట్రూ గురువు ఎవరో తెలుసా? రిజల్ గురువు ఎవరంటే, ఎవరిలో అయితే మార్పుని తీసుకురాగలుగుతాడు, ఆకలిని రగిలించగలుగుతాడు, ఐ మస్ట్ బికమ్ కృష్ణ కాన్షియస్, ఐ మస్ట్ బికమ్ ఎ డివోటీ ఆఫ్ కృష్ణ అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒక సంకల్ప బలాన్ని కలిగించగలుగుతాడు, అలా కలిగించగలిగి కృష్ణుని ఎవడైతే ఇస్తాడో వాడు ట్రూ గురు.
ప్రభుపాద్ కూడా ఆత్మసా ఎస్ఎస్ఆర్ బుక్ లో గురువును ఎట్లా ఎంచుకోవాలని చెప్పేసి గురువుని ఎన్నుకోవడం అనేటటువంటి అంశంలో
ఎంచుకోవడం అని రాయారు ప్రభుపాద్ వాళ్ళు. హూ ఈజ్ గురువు అని ఉంటుంది నన్ను ఎంచుకోవడం ఎట్లా? ఎందుకంటే గురువును మనం ఎంచుకోవడం అని అంటే అది కరెక్ట్ పదం కాదు, అది
టైటిల్. గురువుని ఎన్నుకోవడం ఎలా?
అది బహుశా వాళ్ళు అది ట్రాన్స్లేషన్ లో రాంగ్ ఉంటుంది. మీరు ఇంగ్లీష్ లో చూడండి, హూ ఈజ్ గురు అనేది ఇంగ్లీష్ లో ఉంటుంది. నేను ఇంగ్లీష్ లో చదివాను, నాకు బాగా గుర్తుంది. హూ ఈజ్ గురు అని అనేది గురువుని ఎన్నుకోవడం ఎలా అనడానికి వీల్లేదు, గురువుని తెలుసుకోవడం ఎలా అనడం కరెక్ట్ పదం. ఎన్నుకోవడం అనేటువంటిది మనం ఏమి ఎన్నుకోగలుగుతాం, మనం యాక్చువల్గా మనకేం శక్తి ఉందని ఎన్నుకోవడానికి.
సో యాక్చువల్గా అదే నేను చెప్తాను. ఇప్పుడు గురువుని తెలుసుకునేటప్పుడు జనరల్ గా మీరు అన్నటువంటి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి అయితే కలుగుతుందో అతను, ఇప్పుడు మనం కూడా 64 అంగాల గురించి చెప్తూ మొట్టమొదటి గురువుని ఎన్నుకో, గురువుని ఆశ్రయించాలి, అతని నుంచి దీక్ష తీసుకోవాలి అని చెప్పేసి చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు అతని నుంచి దీక్ష తీసుకున్న తర్వాత అతని నుంచి వినాలి కదా, అట్లాగేమి లేదు.
అంటే నువ్వు ఫస్ట్ కరెక్ట్ చేస్తే రెండోది కరెక్ట్ అవుతుంది, ఫస్ట్ దే కరెక్ట్ చేయకపోతే నువ్వు మధ్యలో చేయడానికి కాదు కదా. అట్లా ఇప్పుడు నువ్వు ఫస్ట్ది ఆశ్రయించావా లేదా? నేను సరిగ్గా ఆశ్రయించకుండా నేను దీక్ష తీసేసుకున్నాను, ఎగ్జాంపుల్ దీక్ష తీసేసుకున్నాను. దీక్ష అనేటువంటిది ఎలా అయిపోతుందంటే ఇదంతా ఒక ఫార్మల్ ప్రాసెస్ అయిపోయింది. కానీ ఇక్కడ మనకు ప్రభుపాదులు రాస్తుంది ఫస్ట్ పాయింట్ ఇంపార్టెంట్ ఏమిటి, నువ్వు ఆశ్రయించాలి, ఒక వ్యక్తిని ఆశ్రయించాలి. ఆశ్రయించడం అంటే ఏమిటి? ఇతడు నాలో చైతన్యాన్ని రగిలిస్తున్నాడు, ఇతని యొక్క సాంగత్యం వల్ల నేను కృష్ణ చైతన్యంలో ముందుకెళ్తాను అనేటువంటి స్ఫూర్తి ఎక్కడైతే నీకు రగులుతుందో, కలుగుతుందో, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళు, ఆయన దగ్గర నుంచి తీసుకో ఇన్స్ట్రక్షన్స్, తీసుకో ఆయన ప్లెజర్ కోసం పనిచేయి, అన్ని సరిపోతాయి. ఇప్పుడు మనం ఎక్కడ మొదటిది వదిలేసి రెండోది పట్టుకున్నాం, రెండోది ఏమిటి? దీక్ష తీసుకున్నాం. దీక్ష తీసుకున్నావు కాబట్టి ఇంకా దీక్ష నువ్వు ఎప్పుడు తీసుకోవాలయ్యా? దీక్షను ఎప్పుడు తీసుకోవాలి? ఈ వ్యక్తి నా స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ కి తప్పనిసరిగా ఈయన హెల్ప్ చేస్తాడని నమ్మకం కలిగినప్పుడే ఆ వ్యక్తి దగ్గర నుంచి తీసుకోవాలి. ఆ ప్రాసెస్ మధ్యలో వదిలిపెట్టి దీక్ష తీసుకున్న తర్వాత నేను నాకు లాజిక్ అంతా కావాలంటే అవ్వదన్నమాట. సో ఫస్ట్ పాయింట్ ఇంపార్టెంట్, ఆశ్రయించాలి. ఆశ్రయించేటప్పుడు నీకు తెలిసిపోతుంది ఈ వ్యక్తిని ఆశ్రయించడం వల్ల నేను స్పిరిచువల్ గా అప్లిఫ్ట్ అవుతాను. అయితే ఒక ఫార్చునేట్ పొజిషన్ ఏమిటో తెలుసా, మనం దీక్ష అనేటువంటిది ఇక్కడ చాలా ముఖ్యమైన పాట చెప్తాను, జాగ్రత్త వినండి. ఇక్కడ దీక్ష ఇచ్చే గురువు, మన ఇస్కాన్ లో దీక్ష ఇచ్చే గురువు తన సొంతగా ఒక గురు పరంపర ప్రతినిధిగా ఆయన దీక్ష ఇస్తున్నాడని మనం ఎప్పుడు అనొచ్చునంటే, ఆయన ఇండిపెండెంట్ గా ఉండుంటే, ఇస్కాన్కి ఇండిపెండెంట్ గా ఉండుంటే, ఆయన ఒక పరంపరలో వస్తూ ఆయన ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆయన ఒక ఉద్యమాన్ని ఏర్పాటు చేసి ఆయన గనక దీక్ష ఇస్తే ఆయన ఇండిపెండెంట్ గా ఒక గురు పరంపర తరపు నుంచి ఇచ్చినట్టు, ఇక్కడిచ్చే గురువులు ఎవరో తెలుసా, ఇస్కాన్ తరపు నుంచి ఇచ్చేటువంటి వీళ్ళు ఇస్కాన్ తరపు నుంచి ఇచ్చే గురువులు. ఇస్కాన్ తరపు నుంచి ఇవ్వడానికి, ప్రభుపాదుల నుంచి తరపు నుంచి ఇవ్వడానికి, గురు పరంపర తరపు నుంచి ఇవ్వడానికి చిన్న తేడా ఉంది. ఏమిటా తేడా, ఎవరైనా చెప్పగలరా? ఇస్కాన్ తరపు నుంచి ఇవ్వడం వేరు, ప్రభుపాదుల వారి యొక్క తరపు నుంచి ఇవ్వడం వేరు, అంటే గురు పరంపర తరపు నుంచి వేరు. చిన్న తేడా ఉంది, అంటే అంత పెద్ద తేడా లేదు, చిన్న తేడా ఉంది. అంటే ఇది ఒక ఇన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్. ఇప్పుడు మనం ఒక ఇన్స్టిట్యూషన్ లో కొన్ని సేవలు చేయాలంటే కొన్ని అర్హతలు కావాలి. అర్హతలు ఇవ్వడం కోసం మనకు ఒక గురు డిసైపుల్ సక్సెషన్ అనేటువంటి ఉంది, అది ఆ రకంగా, అదొక లైన్. అంటే ఇది ఒక ఫంక్షనల్ లైన్. ఇన్స్పిరేషన్ లైన్ వేరేగా ఉండొచ్చు, ఫంక్షనల్ లైనే ఇన్స్పిరేషన్ లైన్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. ఇది ఫంక్షనల్ లైన్, ఈ దీక్షా విధానం ఫంక్షనల్ లైన్. అర్థమవుతుంది, ఈ దీక్షా విధానం ఫంక్షనల్ లైన్. ఇది అంటే ఈ యొక్క సొసైటీలో కొన్ని సర్వీసెస్ చేయాలంటే వాళ్ళు ఫస్ట్ ఇనిషియేషన్ కి సర్వీసులు ఉంటాయి, సెకండ్ ఇనిషియేషన్ కి పలానా సర్వీసులు ఉంటాయి, లేదా సన్యాసి ఇనిషియేషన్ కి పలానా సర్వీసులు ఉంటాయి. ఆ రకంగా ఇచ్చేటువంటి దీక్ష వేరు. ఇంకోటి ఇన్స్పిరేషనల్ గా పొందే దీక్ష వేరు. ఇన్స్పిరేషనల్ పొందే దీక్ష అసలైన దీక్ష. అయితే ఫంక్షనల్ ఇన్స్పిరేషనల్ రెండు ఒకటి కావచ్చు అంటున్నాను నేను. అర్థం అవట్లేదా ఈ పాయింట్? అర్థం చేసుకోండి, అందరికీ కూడా ఫంక్షనల్ ఇన్స్పిరేషనల్ ఒకటి కాకపోవచ్చు, ఒకటి అవ్వనవచ్చు. కొంతమంది కదా ఒకటి అయితే ఓకే, ఒకటి కాకపోతే వాళ్ళు బతకలేరా? వాళ్ళు బతకడానికి వీల్లేదా ఈ సొసైటీలో? ఫంక్షనల్ ఇన్స్పిరేషనల్ ఒకటి కాకపోతే వాళ్ళు బతకలేరా? అది నా పాయింట్. నేను ఒక వైష్ణవుణ్ణి, ప్రాపర్ గా ప్రభుపాదుల వారు కనెక్ట్ అయినటువంటి వైష్ణవుణ్ణి నేను స్వీకరించాను. స్వీకరించినప్పుడు నేను బ్రతకడానికి వీల్లేదా? నేను ఎగ్జాంపుల్, అర్థమవుతుందా? నేను ఒక వైష్ణవుడిని ఆశ్రయాన్ని స్వీకరించాను, ఆ వైష్ణవ ఆశ్రయాన్ని స్వీకరించడం వల్ల నేను చక్కగా భక్తుల ముందుకెళ్తున్నాను. మరి ప్రాబ్లం ఏంటి? ఆ వ్యక్తి భక్తుల ముందుకెళ్తూ చక్కగా అన్ని సర్వీసులు చేస్తున్నాడు అనుకో, సమస్య ఎక్కడొచ్చింది? సమస్య లేదే. మనం ఒక దానికి అంటి పెట్టుకున్నాం కాబట్టి సమస్య వస్తుంది. ఆ అభిప్రాయం నుంచి మనం బయటకు వస్తే కనుక ఈ సమస్య తేలదన్నమాట. మనకు ఒక అపోహ ఉందన్నమాట. అపోహ అంటే ఇదే మనం వాడుతున్నాం కదా పదం, ఇనీషియేషన్ అనే పదం వాడుతున్నాం చూసారా. ఇనీషియేషన్ అంటే ఇలా, అదే ఇనీషియేషన్ కాదు. యాక్చువల్ గా ఇనీషియేషన్ అంటే చాలా పెద్ద ప్రాసెస్. భగవంతుడి దివ్య జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది, మన యొక్క కర్మల్ని తీసుకునేటువంటిది, మొత్తం ఒక ప్రాసెస్. అదంతా కలిపి ఇనిషియేషన్. మన గురువు వచ్చి దీక్ష ఇచ్చి ఆయనేమో వెళ్ళిపోతారండి. ఆయన ఎలా దీక్షిస్తున్నారు? ప్రభుపాదుల వారి మూమెంట్ లో ఈ వ్యక్తికి శిక్షణ లభిస్తుంది, ఈ వ్యక్తికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతాయనేటువంటి ఉద్దేశంతో ఆయన మనకి ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. అంతేగాని పర్సనల్ గా మన బాధ్యత ఆయన ఏమి తీసుకోవట్లేదు. మన యొక్క మంచి కోసం లేదా మన యొక్క బాగు కోసం ఆయన ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. బట్ ఆయన ఊహిస్తున్నది ఏమిటినంటే, ఈ సిస్టమ్ చూసుకుంటుంది, ప్రభుపాదుల వారు ఏర్పాటు చేసిన సిస్టమ్ ఆ వ్యక్తి బాగోగుల్ని చూసుకుంటుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చి దీక్షలు ఇచ్చి వెళ్ళిపోతుంది. అంతేగాని నేనే పర్సనల్ గా ట్రైన్ చేసి చూసుకోవాలనేటువంటి భావన అక్కడ లేదు. అది ఇన్స్టిట్యూషన్ లో ఉండే అడ్వాంటేజ్. ఇన్స్టిట్యూషన్ లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంతమంది ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు చూసుకొని ఒక సిస్టమ్ ప్రభుపాలు వారు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ సిస్టమ్ అతన్ని చూసుకుంటుంది, ఆ వ్యక్తులు చూసుకుంటారు, ఆ సిస్టమ్ లో ఉండే వ్యక్తులు చూసుకుంటారు. నేనేం చేస్తున్నాను, దీక్షిస్తున్నాను, ఆ వ్యక్తి కోసం ప్రార్థిస్తున్నాను. సో ఆయన ఆయన డ్యూటీ చేస్తున్నాడు, టెంపుల్ ప్రెసిడెంట్ డ్యూటీ చేస్తున్నారు, ఇక నీ లీడర్ డ్యూటీ ఆయన చేస్తున్నాడు, వీళ్ళందరూ కూడా తమ తమ డ్యూటీలు సరిగ్గా నిర్వహిస్తున్నారు. సో ఆ సిస్టమ్ లో మనం గ్రో అవుతున్నాం.
అంటే ఇప్పుడు దీక్ష ఇచ్చిన తర్వాత తీసుకునేటటువంటి శిష్యుడికి ఇచ్చినటువంటి గురువుకి ఎటువంటి సంబంధం లేనట్లే ప్రభు?
ఉంది, బట్ ఉన్న సంబంధం అదే ఒక్క సంబంధమే అని అనడానికి వీలు లేదని అంటున్నాను. ఉంది. ఇప్పుడు నిన్న ఎవరో కృష్ణ చైతన్యానికి తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు, ఎగ్జాంపుల్ చెప్తాను. మరి అతనితో మీకు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అతనితో సంబంధం ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టు. ఎంత మేరకు ఉన్నట్టు, ఎంత మేరకు తీసుకొచ్చాడో అంత మేరకు ఉన్నట్టు, అంతే కదా. దానికి ఒక విలువ ఉంది, అలాగే దీక్షకు ఒక విలువ ఉన్నది. దీక్ష కాలంలో మనం ఏం చేస్తున్నాం, ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఏమని ప్రతిజ్ఞ చేస్తున్నావు? నేను తప్పనిసరిగా 16 మాలలు జపం చేస్తాను, 4 నియమాలు పాటిస్తాను అని మనం ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఆ ప్రతిజ్ఞని మనం నెరవేర్చుకోవడానికి ఆ వ్యక్తి ఎదురుగా మనం దీక్ష తీసుకున్నాం కాబట్టి ఆ వ్యక్తి ఒక ఇంపార్టెంట్ రోల్ మన జీవితంలో నిర్వహిస్తూ ఉన్నాడు, అతను దీక్ష గురువు. బట్ దాన్ని మనం నిజంగా పాటించడానికి ఇంకొక వ్యక్తి హెల్ప్ చేయొచ్చు. మనం తీసుకున్న వాగ్దానాలని జీవితంలో రోజు పాటించే విధంగా ఇంకో వ్యక్తి మనకు శిక్షణ ఇస్తూనే ఉన్నారు. ఎగ్జాంపుల్, మరి అతని రోల్ తక్కువ అని చెప్పగలమా? తక్కువ అని చెప్పగలమా అని అడుగుతున్నాను ప్రశ్న. చెప్పలేం కదా. సో అందువల్ల నేనంటుంది ఏంటంటే, ఎవరి వల్ల నువ్వు కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళగలుగుతున్నావో ఆ వ్యక్తి ఒక స్పెషల్ పర్సన్ నీ జీవితంలో అంటున్నాను. ఆ వ్యక్తి నువ్వు మర్చిపోలేని పర్సన్ అనమాట. కొంతమందికి ఆ పర్సన్ తగలకపోవచ్చు, బట్ తప్పనిసరిగా తగలాలి అంటున్నాను ప్రతి ఒక్కరికి అలాంటి వ్యక్తి.
ప్రభుపాదులు వారు వాళ్ళ డిసేబుల్స్ అందరికి కూడా చెప్తూ ఒకసారి కుంభమేళాకు వస్తారు ప్రభు. వచ్చినప్పుడు అక్కడ ఒక పాముని చూస్తారు, ఆ పాముకి చీమలన్నీ కరుస్తూ ఉంటుంటే దాన్ని ఎగ్జాంపుల్గా చెప్పి అతను
ప్రీవియస్ లైఫ్ ఈజ్ ద గురు, దే ఆర్ ఆల్ హిస్ డిసైపుల్స్.
ఇదొక కేసు ప్రభు. నెక్స్ట్ అదేవిధంగా బిలో మంగళ ఠాకూర్ పాస్టర్ చెప్తూ
ప్రాస్టిట్యూట్ ఇస్ హిస్ గురు,
ఎట్లా గురువు ఏ విధంగా వచ్చారు, గురు శిష్య సంబంధం అనేది జన్మ జన్మలకి కనెక్ట్ అయి ఉంటుందని చెప్పేసి చెప్పారు. సో దాన్ని ఇప్పుడు మనం చెప్పిన మీరు చెప్పినట్టు ఇన్స్టిట్యూషనల్ ఇనిషియేషన్స్ కనెక్ట్ చెయ్యొచ్చా, చేయకూడదా?
అలా చేయడానికి వీల్లేదు.
క్లారిటీ
అలా చేయడానికి వీల్లేదు. ఎందుకు చేయడానికి వీల్లేదని అంటే అది వాళ్ళు తీసుకున్నటువంటిది ఒక 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 పరంపరలో ఒక ఇన్స్టిట్యూషన్ పరంగా తీసుకోలేదు వాళ్ళు. ఇప్పుడు మనకి ట్రెడిషనల్ గురు శిష్య పరంపర ఉంటుంది కదా, ట్రెడిషనల్గా ఒక గురువు ఆయనకి శిష్యుడు, ఆయనకి శిష్యుడు, ఆయనకి శిష్యుడు, అలాంటి ఒక ట్రెడిషనల్ ఇన్స్టిట్యూషన్ కాకుండా నేను అంటుంది అర్థమవుతుంది, ఇన్స్టిట్యూషన్ కాకుండా ఒకటి ఉంటుంది. బట్ ఇది మనదేంటి, ఇన్స్టిట్యూషన్ లో ముఖ్యమైనటువంటి వ్యక్తి మనకి ప్రభుపాదులు వారు. సో ప్రభుపాదులు వారి యొక్క సిద్ధాంతాలను పాటించడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రోల్ నిర్వహిస్తుంటారు. దీక్ష గురు ఒక రోల్ నిర్వహిస్తారు, టెంపుల్ ప్రెసిడెంట్ ఒక రోల్ నిర్వహిస్తారు, శిక్ష గురు ఒక రోల్ నిర్వహిస్తారు. శిక్ష గురు అంటే మనం ఎంచుకున్న శిక్ష గురు. శిక్ష గురు అంటే ఇక్కడ ఎవడ వచ్చి మనల్ని శిక్ష గురువుగా అవడు, మనం ఎవరి వల్ల స్ఫూర్తి పొందుతామో అతను శిక్ష గురు. అలాగే మన స్నేహితుడు ఒక రోల్ నిర్వహిస్తాడు, మన కమాండర్ ఒక రోల్ నిర్వహిస్తాడు, మన తల్లిదండ్రులు కూడా అందులో ఒక రోల్ నిర్వహించవచ్చు, మన భార్య ఒక రోల్ నిర్వహించవచ్చు, పిల్లలు రోల్ నిర్వహించవచ్చు. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా రోల్ నిర్వహిస్తారు. దీన్ని ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి సిద్ధాంతాలను పాటించడానికి ఇంతమంది రోల్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఈ నిర్వహించే రోల్స్ లో అతి ముఖ్యమైన రోల్ ఎవరో నిర్వహిస్తూ ఉన్నారు. మన స్ఫూర్తిని రగిలించే విధంగా ప్రభుపాదుల వారికి ఆయన ఈ మిషన్ ముందుకు తీసుకెళ్లే విధంగా ఎవరో ఒక ముఖ్యమైన రోల్ నిర్వహిస్తున్నారు. ఆ వ్యక్తినే నేను హనుమంతుడు అంటున్నాను.
ఇప్పుడు ఇది అంటే ఇక్కడ జరిగే ఇనిషియేషన్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా అది జన్మజన్మల సంబంధం అవుతుందా?
జన్మజన్మల సంబంధం అవుతుందా లేదా మనం వాళ్ళని అడగవచ్చు. మీరు అలా ఫీల్ అవుతాయి కదా అవ్వడానికి. మనం అలా నేనైతే అలా ఫీల్ అవ్వట్లేదు. జన్మజన్మల సంబంధం అని నేను అనుకోవట్లేదు. జన్మజన్మల సంబంధం అవ్వాలి అంటే ఆ రకమైనటువంటి స్ఫూర్తి కలగాలి. అది ముద్ర ద్వారా జన్మజన్మల సంబంధం ఏదీ కాలేదు. ఏదైనా ఒక ముద్ర వేసేసి ఇది జన్మజన్మల సంబంధం అని అంటే అది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. నువ్వు ఫీల్ అయితే కదా జన్మజన్మల సంబంధం.
ఫీల్ అయితే అవుతుంది.
ఫీల్ అయితే డెఫినెట్ గా అవుతుంది. ప్రభుపాల్ వారు ఇంకో మాట అన్నారు. మీరు ఇందాక బిల్వమంగళ ఠాకూర్ మాట చెప్పినప్పుడు ఒక మాట అన్నారు. దాని తర్వాత ఏమన్నారు తెలుసా మీకు ప్రభుపాల్ వారు? బిల్వమంగళ ఠాకూర్ గురువు ప్రాస్టిట్యూట్ రూపంలో వచ్చాడు అని చెప్తూ ప్రభుపాల్ వారు అన్నారు, డోంట్ మేక్ యువర్ గురు అ ప్రాస్టిట్యూట్ అని. ఈ మాట అన్నారు ప్రభుపాల్ వారు, మీకు తెలుసా? డోంట్ మేక్ యువర్ గురు అ ప్రాస్టిట్యూట్. సో నన్ను మళ్ళీ ప్రాస్టిట్యూట్ చేయకండి అని అన్నారు ప్రభుపాల్ వారు. అంత ఫీలింగ్ కలగాలి అంటే ఆ వ్యక్తి మీద అది ముద్రతో అయిపోద్దా చెప్పండి మీరు? నా గురువు నా కోసం ఇన్ని సాక్రిఫైసెస్ చేస్తే నేను మళ్ళీ ఆయన రప్పిస్తానా ఈ రకంగా అనే ఫీలింగ్ నాకు కలగాలి అంటే ముద్రతో అయిపోతుంది. అది ముద్రతో అవుతుంది. అది ఎలా అవుతుంది? హార్టీ రిలేషన్షిప్తోనే అవుతుంది. సో మరి మీరు అనొచ్చు, మరి ఆ రిలేషన్షిప్తోనే అయితే మరి ఆ రిలేషన్షిప్తో ఎవరితో అయితే ఫీల్ అవుతాం ఆ వ్యక్తితో మనం ఆయన దగ్గర నుంచి దీక్ష తీసుకోవచ్చు కదా అని అంటే అంతవరకు దీక్ష ప్రాసెస్ ఆగదు కదా. మనం ఎన్నో పనులు చేయాలి. ఇక్కడ మన ఇన్స్టిట్యూషన్ లో చాలా నిర్వహించాలి, చాలా పనులు నిర్వహించాలి. లేదా ఆయన దీక్ష గురువు కాకపోనవచ్చు ఆ వ్యక్తి. దీక్ష గురువు కాకపోనంటే దీక్ష ఆయన ఇవ్వడానికి కొన్ని ఇన్స్టిట్యూషనల్ ఇబ్బందులు ఉండొచ్చు, కొన్ని ఇంకేమైనా ఉండొచ్చు. అంత మాత్రం చేత ఆయనకు అర్హత లేదనడానికి మనం వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మనకు తెలిసిన గొప్ప డివోటీస్ కొంతమంది ఉన్నారు. ఎవరు మన జన నివాస్ ప్రభు లేకపోతే పంకజాంగర్ ప్రభు వాళ్ళు ఎవరు ఉన్నారు చూసారు అక్కడ? వాళ్ళు వాళ్ళ తర్వాత వచ్చిన గురువుల కంటే వీళ్ళు చాలా చాలా ప్యూర్ హార్టెడ్ సోల్స్. కానీ వాళ్ళు భానుమారు, ఆయన గురువుగానే స్వీకరించరు, ఆయన గురువు స్థితినే స్వీకరించరు. ఆయన అంత మాత్రం చేత వాళ్ళు ఇంకొకరికి స్ఫూర్తినివ్వలేరా? స్ఫూర్తిని వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఇంకెవరు కూడా కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళలేరా? వాళ్ళు అలాంటి రిలేషన్షిప్ ఆఫర్ చేస్తారనుకోండి, వీళ్ళకి వాళ్ళ సాంగత్యంతో వాళ్ళు ముందుకు వెళ్ళారా అంటే వాళ్ళు ఒక స్టాంప్డ్ దీక్ష గురువు కాకపోవచ్చు. అర్థమవుతుందా? అలాగే మీరు ఇప్పుడు ఇప్పుడే అనుకోకండి, రేపొద్దున 100 సంవత్సరాల తర్వాత 200 సంవత్సరాల తర్వాత మన ఇన్స్టిట్యూషన్ లో ఎంతో మంది దీక్షలిచ్చే గురువులు ఉండొచ్చు, ఎంతో మంది నార్మల్ వైష్ణవాస్ గా ఫంక్షన్ చేస్తూ ఇంకొంతమందిని ఇన్స్పైర్ కూడా చేయొచ్చు. మీకు అర్థమవుతుందా? నేను చెప్తున్న సినారియో మీరు ఈ రోజుకి ఆలోచించొద్దు, దూరం తీసుకెళ్ళండి, చాలా దూరం తీసుకెళ్ళండి. ఈ ఇన్స్టిట్యూషన్ 10,000 ఇయర్స్ ఉండాలి. 10,000 ఇయర్స్ ఉండాలంటే ఈ ఇన్స్టిట్యూషన్ లో కొన్ని లక్షల కోట్ల మంది దీక్ష గురువులు ఉంటారు, లక్షల కోట్ల మంది శిక్ష గురువులు ఉంటారు, లక్షల కోట్ల మంది వైష్ణవులు ఉంటారు. బట్ ఇన్స్టిట్యూషన్ ఇలాగే ఉండాలి, ప్రభుపాదులు వారి యొక్క ఇస్కాన్ అనేటువంటిది ఇలాగే ఉండాలి అని అంటే ఇక్కడ ప్రభుపాదులు వారు ఫౌండర్ ఆచార్య. బట్ దేర్ ఆర్ మెనీ మెనీ దీక్ష గురు శిక్ష గురు ఎంతో మంది ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఎలాగైతే రామానుజాచార్యులు వారు శ్రీ సాంప్రదాయానికి ఒక ప్రతినిధి, ఆయన తర్వాత ఎంతో మంది వేదాంత దేశ చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, చిన్నవాళ్ళు వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. వాళ్ళ కాలగర్భంలో వాళ్ళందరూ కూడా వెళ్లారు. బట్ ఆ ప్రామినెన్స్ మాత్రం ఎవరికి? రామంజేశ్వర్ ఒక్కరికే ఉంది ఆ ప్రామినెన్స్. సిమిలర్లీ మన ఇస్కాన్కి ఆ ప్రామినెన్స్ ఇవ్వగలిగేది మనం ఎవరికి ఉంటుంది? ఒక ప్రభుపాదుల వారికే ఉంటుంది. మిగిలిన తర్వాత ఎంతో మంది వచ్చు రాళ్ళు, వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు కూడా ఉండొచ్చు, చాలా గొప్ప వాళ్ళు అవ్వచ్చు, లేదా చాలా సాధారణమైనటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడు మీరు కూడా మన పరంపర కనుక చూసినట్లయితే ఆ పరంపరలో చాలా మెంబర్స్ ప్రామినెంట్ మెంబర్స్ కొంతమంది ఉంటారు, కొంతమంది అంత ప్రామినెన్స్ లేనటువంటి మెంబర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గౌర్ కిషోర్ దాస్ బాబాజీ అంత ప్రామినెంట్ మెంబర్ కాదు. అంత ప్రామినెంట్ మెంబర్ కాదంటే ఆయన అంతగా ప్రచారం చేయలేదు, ఆయన భజనకి మాత్రమే పరిమితమయ్యారు. బట్ ఆయన సృష్టించాడు ఒకడిని, ఎవరిని? భక్తి సిద్ధాంతకి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ట్రైనింగ్ మాత్రం తీసుకుంది ఎక్కడి నుంచి? భక్తి వినోద్ ఠాకూర్ నుంచి ట్రైనింగ్ తీసుకున్నారు. ఈయన బ్లెస్సింగ్స్ తో ఆయన గొప్ప గొప్ప ఆచార్యులు అయ్యారు. సో ఈ లైన్ లో కూడా రూపగోస్వామి, రఘునాథ్ దాస్, రూపగోస్వామి, సనాతన గోస్వామి ఉంటుంది. మీకు ఆరుగురు గోస్వాములు లైన్లో కనబడరు. చూసారా మీరు గురు పరంపర లైన్లో మీకు ఆరుగురు కనబడతారా? రూప, సనాతన గోస్వామి, రూపగోస్వామి కనబడతారు, తర్వాత రఘునాథ్ దాస్ గోస్ కనబడతారు, ఆరుగురు గోస్వాములు కనబడరు. అంటే ప్రామినెన్స్ ఉంటుంది, కొంతమందికి ప్రామినెన్స్ ఉంటుంది, మరి కొంతమందికి ప్రామినెన్స్ ఉండకపోవచ్చు. బట్ మెయిన్ పర్సన్ ఎవరు? ఈ ఇన్స్టిట్యూషన్కి మెయిన్ పర్సన్ ప్రభుపాదులు. సో దీక్ష అనేటువంటిది ఒక రకమైన ఇన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్. మనందరం కూడా సర్వీసెస్ చేయడానికి దీక్ష అనేటువంటిది ఇన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్. దాన్ని పర్సనల్ ఇన్స్పిరేషన్తో కలపద్దు. కలపాలంటే కలపొచ్చు, కలపకూడదని రూల్ నేను పెట్టట్లేదు. కలపొచ్చు, నువ్వు అప్పుడు కలపాలనుకుంటే నువ్వు వెయిట్ చేయి, వెంటనే దీక్ష తీసేసుకో, వెయిట్ చేయి. ఎంతవరకు వెయిట్ చేయి? ఎవరి వల్ల అలాంటి స్ఫూర్తిని పొందగలుగుతావో అంతవరకు వెయిట్ చేసి ఆ వ్యక్తి దగ్గర నుంచి దీక్ష తీసుకో. అర్థమవుతుందా? అలా రూల్ ఏం లేదు, అలాగే అంతసేపు వెయిట్ చేయాలని రూల్ కూడా లేదు. యాక్చువల్గా ప్రభుపాదులు వారు ఇచ్చిన సిద్ధాంతం ప్రకారం నువ్వు ఎవరి దగ్గర నుంచి దీక్ష తీసుకోవచ్చు, ఇంకొకరి దగ్గర నుంచి ఇన్స్పైర్ అవుతూ వారిని గౌరవిస్తూ, అలా అని చెప్పి దీక్ష గురువును మర్చిపోతామనో లేకపోతే పక్కన పెట్టేయడమో కాదు అర్థం. ఇదంతా అపోహ నుంచి వస్తుంది. దీక్ష గురువుకి ఇవ్వాల్సిన విలువ ఇస్తాం. ఆయన మనకు ఒక ముఖ్యమైన భూమిక నిర్వహిస్తున్నాడు మన జీవితంలో, కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన వాల్యూ ఇస్తాం, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఆయనకి ఇస్తాం. బట్ ఇంకోటి నుంచి స్ఫూర్తి పొందుతున్నాం. ఆ స్ఫూర్తి పొందేటప్పుడు ఆయనతో స్ఫూర్తి పొందుతుంది, తప్పేం లేదు. అదేమి స్ఫూర్తి పొందడానికి హార్ట్ కి, నా హార్ట్ ఇంకొకరి దగ్గర నుంచి కృష్ణ కాన్షియస్నెస్ రిసీవ్ చేస్తుంది, చేసుకుంటుంది. ఆ చేసుకోవడం వల్ల నేను ఇంతకు ముందు నా దీక్ష గురువుకి ఇచ్చే రెస్పెక్ట్ కంటే ఇంక ఇప్పుడు ఎక్కువ ఇవ్వగలుగుతున్నాను నేను. మంచిదా కాదా? దీంట్లో ఎందుకు తప్పు ఉంది? మంచిది. అక్కడ ఆయన పెట్టట్లేదు, ఆయన యాక్చువల్గా ఆయన ప్రతినిధిని పెట్టట్లేదు. ఆయన ప్రతినిధి కాదు, ప్రభుపాదులు వారు ప్రతినిధులుగా ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. టెంపుల్ ప్రెసిడెంట్ ఆయన డిసైపుల్ ఏవో అవ్వక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, వేరే దగ్గర కొన్ని ఈ మందిరంలో కాకపోవచ్చు, వేరే మందిరాల్లో గురువు దగ్గర నుంచి తీసుకునే దీక్ష వేరే వాళ్ళు ఉండొచ్చు, బట్ టెంపుల్ ప్రెసిడెంట్ ఇంకొక ఆయన ఉండొచ్చు, లేదా ఆయనకి ఇన్స్పైర్ చేసే పక్కనుండే డివోటీ ఒక కమాండర్ ఇంకోవర్ అయి ఉండొచ్చు. బట్ వీళ్ళందరూ ఎవరు రిప్రజెంటేటివ్స్? ఇక్కడ దీక్ష గురువు గాని, టెంపుల్ కమాండర్ గాని, స్నేహితుడు గాని, వీళ్ళందరూ ఎవరి యొక్క ప్రతినిధులు? ప్రభుపాదులు వారి. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఇక్కడ నీ దీక్ష గురువు, నీకు ఎవరైతే దీక్ష ఇస్తున్నారో ఆయన ఎవరి సహాయం తీసుకుంటున్నారో, ప్రభుపాదులు వారి మూమెంట్ ని సహాయం తీసుకుని, ఆ మూమెంట్ లో ఉండే వ్యక్తుల సహాయం తీసుకుని మనల్ని ట్రైన్ చేస్తున్నారు. కాబట్టి ఆ క్రెడిట్ అంతా ఎవరికి వెళ్తుంది? ప్రభుపాదుల వారికి వెళ్తుంది. అది నేను చెప్తున్న పాయింట్. ఆ క్రెడిట్ అంతా కూడా ప్రభుపాదుల వారికి వెళ్తుంది. రైట్, కరెక్ట్. కనెక్షన్ ఉండకపోయి ఉండొచ్చు. తగలుండకపోవచ్చు. వెరీ గుడ్. హెల్ప్ చేస్తాను. ఆయన దగ్గర వాగ్దానం చేశాం. కరెక్ట్. అపోహలో అవుతుంది. అది యాక్చువల్ గా మనం ఇచ్చిన వాగ్దానాన్ని మనం నిర్వహిస్తున్నాం కదా, అపోహలో అవుతుంది. దీక్షగురు డెఫినెట్ గా ఆయన రోల్ అయితే ఆయనది ఉంది, ఆయన ప్రాక్టికల్ గా మిమ్మల్ని ట్రైన్ చేయట్లేదు, అది మాత్రం గుర్తించాలి. సో మరి మిమ్మల్ని మీరు వాగ్దానం చేసినంత మాత్రం ఆ వాగ్దానం నిలబెట్టే విధంగా మిమ్మల్ని ఎవరు మీకు హెల్ప్ చేస్తున్నారు లేదా, ఆ వాళ్ళ సంగతి ఏంటి? మరి వాళ్ళు ఒక భూమికి నిర్వహిస్తున్నారు చేస్తున్నారు. సో వాళ్ళు కూడా కావాలి, ఈయనతో పాటు వాళ్ళు కూడా కావాలి. ఇప్పుడు వీళ్ళెవ్వరూ లేకపోయినా నువ్వు ఇండివిజువల్, ఇప్పుడు మనం ఒక ఇన్స్టిట్యూషన్ లో ఉన్నాం లేకపోతే మనం ఒక టెంపుల్ లో ఉన్నాం, ఇక్కడ కొంతమంది కాంగ్రిగేషన్ డివోటీస్ ఉంటారు, కాంగ్రిగేషన్ డివోటీస్ పక్కన లేపడానికి ఇంకోటి ఉండడు. నీకైతే బ్రహ్మచారి ఆశ్రమంలో నీ పక్కన కూర్చొని ఇంకెవడో ఉంటాడు, లేస్తాడు, వాడి ఇన్స్పిరేషన్ తో లేస్తాడు, వాడు వేరేగా ఉంటాడు. ఆ వ్యక్తికి ఓన్ ఇన్స్పిరేషన్ కావాలి. నేను వచ్చి నేను నా ఇంట్లో నేను మంగళారతి చేసుకోవాలి, 16 మాలలు జపం చేయాలంటే తప్పనిసరిగా ఆయనకి పర్సనల్ ఒక ఇన్స్పిరేషన్, ఎవరో ఒకరు సపోర్ట్ గా ఉంటే తప్ప ఆయన రోజు ఆ పని చేసుకోలేడు. మరి ఆయన పరిస్థితి ఏమిటి? ఆయనకి డెఫినెట్ కావాలి, ఆయనకి కావాలి, మనందరికీ కావాలి. మనం ఏంటంటే మనకి ఇక్కడ చాలా సపోర్ట్ ఎక్కువ ఉంది, ఇంకొకరికి ఆ సపోర్ట్ లేకపోతే రేపొద్దు నువ్వే నీకు ఒక దగ్గరికి వెళ్ళి సెంటర్ ఓపెన్ చేయి, ఒక సాంగత్యం నువ్వు ఒకటి స్టార్ట్ చేయని నీకు చెప్పారు, పంపించారు, పంపిస్తే నీకు మళ్ళీ నువ్వు అక్కడ ఒంటరి అయిపోలే. అంటే నీకు ఒరిజినల్ శక్తి ఏమిటి? నువ్వు ఒక్కడివి, నీ ఇన్స్పిరేషన్ తో నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో అదే నీ ఒరిజినల్ శక్తి. నలుగురితో పాటు నారాయణ అని చెప్పేసి వెళ్లే శక్తి అది, వాళ్ళు నలుగురు లేచిపోతే నువ్వు కూడా లేచిపోతావు. సో నీకు ఈ సపోర్ట్ ఎందుకు కలిగించారంటే ఏదో ఒక రోజు నువ్వు అక్కడికి వెళ్ళి నీ ఓన్ కృష్ణ కాన్షియస్నెస్ ప్రాక్టీస్ చేసే శక్తిని పొందగలుగుతా ఉండడానికి ఈ సపోర్ట్ అంతా కల్పిస్తుంది. అర్థమవుతుంది కదా నేను చెప్తుంది? సో మనందరం కూడా ఆ స్ఫూర్తి తీసుకుని ఆ రకంగా వ్యవహరించడం కోసమే కదా మనందరికి కూడా ఈ స్ఫూర్తి లభిస్తుంది. సో అల్టిమేట్లీ నీ కృష్ణ చైతన్యం బాహ్యమైనటువంటి సర్కమ్స్టాన్సెస్ మీద ఆధారపడదు. దేని మీద ఆధారపడి? నువ్వు క్యారీ చేసే ఇన్స్పిరేషన్ మీద ఆధారపడి. ప్రభుపాద వారు ఈ మాట కూడా అన్నారు, ఏదో ఒక రోజు ఈ ఇస్కాన్ ఉండకపోవచ్చు, ఈ భక్తులు ఉండకపోవచ్చు, బట్ అప్పుడు మాత్రం మీకు ఇన్స్పైర్ చేసే ఒకటి ఉంటాయి. ఏమిటి? నా పుస్తకాలు అన్నా. అది మీరు విన్నారా ఇంతకుముందు ఎప్పుడైనా? ఇంకో సందర్భం ఒక విలేకరుడు ఇది ఇంకోసారి ఏమన్నారు తెలుసా ప్రభుపాద వారు? ఇదే ఇలాంటి క్వశ్చన్ వస్తే, ఒకరోజు టెంపుల్స్ ఉండకపోవచ్చు, దేర్ మే నాట్ బి టెంపుల్స్, there may not be devotees, there may not be books also, there will always be chanting mala cheyipetti, there will always be this mantra will be there, you can take shelter of the Hare Krishna mantra annaru baba. Inko sandarbham. So na point entante ivanni cheyalante nee own strength meda nu cheyali, nee own inspirational strength meda nu avanni carry cheyali. నాకు మందిరం లేకపోతే నేను ప్రాక్టీస్ చేయలేనను, నా చుట్టూ ఒక 4 లేకపోతే నేను డివోషనల్ సర్వీస్ ప్రాక్టీస్ చేయలేను అన్నావు అంటే నీ ఓన్ స్ట్రెంగ్త్ మీద నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నట్టు కాదు. ఎస్, ఈ సపోర్ట్ నీకు ఇస్తారు, బట్ ఏదో ఒక రోజు ఈ స్థితికి రావాలి. ఏ స్థితికి? నీ ఓన్ గా నువ్వు నీ ఓన్ ఇన్స్పిరేషన్ మీద స్ట్రెంగ్త్ తో ప్రాక్టీస్ చేయడానికి. ఆ స్పిరిట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో వ్యక్తితో సంబంధం వల్లే వస్తుంది అంటున్నాను నేను. నువ్వు ఒక్కడి ఉండి నువ్వు ఏదో ప్రాక్టీస్ చేయాలంటే, ఇప్పుడు ప్రభుపాదుల వారు ఒక్కొక్కరిని ఆఫ్రికాకు పంపించారు, ఇంకొకటి పంపించారు, ఇంకొకటి పంపించారు, వాళ్ళందరూ కూడా అంత ప్రీచింగ్ ఎలా చేయగలరు? ఎవరి వల్ల వాళ్ళు ప్రీచింగ్ చేయగలిగారు? ప్రభుపాదుల వారితో వారికి ఉన్నటువంటి సంబంధాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని వాళ్ళు చేయగలిగారు. రేపొద్దున మనకు అలాంటి పరిస్థితులు రావచ్చు. మనం ఎందుకు అనుకోవాలి నేను ఎప్పుడు ఇక్కడే ఉండిపోతానని ఎందుకు అనుకోవాలి? మనల్ని పంపించవచ్చు ఎక్కడికో, ఇలా మీరు చేయండి. ఈ ప్రపంచానికి ప్రతి నగరానికి గ్రామానికి కూడా కృష్ణ చైతన్య ప్రచారం జరగాలని చైతన్య మహాప్రభు అనుకున్నప్పుడు మనల్ని ఎక్కడికో పంపించవచ్చు. అప్పుడు నువ్వు అక్కడే ఉండాలి. అప్పుడు నువ్వు అక్కడ ఉండి నీ ఓన్ ఇన్స్పిరేషన్ తో వేరే వాళ్ళని తయారు చేయాలి డివోటీస్ గా. అప్పుడు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? నీ ఓన్ ఇన్స్పిరేషన్ నీకు కావాలి. నీ ఓన్ ఇన్స్పిరేషన్ అంటే నీకు ఎక్కడో ఎవరితోనో రిలేషన్షిప్ ఉన్న వ్యక్తితోనే అతన్ని గుర్తించుకుంటూ, అతన్ని తలుచుకుంటూ, అతని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని గుర్తించుకుంటూ ఉంటేనే నువ్వు యాక్చువల్ గా నీ అసోసియేషన్ నువ్వు తయారు చేసుకోగలవు. ప్రభుపాదుల వారు జలదూతలు వెళ్తూ ఐ నెవర్ ఫెల్ట్ అలోన్ బికాస్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ ది ప్రెజెన్స్ ఆఫ్ మై స్పిరిచువల్ మాస్టర్ అన్నారు. నేను ఎప్పుడు ఒంటరిగా నేను ఫీల్ కాలేదు, నా స్పిరిచువల్ మాస్టర్ ఎప్పుడు నాతో ఉన్నారనేటువంటి భావన ఆయన కలిగింది. అలాంటి ఒక వ్యక్తి నీతో ఉన్నప్పుడే కదా నువ్వు ప్రీచింగ్ చేయగలవు, నువ్వు యాక్చువల్ గా నీ కృష్ణ చైతన్యాన్ని మెయింటైన్ చేయగలవు, ఇంకొక 4 పంచగలిగే స్థితిలోకి రాగలవు. సో మనం ఏమంటే చాలా నేరోగా ఆలోచించద్దు. ఈ స్థితిలో ఉన్నప్పుడే అనుకోవద్దు. ఇది ఒక ప్రిన్సిపల్, నేను మాట్లాడుతుంది ఒక బ్రాడ్ ప్రిన్సిపల్ మాట్లాడుతుంది. ఆ ప్రిన్సిపల్ మన కోణంలో, మన చిన్న కోణంలో చూస్తే ఆ ప్రిన్సిపల్ మనకు అర్థం కాదు, దాని పూర్తి వాల్యూ మనకు అర్థం కాదు. పూర్తి వాల్యూ ఎప్పుడు అర్థం అవుతుందంటే ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పినట్టుగా అర్థం అవుతుంది. క్లియర్?
అంటే ఇనిషియేషన్, ఇన్స్పిరేషన్ రెండింటిలో ముఖ్యమైనది
ఇన్స్పిరేషన్.
ఇన్స్పిరేషన్,
ఎస్, నో డౌట్.
ఇనిషియేషన్ ద్వారా ఇన్స్పిరేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ప్రభు? లేదంటే
వస్తుంది, వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. బట్ ఇనిషియేషన్ ఒక ముద్ర పెట్టేసిన తర్వాత అది మనల్ని ఒక రకంగా ఏం చేస్తుందంటే, నాకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి రావాలి, నాకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి రావాలి, నాకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి రావాలి అనేటువంటిది కూడా మనల్ని కిల్ చేస్తుంది. కీప్ ఇట్ ఓపెన్, కీప్ ఇట్ ఓపెన్, కీప్ ఇట్ ఓపెన్. అంటే అంటే ఇది రాంగ్ ఎగ్జాంపుల్, బట్ దీన్ని రాంగ్ గా మీరు వర్తింపజేయకండి. రాంగ్ ఎగ్జాంపుల్ అంటే రాంగ్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ రాంగ్ కాదు. ట్రూ లవ్ ఈ ప్రపంచంలో లేదు, బట్ ఒకవేళ ట్రూ లవ్ ఉంటే, ఇప్పుడు మనకి ప్రేమ పెళ్లిళ్ళు, అరేంజ్డ్ మ్యారేజ్ గురించి మాట్లాడుకుందాం. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఏమిటి? నాకు ఆ వ్యక్తితో సంబంధం లేకుండా నేను ఆ వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించవచ్చు. అర్థమైందా? ప్రేమ పెళ్లి అంటే ఏమిటి? ముందే నేను అన్ని కూడా సరిగ్గా చూసుకొని పెళ్లి చేసుకుని ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకోవడం. ఈ రెండింటిలో ఏది బెటర్ అంటే, ఎవరి ఉద్దేశం ప్రకారం వాళ్ళు వాళ్ళు బెటర్ అంటారు, బట్ రెండు బెటర్ కాదని నేను అంటాను. ఎందుకంటే అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రేమే తప్పుడు ప్రేమ కాబట్టి. బట్ ఇన్ ట్రూ సెన్స్ ఆఫ్ లవ్, నిజమైనటువంటి లవ్, నిజంగా ఒక లవ్ ఉంది అని అనుకుంటే ఈ ప్రపంచంలో, ఎందుకంటే ఇది ఆడ మగ మధ్య ప్రేమ కాదు, ఇది యాక్చువల్ గా ఆధ్యాత్మికమైనటువంటి ప్రేమ. ఏది బెటర్ అంటారు? ఆధ్యాత్మిక ప్రేమ కోణంలో చూస్తే ఏది బెటర్? ప్రేమించి పెళ్లి చేసుకోవడం బెటర్, ఒక ఆధ్యాత్మిక కోణంలో చూసిన. పెళ్లి చేసుకున్న తర్వాత నీకు ప్రేమించబుద్ధి అయ్యట్లేదు, లేకపోతే ఇంకేదో అడ్డంకి వస్తుంది, ఇంకేదో అడ్డంకి వస్తుంది, అప్పుడు ఏం చేస్తావు? చస్తావు? అలా కుళ్ళిపోయి కుళ్ళిపోయి చచ్చిపోతావా? ప్రేమ అంటేనే జీవితానికి తెలియకుండా చచ్చిపోతావా? అలా చచ్చిపోవాల్సిన అవసరం లేదు. కృష్ణ చైతన్యం చాలా బ్రాడ్, ఇట్ ఈస్ టూ బ్రాడ్. అర్థమైందా? ఎగ్జాంపుల్ హెల్ప్ చేసిందా దాన్ని? సో నా పాయింట్ ఏంటంటే, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే సరైన అవగాహన లేకపోవడం వల్ల జరుగుతున్నాయి. యాక్చువల్ గా సరైన అవగాహన ఉంటే ఇవన్నీ ఏం జరగవు, ఇలాంటివేమి ఇలాంటివి తలెత్తవు. అందుకోసం మనల్ని అందరినీ కూడా సరైనటువంటి మార్గంలో నడిపించడానికి ఆల్రెడీ ఎవరున్నారు మనకి? శ్రీల ప్రభుపాదులు వారు మార్గదర్శకం ఇచ్చారు. ఆయన మన మెయిన్ మార్గదర్శకుడు. ఆయన ఆసరా తీసుకోకుండా మనం ఏదో అనుకుంటున్నాం ఏమని, నాకు ఇంకెవరో కావాలి, ఎవరో కావాలి, ఎవరో కావాలి, ప్రాక్టికల్ పార్టీకి ఎవరో కావాలి. బట్ ఆ వచ్చే వ్యక్తి కూడా ఇన్ లైన్ విత్ ప్రభుపాద ఓన్లీ. ఇప్పుడు నాకు ఆయనే సర్వస్వం, నువ్వే ప్రభు, నువ్వే ప్రభు. ఎంతవరకు ప్రభు? నువ్వు ప్రభుపాదను పాటించినంత వరకే ప్రభు, లేకపోతే నిన్ను నేను స్వీకరించలేను కదా. నా రిఫరెన్స్ పాయింట్ ఎవరు? ప్రభుపాద. ఇప్పుడు నేను ఇంకో స్టెప్ ముందుకెళ్తా, అసలు ప్రభుపాదులు వారిని కూడా రిఫరెన్స్ పాయింట్ గా మనం ఎందుకు తీసుకోవాలి? బికాస్ హీస్ టెల్లింగ్ అస్ కృష్ణ ఇస్ ది సుప్రీం లార్డ్, లేకపోతే ఆయన ఏమో కృష్ణుడు సుప్రీం లార్డ్ కాదంటే ఆయన కూడా మనకి రిఫరెన్స్ పాయింట్ కాదు. సో ఒరిజినల్ రిఫరెన్స్ పాయింట్ మనందరికి ఎవరు? కృష్ణుడు. ప్రభుపాదులు వారు కృష్ణుడు గురించి చెప్తున్నారు కాబట్టి ఆయన ఆచార్యగా స్వీకరించారు. అలాగే నెక్స్ట్ వచ్చేటువంటి వ్యక్తి ప్రభుపాదులు వారి యొక్క టీచింగ్స్ ని మన జీవితంలో ఆచరింపజేస్తున్నాడు కాబట్టి అతన్ని మనం స్ఫూర్తిగా తీసుకుంటాం. సో ఇందులో ఫార్మాలిటీకి తావు లేదు అని అంటే, ఫార్మాలిటీకి తావు లేదు. ఫార్మల్ గా ఏదైనా ఉండొచ్చు, ఫార్మల్ గా లేకపోవచ్చు, ఫార్మాలిటీకి తావు లేదు.
ఇంకొకరి నేను క్లాస్ లో విన్నాను ఒకసారి, మనకి పరంపరలో మొట్టమొదట బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసిన పర్సన్స్ ముగ్గురు, నరోత్తమ దాస్ ఠాకూర్, శ్యామానంద పండిట్,
శ్రీనివాసాచార్య
వీళ్ళు ముగ్గురు, వాళ్ళకి దీక్ష తీసుకున్నది వేరే వేరే గురువుల దగ్గర,
రైట్.
బట్ జీవగోస్వామి దగ్గర శిక్షణ తీసుకున్నారు.
కరెక్ట్.
ఒక సందర్భంలో జీవగోస్వామి ముగ్గురిని ఉద్దేశించి చెప్తారంట, నేను నరోత్తమ దాస్ ఠాకూర్ నీకు శిక్షణ ఇచ్చేటప్పుడు నీ గురువుని నేను రిప్రజెంట్ చేయాలి, నేను గురువుని నేను రిప్రజెంట్ చేస్తాను, అందుకని చెప్పేసి నువ్వు నా నుంచి ఇన్స్పిరేషన్ పొందుతున్నావు. అదేవిధంగా శ్రీవాసాచార్యతో మాట్లాడేటప్పుడు, శ్రీవాసాచార్యకి ఏదైనా చెప్పినప్పుడు, శ్రీవాసాచార్య గురువుని నేను రిప్రజెంట్ చేసి చెప్తాను, కాబట్టి అతను విధంగా అతనికి నేను ఇన్స్పిరేషన్. సో నాకు ఇన్స్పిరేషన్, నేను మీ అందరికి ఇన్స్పిరేషన్ ఇస్తున్నాను అంటే అది నా గొప్పతనం కాదు, మీ యొక్క దీక్ష గురువులు యొక్క గొప్పతనం అని చెప్పేసి చెప్తారండి.
ఆ గురువు మనకి ప్రభుపాదు అని అంటున్నాను, అది పాయింట్. ఆ గురువు మనకెవరు? ప్రభుపాదు. సో అక్కడ కన్ఫ్యూజ్ అయిపోవద్దు. మొత్తం మూమెంట్ అందరికీ కూడాను గురువు ఎవరు? ప్రభుపాదు. గురువు అని అంటే శిక్ష గురువు, ప్రామినెంట్ ప్రీ ఎమినెంట్ శిక్ష గురువు ప్రభుపాదు. సో ఇప్పుడు మనకి దీక్ష గురువులు గాని, శిక్ష గురువులు గాని, శిక్షణిచ్చేవాళ్ళు కాని వీళ్ళందరూ కూడా, ఇందాక మీరు అన్నారు చూసారా, జీవగోస్వామి ఎలాగైతే మాట్లాడాడో అలా మాట్లాడాలి. ఎవరిని ఉద్దేశిస్తూ? ప్రభుపాదులు వారిని ఉద్దేశిస్తూ అలా మాట్లాడాలి. వేరే రకంగా మాట్లాడడానికి వీల్లేదు. ప్రభుపాదుని ఉద్దేశిస్తూ
మాట్లాడాలి. లాస్ట్ క్లాస్ ప్రభు, అంటే సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ప్రభు, అప్పుడు మీరు భగవద్గీత సెకండ్ చాప్టర్ 7th వర్స్ చదువుకుని రండి అని చెప్పేసి,
8th వర్స్
7th చదువుకుని రండి అని చెప్పేసి, ఇదే మీకు హోంవర్క్ అని చెప్పేసి ఇచ్చారు. సో అది చదివినప్పుడు నాకు ఒక క్వశ్చన్ రేజ్ అయింది ప్రభు. భగవద్గీత పర్పట్లో ప్రభుపాదుల వారు కృష్ణుడిని ప్రథమ గురువుగా సంబోధిస్తారు, కృష్ణుడు ప్రథమ గురువు అని చెప్పి. అర్జునుడిని ప్రథమ శిష్యుడిగా సంబోధించారు. అట్లా ఎందుకు సంబోధించారు ప్రభు? ఎందుకంటే రిఫరెన్స్ అదే భగవద్గీత 4వ అధ్యాయం మొదటి శ్లోకంలో ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానాహమవ్యం అంటూ కృష్ణుడేమో వివస్వానుడికి నేను ఇచ్చాను అనేసి చెప్పాడు. అంటే ప్రథమ గురువు వివస్వానుడు అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది కదా. ప్రభుపాదుల వారు అర్జునుడే ప్రథమ గురువు అని చెప్పడానికి గల కారణాలు ఏమన్నా ప్రథమ శిష్యుడు అని చెప్పి చెప్పడానికి గల కారణం ఏమైనా?
కారణం ఎందుకంటే మధ్యలో ఆ పరంపర తెగిపోయింది కాబట్టి, కొత్త పరంపర అర్జును నుంచి మొదలెట్టేది కాబట్టి. అందులో రాశారు కదా, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షో విదుః సకాలేనేహ మహత యోగో నష్ట పరంతప. అంటే అది నష్టం అయిపోయింది. నష్టం అయిపోయింది అంటే ఆ పరంపర నిర్వీర్యం అయిపోయింది. నిర్వీర్యం అయిపోయిన తర్వాత అందులోనే రాస్తారు ప్రభుపాదులు వారు. కాబట్టి ఇప్పుడు కొత్త పరంపరని స్టార్ట్ చేయాలి. కొత్త పరంపరని స్టార్ట్ చేయాలంటే గురువు ఉండాలి, డిసైపుల్ ఉండాలి. సో కృష్ణుడే ఆ గురువు అయ్యాడు, అందుకే మొదటి గురువు, ప్రథమ గురువు. ప్రథమ శిష్యుడు ఎవరు? అర్జున్. ఒకవేళ ఆ పరంపర కంటిన్యూ అయ్యుంటే అక్కడ కృష్ణుడు ప్రథమ గురువు కాకపోయి ఉండేవాడు, లేదా అర్జునుడు ప్రథమ శిష్యుడు కూడా కాకపోయి ఉండేవాడు. మీరు అన్నట్టు ఇంతకు ముందు వాళ్ళు ప్రథమ గురువు అయి ఉండేవాడు.
ఇది కూడా అప్పుడు భాగవతం ఎవరి నుండి పడితే వారి నుంచి కాకుండా మనకు ఇన్స్పిరేషన్ ఇచ్చేటటువంటి వ్యక్తుల నుంచి వినమనిసి మీరు చెప్పారు కదా. అయితే భాగవతము తద్వాద్విసర్గో జనతాగ విప్లవో యస్మిన్ ప్రతి శ్లోక మధ్యవర్తిపి అని చెప్పేసి ఆది మహాత్ములైనటువంటి వాళ్ళు అపరిపూర్ణమైనటువంటి వ్యక్తుల చేత అపరిపక్వంగా చెప్పబడినప్పటికీ కూడా శ్రవణం చేస్తారు, స్వీకరిస్తారు, దాన్ని కీర్తిస్తారని చెప్పేసి ఉంటుంది కదా ప్రభు. ఈ ఆ శ్లోకాన్ని గమనిస్తే ఇప్పుడు మనం మాట్లాడుకునే దానికి చూస్తే విరుద్ధంగా కనిపిస్తుంది.
లేదు లేదు, అక్కడేం విరుద్ధత ఏం లేదు. అపరిపక్వమైన వ్యక్తుల నుంచి వినమని అనట్లేదు. భాగవతాన్ని అపరిపక్వంగా చెప్పినప్పటికీ కూడా, అపరిపక్వంగా అంటే ఒక క్రమక్రూపంలో చెప్పకపోయినప్పటికీ కూడా, అలాంటి సాధువుల నుంచి భాగవతాన్ని స్వీకరించవచ్చు. కానీ అపరిపక్వమైన సాధువు నుంచి స్వీకరించమని కాదు దాని అర్థం. అంటే అతనికి గ్రామటికల్ గా ప్రజెంట్ సరిగ్గా చేయలేకపోవచ్చు, ఆయన భాష సరిగ్గా ఉండకపోవచ్చు. అర్థమవుతుందా? ఆయన భాష సరిగ్గా ఉండకపోవచ్చు, గ్రామటికల్ గా దాన్ని చాలా చక్కని, ఇప్పుడు ఆయన ఎవరు లాస్ట్ టైం ఏదో అన్నారు, చాగంటి కోటేశ్వరరావు ఎవడో ఒక ఆయన ఎవడో ఆయన చాలా బాగా మాట్లాడతాడు, బాగా మాయవాది మాట్లాడితే ఉపయోగం ఉంది. బట్ నువ్వు అంతగా మాట్లాడలేకపోవచ్చు, బట్ నీకున్న భాషతోనే నువ్వు దాన్ని ప్రిన్సిపల్స్ ఇవ్వవచ్చు. సో యాక్చువల్ గా భాగవతానికి ఆ భాష ఉంటే బాగుంటుంది, కానీ ఆ భాష లేకపోయినా కూడా పర్వాలేదు. భావం ముఖ్యం కానీ భాష ముఖ్యం కాదు.
ఇప్పుడు అంటే మనకేమి అటువంటి ప్రమాదం ఏమి లేదు,
మనకేం ప్రమాదం లేదు,
మన
ఎంతవరకు లేదంటే ప్రభుపాదుల వారి పుస్తకాలు రిఫరెన్స్ బుక్స్ అయినంత వరకు అలాంటి ప్రమాదం లేదు. బట్ ప్రభుపాదుల వారి పుస్తకాలు రిఫరెన్స్ బుక్స్ కాకుండా దాన్ని దాటి వెళ్తే నేను చెప్పలేను ఆ ప్రమాదం ఉంటే ఉండొచ్చు.
అయితే ఇప్పుడు ఇన్స్పిరేషన్ కలగలేదు ప్రభు, కలగకపోయినా భాగవతం క్లాస్ అనేది జరుగుతుంది
కాబట్టి మనం వింటాం.
వినాలి
వినాలి వినాలి, తప్పనిసరిగా వినాలి. బట్ అదే ఇన్స్పిరేషన్ అనుకోవద్దు, ఎందుకంటే అది రోజు రోజు ఒక్కొక్కరు ఎవరెవరో ఇవ్వవచ్చు. సో దాని నుంచి ఎంత మనం గ్రహించగలమో అంతవరకు గ్రహిస్తాం. బట్ ఇంకొక ఇన్స్పిరేషన్ కోసం చూడాలి అని అంటున్నాను, తపన పడాలి అని
అంటున్నాను. తర్వాత ఐదు రకాల పాముల గురించి చెప్పారు కదా, అంటే మొట్టమొదటిది ఏమో పరంపరలో లేని
వాడు,
మిగతా నాలుగు పరంపరలు ఉండేవే.
మిగతా నాలుగు పరంపరలు ఉండేవే, కరెక్ట్.
అయితే ఇప్పుడు మొదటి దగ్గర నుంచి మనకి కంప్లీట్ రక్షణ ఉంది,
ఉంది కరెక్ట్. వెరీ గుడ్.
మిగతా నాలుగింటి నుంచి
రక్షణ ఎట్లా, మిగతా వాళ్ళ నుంచి నాలుగు రక్షణలు అందులోనే ఆ పాములో నేను చెప్పాను కదా మీకు, కొన్ని బయటపడిపోతాయి, ఆ లక్షణాలు బయటపడిపోతాయి. అందులో ఒక్క లక్షణం చాలా ప్రస్ఫుటంగా కనబడే ఒక లక్షణం ఏంటో తెలుసా, తాను ఆచరించక వేరే వాళ్ళకి చెప్పేటువంటి లక్షణం బయటపడిపోతుంది. ఇంకోటెప్పుడూ అలా చేయలేడు, ఇంకోటెప్పుడూ అలా చేయలేడు. కేవలం ఒక ప్రామాణిక గురువు మాత్రమే అలా చేయగలడు, ఇంకోటెవడు అలా చేయలేడు, గ్యారంటీడ్. ఆచార ప్రచారం ఇది కేవలం ప్రామాణికుడే చేయగలదు, ఇంకోటెవడు చేయలేడు, ఒక రియల్ గురువు మాత్రమే చేయగలడు. సో అక్కడ మీకు తెలిసిపోద్ది ఈజీగా. సో అతను గురువు పరంపరలో ఉండొచ్చు, మాయావాది మాట్లాడకపోవచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు, బట్ ఈ ఒక్క దగ్గర దొరికిపోతాడు.
It depends upon our sincerity.
Exactly. It depends upon our sincerity. And అందుకే ఇందాకలా సిద్ధార్థ అడిగాడు కదా, ఎవరు డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఏం కావాలనుకుంటున్నావు, శ్రేయత్వం కావాలా లేకపోతే చాక్లెట్లు కావాలా లేకపోతే పెప్పర్మెంట్లు కావాలా లేకపోతే లాలీపాప్స్ కావాలా, దాని మీద ఆధారపడి. ఇఫ్ యు ఆర్ ఎ సిన్సియర్ మ్యాన్ యూ విల్ గెట్ ఇట్, యూ విల్ డెఫినెట్లీ గెట్ సచ్. కొంత క్లారిటీ వచ్చినట్టేనా, లేకపోతే ఇంకా సంశయం పెరిగిపోయింది? నీ నోటి నుంచి
వినాలనుకుంటున్నాను.
ఏమిటి సంశయమా లేకపోతే క్లారిటీ?
క్లారిటీ
వచ్చిందా, థ్యాంక్ యూ. బాగుంది కదా డిస్కషన్, మీకు నచ్చలేదా? నాకైతే చాలా నచ్చింది. యాక్చువల్గా నాకు కావాల్సింది ఇదే, ఎందుకంటే ఇదే మీరు యాక్చువల్గా నేను చెప్పిన విషయాలను మీరు చాలా లోతుగా పరిశీలించి ఆలోచించి దాని నుంచి వస్తున్నాయి కాబట్టి ప్రశ్నలు నేను చాలా సంతోషపడుతున్నాను. వెంకటేశ్వరరావు అడిగినటువంటి ప్రశ్నలు చాలా ముఖ్యమైన ప్రశ్న, ఎందుకంటే ఆయన తీవ్రంగా స్వీకరిస్తున్నాడు కాబట్టి ఈ ప్రశ్నలు తలెత్తాయి, లేకపోతే తలెత్తే తలెత్తవు కదా. సో వెరీ గుడ్, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు. ఐ హోప్ నేనేమి ఇంకా క్లారిఫై చేయడానికి నా సర్వశక్తిలో ప్రయత్నం చేస్తున్నాను, నాకున్న కృష్ణ చైతన్యం కన్ఫ్యూజన్ ఇవ్వడానికి కాదు నేను వస్తుంది, యాక్చువల్గా క్లారిటీ ఇవ్వడానికి ఇస్తున్నాను నేను వస్తున్నాను. ఒకవేళ కన్ఫ్యూజన్ అయితే ఇప్పుడు ఇందాక అడిగినట్టు ఇలా అడుగుతూ ఉంటేనే బాగుంటుంది, లేకపోతే మనసులో పెట్టుకోవద్దు దయచేసి. దీనివల్ల నువ్వు అడిగిన దానివల్ల చాలా మంది కూడా క్లారిటీ వచ్చి ఉండొచ్చు పోస్ ఆ ప్రశ్నలో. ఒక్క వ్యక్తి ప్రశ్న చేస్తే చాలా మంది క్లారిటీ రావచ్చు. ఓకే ముగిద్దాం, 2:10 అయిపోయింది, మనకు అనుకోకుండానే టైం. ప్రభుపాద్ కీ జాయ్.